अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्तश्रुतिधिरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ओम क्लीं कृष्णाय गोपीजनवल्लभाय नमः धर्मराजु గారికి వచ్చిన అనుమానం వచ్చింది ఎప్పుడైనా మహానుభావులు మన ఇంటికి వచ్చి మనల్ని బాగా తిడుతూ ఉంటే వాళ్ల మీద సహజంగా మనకు కూడా కొంచెం కోపం వస్తుంది పెద్దవాళ్ళు అప్పుడప్పుడు మన ఇళ్లలో ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ చివరిగా తిట్టిపోతూ ఉంటారు ఈ తిట్టిపోవడానికి కనుక అతను ఏమైనా కారణం ఉంటుందా అలా పెద్దలు ఎవరైనా మనకి వచ్చి బాగా మందలించినా లేక మన ఆతిథ్యాన్ని తిరస్కరించినా అప్పుడు ఏం చెయ్యాలి అన్నిటికీ మించి పరమ పవిత్రమైన భృగువంశంలో క్షాత్ర పౌరుషం కలిగిన పరశురాముడు గాధివంశంలో మహావీరుడిగా పుట్టి కూడా బ్రహ్మర్షిగా వారిన విశ్వామిత్రుడు ఇద్దరు పుట్టారు దీనికి ఏమైనా కారణం ఉందా అని ఏకకాలంలో రెండు పరస్పర విరుద్ధమైన ప్రశ్నలు అడిగాడు ఆయన అప్పుడు భీష్ముడు నేను చెప్పబోయే ఒక పురాణ కథ వింటే నీకే అందులో ఉన్న సారాంశం అర్థమవుతుంది గురువులు విచిత్రంగా పరీక్షిస్తారు వాళ్ళు తిట్టినట్టు కనపడతారు క్రోధంతో ఉన్నట్టు నటిస్తారు ఆ పరీక్షలో నెగ్గితే మాత్రం యోగబలంతో వాళ్ళు మనకి ఎటువంటి సద్గతులు ఇస్తారో మనం ఊహించలేం అసలు గురు కటాక్షం ఉంటే సకల సద్గతులు కలుగుతాయి ఇటువంటి కథ చెబుతున్నా విను చాలా కాలం క్రితం చ్యవనుడు అనే ఒక మహర్షి మహాతపస్సు చేసిన యోగ సంపన్నుడు ఉండేవాడు ఆయన భృగు మహర్షి యొక్క కొడుకు భృగువు కొడుకు కనుక ఆయన్ని భార్గవుడని కూడా అంటారు ఆయన సుకన్య అని పేరు కలిగినటువంటి శర్యాతి మహారాజు కూతుర్ని వివాహం చేసుకున్న యోగి తపస్సంపన్నుడు ఎంత తపస్సంపన్నుడు అంటే ఇంద్రుణ్ణి కూడా తన తపశ్శక్తితో స్తంభింపచేసినవాడు ఆయన అటువంటి చ్యవన మహర్షి ఒక రోజున కుశికుడు అని పేరు కలిగిన ఒక మహారాజు గారి దగ్గరకు వచ్చాడు ఈ కుశిక మహారాజు గారి భార్య పరమపతివ్రత చ్యవనుడు వచ్చాడని తెలుసుకుని భర్తతో కలిసి ఊరి పొలిమేర దగ్గరకు వచ్చి ఏమండో భార్గవ వంశస్థుడైన చ్యవనుడు అనే ఋషి వచ్చాడు ఆయన మన నగరానికి వచ్చాక మన ఇంటికి పిలిచే ఆతిథ్యం ఇవ్వటం పెద్ద గొప్ప కాదు మనమే ఎదురు పెడదాం మహానుభావులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేదాకా ఆకూడదట వాళ్ళు ఊళ్ళోకి వచ్చారని తెలిస్తే వెతుక్కుని వెళ్లాలని శాస్త్రం చెబుతున్నది మనిద్దరం వెడదామని భర్తని వెంట పెట్టుకుని నగరం పొలిమేరల దగ్గరకు వచ్చి అక్కడ ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న చ్యవన మహర్షిని భర్తతో కలిసి దర్శనం చేసుకుంది కుశికుడు ఆయన భార్య ఎంతో గౌరవంతో చ్యవనుడి పాదపద్మాలకు నమస్కారం చేసి మా నగరం లోపలికి వేయించేయండి మా ఆతిథ్యం స్వీకరించండి మమ్మల్ని ఆశీర్వదించండి ఇంటికొచ్చిన అతిథిని ఎటువంటి వాణ్ణైనా పూజించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి అందులో మీలాంటి మహాత్ములు బ్రహ్మర్షులు వస్తే పూజించి తీరాలి అనగానే ఆయన ఏమన్నాడు తెలుసిన నేను చెప్పినట్టు చేస్తానంటే మీ ఇంటికి వస్తాను నేను మీ గృహంలో ఉన్నంతకాలం నేను ఏం చెబితే చెయ్యాలి నాకు ఒక్కోసారి అర్ధరాత్రిలో ఆకలేసింది అనుకో, రాత్రి 12 లేచి వంకాయ కూర వండు అంటాను. అలా వండడానికి ఇష్టపడితే మీ ఇంటికి వస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను అన్నట్ట. ఇంత పరీక్ష నేను చేయటం లేదు కాబట్టి మీరు తట్టుకుంటున్నారు, కానీ గురువులు అలా అర్ధరాత్రి 12 లేపి కాస్త పాయసం వండండి లేకపోతే పులిహేర చేయండి అన్నానా, ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. చ్యవన మహర్షి చాలా గట్టిగా అన్నాడు, నేను ఏ రకమైన కోరికలు కోరినా తీరుస్తారంటే తప్పక తీరుస్తాం, మీరు రండి మా ఇంటికి అని చ్యవనుణ్ణి కుశికుడు ఆయన భార్య గౌరవంగా తమ అంతఃపురానికి తీసుకెళ్లారు. తన భవనాన్ని విడిదిగా ఇచ్చాడు ఆయనకి రాజుగారు. ఆయన 3 పాటు నాకు మృష్టాన్న భోజనం పెట్టండి అన్నట్ట. మృష్టాన్నము అంటే తీపితో కూడిన పదార్థాలు, పాయసం, చక్కెర పొంగలి, గుడాన్నం ఇలాంటి తీపి వండినటువంటి, తీపి కలిపినటువంటి ఏ పదార్థమైనా మృష్టాన్నం అని పిలవాలి అని వేద సంస్కృతి చెబుతోంది. అటువంటి పదార్థాలు పెట్టమనగానే ఆవు పాలతో తయారు చేసిన మంచి చిక్కని చక్కని పాయసము, గుడాన్నం. గుడాన్నం అంటే ఏమిటనమాట, చక్కెర పొంగల్లో చక్కెర బదులుగా వెల్లం వేస్తే గుడాన్నం అంటాం. అది కూడా మళ్ళీ అందులో కొబ్బరి వేస్తే ఆయనకి కొంచెం దగ్గు వస్తుంది, కొబ్బరి పడదు నాకు మళ్ళీ ఆయనకు కూడా. అందుకని ఏంటంటే అందులో చక్క కొబ్బరి తీసేసి జీడిపప్పులు, కిస్మిస్లు వేసి ఇవన్నీ వేసి శుభ్రంగా తయారు చేశారు. ఈ పదార్థం అంతా అక్కడ ఎదురుగుండబెట్టి మీరు కోరినట్టే మృష్టాన్నం 3 పెడతామంటే, నేను మృష్టాన్నం కావాలన్నాను కానీ తింటానలేదుగా, దీన్ని ముద్దలు ముద్దలుగా చేసి ఎదురుగుండా పెట్టండి అన్నట్ట. వాళ్ళు ముద్దలు చేసి పెట్టారు. ఈ ముద్దలు ఒక్కొక్కసారి టప్పని వాళ్ళ మొహాలు కేసి కొట్టడం మొదలెట్టాడు ఈయన. రాజుగారి మంచం మీద కూర్చుని ఆ అన్నం అంతా చిక్కని పాయసం, అది పలసని పాయసం కష్టమా, పలసని పాయసం అయితే ముద్ద ఏం చేస్తారు, కొంచెం గట్టిగా పాయసం తయారు చేయించి ఈ గుడాన్నం తయారు చేయించి వాటిని బంగార పళ్ళల్లో ముద్దల కింద చేసి పెట్టమన్నాడు. అలాగే రాజుగారు, రాజుగారి భార్య ముద్దలు చేసి పెట్టారు. ఎంతంత ముద్దలను మళ్ళీ ఏదో తిరుపతి లడ్డూలాగా, పూర్వం తిరుపతి లడ్డూలండి, మా చిన్నప్పుడు తిరుపతి లడ్డూలని ఉండేవి, వాటికి తిరుపతి లడ్డు అని పేరు. అయ్యి బాబు ఏం రుచిగా ఉండేది. మళ్ళీ ఆ తిరుపతి లడ్డు ఎప్పుడు దొస్తో తెలియదు, ఇప్పుడన్నీ మిషన్ల తయారు చేస్తున్నారు కదా, ఈ మధ్యన మేకులు కూడా వచ్చేస్తున్నాయి పొరపాటున, ఏం చెబుతాం కర్మగాలి. కాలప్రభావం వల్ల అన్ని చోట్ల మార్పు వస్తుంది. భగవత్ సేవ దగ్గర చాలా ఓపిక కావాలి. భగవంతుడికి సేవ చేసుకోవడం అంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంటే చేసుకోగలుగుతామండి. మనకి భగవంతుడు ఈ మానవ జన్మ ఇచ్చాడు, ఏ జన్మ సుకృతమో కానీ ఈ జన్మను వీలున్నంత వరకు సార్థకం చేసుకుంటే, పవిత్రంగా గడిపితే అయితే ఇటువంటి ఉత్తమ జన్మ వస్తుంది, లేదా ఇంకా ఊర్ధలోకాలు కడతాం. ఈ జన్మలో పిచ్చి పనులు చేసి స్వార్థం కోసం చెయ్యరాని పనులు చేస్తే, అశాస్త్రీయమైన కర్మములు చేస్తే మళ్ళీ మూషికో పునర్మూషికో భవ కథలా అయిపోతుంది. లేదా సునకం కథ ఉందిగా, ఒక మునీశ్వరుడు సునకాన్ని వరసగా పులిగా, ఏనుగుగా, సింహంగా, శరభమృగంగా చేసిన కథ చెప్పాను. చివరికి ఏమైంది, వెళ్ళా కుక్క కుక్క అయిపోయింది. మనం కూడా అంతే, లక్ వల్ల మనకి ఈ జన్మ వచ్చింది. సద్వినియోగం చేసుకోకపోతే లక్ పోయి వాళ్ళు కుక్క మిగులుతాడు వీడు. ఇంత ఎందుకు చెప్తానంటే, చక్కని అంత లడ్డూలాగా వాళ్ళు ముద్దలు తయారు చేసి అక్కడ పెడితే ఆ ముద్దలు తినకుండా చ్యవన మహర్షి ఎదురుగుండా కూర్చోండి అన్నట్ట. ఈయన మంచం మీద కూర్చున్నాడు, ఇక్కడ నేను ఆసనంలో కూర్చున్నట్టుగా, ఎదురుగుండా మీరు బుద్ధిగా కూర్చున్నట్లుగా దంపతులిద్దరూ కూర్చున్నారు. ఈయన ఒక ముద్ద తీయటం, తప్పని కొట్టడం, వాళ్ళ నోరు తెరిచేవారట. ఆ నోట్లో పడి ముద్ద వెళ్ళారనమాట. ఆ తినేలోపు 2 ముద్ద విసిరేవట, ఆ చేత్తో పట్టుకునేవారు. ఈ విధంగా అన్నం ముద్దలతో వాళ్ళని ఎడాపెడా బాధాడు ఆయన. ఆ బాధడంలో కూడా అన్నం ముద్దలు చాలా మెత్తగా ఉంటాయి, కానీ చ్యవన మహర్షి చేతిలోకి వచ్చాక ఆ ముద్దలు క్రికెట్ బాలుల్లో తయారయ్యాయి. ముక్కులు మూతులు పగిలిపోతున్నాయట, నెత్తురు వస్తోంది, అయినా కొట్టేసేవాడు ఆయన. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళకే అనిపించింది అనమాట, ఇది మెత్తని పాయసాన్నపు ముద్ద కదా, గుడాన్నపు ముద్ద కదా, ఈ ముద్ద ఆయన చేత్తో పుచ్చుకుని మనకేసి విసురుతూ ఉంటే బెడ్డల కంకర్రాళ్లల్లో తగులుతున్నాయి ఏమిటి, బహుశా ఇది ఏమన్నా మునీశ్వరుడు యొక్క పరీక్షేమో అని అనుకున్నారు. అందుకని ఆ దెబ్బలు తగులుతున్నా సరే నువ్వు మమ్మల్ని ఆ ముద్దలతో కొట్టినా ఆశీర్వదించినా అది మాకు 2 సమానమే, నీ దెబ్బలు ఆశీర్వచనాలు నీ అనుగ్రహం కింద భావిస్తాం అని సహనముతో ఆ ముద్దలు నోట్లో పడుతున్న, ఒంటి మీద పడుతున్న తట్టుకున్నారు. ఎక్కడ తిట్టుకోలేదు, తట్టుకున్నారు తప్ప తిట్టుకోలేదు. నువ్వు ఏం చేసినా పర్వాలేదు అన్నారు. ఆయన జాలిపడ్డాడు, చేత్తో నిమిరాడు, వెంటనే దెబ్బలు పోయాయట, అందంగా తయారైపోయారు వాళ్ళు. ఇదిగో ఈ రోజు నుంచి నేను ఈ మంచం మీద పడుకుంటున్నాను. ఈ మంచం ఎవరిది అని కుసికుండి అడిగితే, ఇది నా మంచమేనండి అన్నాడు ఆయన. నీ మంచం మీద పడుకుంటున్నాను, నా అంతటా నేను లేచేదాకా లేపారా, మీ అంతం చూస్తాను జాగ్రత్త. నాకు నిద్ర వచ్చిందంటే ఎప్పుడు లేస్తానో తెలియదు, నా అంతటి నేను లేవాలి, మీరు లేపడానికి వెళ్ళలేదు. రెండోది, నేను లేచేదాకా ఒక కాలకృత్యములు వస్తేనే మీరు బయటికి వెళ్ళాలి, లేదా నా కాళ్ళు నొక్కుతూనే ఉండాలి. కాసేపు కాళ్ళు నొక్కి, గురువు గారండి కాళ్ళు నొక్కడం చాలండి పడుకోనండి అనకూడదు. నేను లేచి మీరు బయటికి వెళ్ళవచ్చు అని అనుజ్ఞ ఇచ్చేదాకా కాళ్ళు నొక్కాలి సుమా, ఒక్క మలమూత్ర విసర్జన వస్తే మాత్రం వెళ్ళొచ్చు అన్నాడు ఆయన. అలాగేనండి గురువు గారు, మహా అయితే ఎవడన్నా 12 గంటలు పడుకునేవాడు 24 గంటలు పడుకుంటాడు, లేదా మహానుభావులు కుర్చీలో కూర్చుని నిద్రపోయి యోగం ఉన్నవాళ్ళు ఎన్ని గంటలైనా పడుకోగలుగుతారు, సరే మొత్తం మీద ఏమైనా పర్వాలేదు, ఎంత పడుకుంటే మాత్రం ఒక రోజు కంటే ఎక్కువ పడుకోడు కదా అనుకున్నారు వీళ్ళు. 3 ఏళ్ళు 21 రోజులు ఏకధాటిగా పడుకున్నట్ట మంచం మీద ఆయన. 3 సప్తాహములు 54 రోజులు పడుకుంటే ఏమైపోతుంది వేరే విషయం అనుకోండి. అసలు నాకు పరీక్షించాలని ఉంది, ఎప్పుడన్నా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 40 రోజులు అంటున్నారు కదా తప్పదు కదా, అంతేత 40 రోజులు కుర్చీలో పడుకుని నిద్రపోయేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలా పడుకుంటే వాళ్ళు చవన మహర్షి లాంటి వాళ్ళు అనమాట. 3 ఏళ్ళు 21 రోజులు ఆ మంచం మీద పడుకున్నది కూడా ఒకవైపుగా పడుకున్నట్టు, పైగా కుడి చేతి వైపు పడుకుని కదలలేదు, గురక పెట్టడు, కదలడు, కన్ను తెరవడు, ఆకలి లేదు, తప్పిక లేదు. 21 రోజులు పడుకోవడం అంటే మాటలు కాదు కదండి, పడుకోవడం ఎగత్తు. సాధారణంగా పడుకున్నాక గంటకో 2 గంటలకో మలమూత్ర విసర్జనకి లేచేవాళ్ళు ఉంటారు. ఈ పారాయణకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కొంతమంది పండితులకి యాత్రల్లో కుదరక నా రూమ్లో పడుకోబెట్టుకున్నానంటే తెల్లవారులు స్విచ్లు కొట్టి అటుకొట్టి కాగితాలు నలిపి నానాయాత్ర పెట్టేస్తున్నారు. అంటే నిద్ర పట్టక, వయస్సు పెరిగే కొద్దీ మలమూత్రముల యొక్క ఉధృతి పెరుగుతూ ఉంటాయి, వీటికి వల్ల లేవాల్సి వస్తుంది. అటువంటిది ఆయన కాలకృత్యాలు లేవు, ఆహారము లేదు, గురక లేదు, కప్పుకోవడం లేదు. ఒక దుప్పటి ఆ పడుకున్నవాడు 21 రోజులు అలాగే ఉన్నట్టు ఒకే భంగిమలో యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి విష్ణువులేగా, లేదా శిలా విగ్రహం కింద శ్రీరంగంలో పడుకుంటాడు స్వామి చూడండి, విగ్రహం కాబట్టి కదలదు, అలా ఉన్నట్టు ఈయన. ఈ భార్యాభర్తలిద్దరు విసుక్కోకుండా ఆ 21 రోజులు కాళ్ళు అలా నొక్కుతూనే ఉన్నారు. చిత్రం తెలిసిన ఈ 21 రోజులు వీళ్ళకి కళ్ళు మంటలు వచ్చాయి తప్ప ఒళ్ళు నొప్పులు మాత్రం రాలేదు, వీళ్ళు కాలకృత్యాలకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. వీళ్ళకి ఏ యోగం పట్టిందో కానీ 21 రోజులు ఆయనంటే పడుకున్నాడు. ఈ కాళ్ళు నొక్కే వాళ్ళకి మాత్రం అటో ఇటో వెళ్ళాల్సిన అవసరం వస్తుందిగా గ్యారంటీగా, ఏ మలమూత్ర విసర్జనకో లేకపోతే ఆహారం కోసం మంచినీళ్ళు తాగడానికో వెళ్ళాలి అనిపిస్తుంది కనీసం, కానీ వీళ్ళకు కూడా అవసరం రాలేదు. 21 రోజులు అలా కాళ్ళు ఒత్తుతూనే ఉన్నారు, కళ్ళు మాత్రం మండేవాటి నిద్ర వచ్చేదిట. ఆ నిద్ర వస్తున్నప్పుడు అలా వీళ్ళు ఒకసారి ఉలిక్కిపడి ఇలా అనుకోవడం, అందుకే అప్పుడప్పుడు మేము గోవింద అనిపిస్తాం చూడండి అంటే ఏమవుతున్నాడు మీకు, ఆ పట్టిన భూతం వదులుతుంది. అసలు ఎందుకు వస్తుందంటే నాకు ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యం అండి, నా జీవితంలో ఇప్పుడు మాత్రం ఉపన్యాసంలో నిద్ర రాలేదు. మరి ఉపరి సన్యాసం పుచ్చుకున్నాక ఏమైనా నిద్ర రావాలి తప్ప, ఉపన్యాసంలో నిద్ర వస్తుందంటే వాళ్ళు మహానుభావులు ఎన్ని జన్మల్లో తపస్సు చేసి యోగ నిద్రని అవహింప చేసుకొచ్చారనమాట, సమాధి స్థితిలోకి వెడుతున్నారనమాట. అరుదుగా కొంతమందికి ఆ సమాధి యోగం వస్తుంది, చెప్పలేం. అష్టాంగ యోగంలో అది కూడా ఒకటి. వీళ్ళు మాత్రం 21 రోజులు ఏకధాటిగా పాదాలు ఒత్తుతూనే ఉన్నారు, కాళ్ళు అలా నొక్కుతూనే ఉన్నారు. ఆయన కిమ్మండో, వీళ్ళు కమ్మండ్రు, వీళ్ళకి అవసరం రాలేదు. నిద్ర వచ్చినప్పుడు మాత్రం ఇలా ఉలిక్కిపడి మళ్ళీ పాదాలు ఒత్తేవారు, జై గురుదేవ అనుకోవడం, కాళ్ళు నొక్కడం. 21 రోజులు గడిచాక ఆయన టక్కన లేచాడు. నేను నిద్రపోతున్నానని మధ్య మధ్యలో మీరు ఏమైనా లోపలికి వెళ్ళి భోంచేసి వచ్చారా, లేక స్నానాలకు వెళ్ళారా, సంధ్యావందనానికి వెళ్ళారా అని అడిగితే, రామరామ మీ పాదాల మీద ఒట్టండి, ఇక్కడే కూర్చున్నాం, గురువులు తమరు అనుగ్రహించి ఉంటారు, అందువల్లే మాకు కూడా శరీర శ్రమ కలగలేదు, వెళ్ళవలసిన అవసరం రాలేదు, ఏ శౌచాలయాలకి వెళ్ళవలసిన అవసరం రాలేదు, ఆకలి దప్పులు కూడా లేవు, మీ సేవ చేశామండి, గురువుల యొక్క పాదాల మీద శ్రీచరణముల మీద ఆనా అన్నారు వీళ్ళు. అలాగా నడవండి నాతో పాటు బయటకు అన్నట్ట మళ్ళీ వెంట పెట్టారు. ఆయన ముందుకు వెళ్ళాడు, ఈయన వెనక ఈ ఇద్దరు దంపతులు వెళ్ళారు. ఎక్కడికి పడతాడో చెప్పడు ఆయన. నగరం అంతా ఒక్కసారి పర్యటన చేద్దామని ఉంది, ఈ నగరం అంతా మీకు తెలుసున్నదేనా, ఎటు వెడితే ఏ వీధులు వస్తాయో, ఏ వీధుల్లో గుళ్ళు ఉన్నాయో, గోపురాలు ఉన్నాయో అన్నీ మీకు తెలుసా అని అడిగితే తెలుసండి అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడికి కూడా రాజ్యంలో ఏ మూల ఏ వీధి ఉందో తెలియాలని అవసరమే ఉంది. ఇప్పటికి నేను ఎన్నేళ్ల నుంచి గుంటూరు వస్తున్నాను, ఎప్పుడు చూసినా ఈ సంపత్ నగర్ తప్ప బయట ఏ వీధి ఎక్కడ, ఇప్పటికీ చూస్తే సరదాగా అప్పుడప్పుడు బ్రాడీపేట అవి పేపర్లో చదవడం దగ్గర బ్రాడీపేట ఎక్కడ ఉందో తెలియదు. నా బాడీ ఎక్కడ, బ్రాడీపేట ఎక్కడ, ఈ బ్రాడీపేట ఎక్కడుందండి అని నా శిష్యుల్ని అడిగితే మాకు తెలియదండి అన్నారు వాళ్ళు. మొత్తమే. ఇంకా నా శిష్యులకు నయ్యం, కాలినడక నడుస్తారు కాబట్టి ఏ మూల ఏ ఇల్లు ఉంది, ఏ ఇంట్లో వాళ్ళు కాఫీ బాగా ఇస్తారు, రెండు ఇడ్లీ ఎవరు బాగా పెడతారు, వాళ్ళకైనా నయ్యం తెలుస్తుంది, నాకేం తెలియటంలా, ఎందుకంటే ఇక్కడే పడి ఉంటున్నాను. కానీ రాజులకు ఎలా కాదు కదా, మహారాజులకి వీధులు తెలియాలి, గుళ్ళు తెలియాలి, గోపురాలు తెలియాలి. ఈ రాజు సక్రమంగా పరిపాలన చేస్తున్నాడో లేదో అని బహుశా చవనుడు అడిగాడేమో. అందుకని ఆ చవనుడు ఏమన్నాడు, మహారాజా నేను నీ నగరం అంతా తిరుగుతామనుకుంటున్నాను, నువ్వు నీ భార్య ముందుండి దారి చూపిస్తే వెనకనే వస్తాను, ఎక్కడ ఏ వీధి ఉందో ఏ గుడి ఉందో చూపించండి అంటే అలాగే చెత్తమన్నారట. కాలినడకన రథాలెక్కి వెళ్ళకూడదు సుమా అన్నాడు ఆయన. పాపం రాజుగారు కానీ రాణి కానీ ఇంత పూర్వం ఎప్పుడు నడిచారు గారు అంతలాగా, ఈయన కోసమని మొత్తం నగరం అంతా తిరిగారట. 3 రోజులు రాత్రి లేదు, పగలు లేదు, సమయం సందర్భం లేకుండా ఆ రాజు రాణి చెవనుండి తీసుకుని ఊరంతా తిప్పేశారు. అటు తిరిగారు, ఇటు తిరిగారు, తెగ తిరిగారు, ఎక్కడికి తిరుగుతాడో తెలియదు ఆయన. హఠాత్తుగా గుళ్ళో కడతాడు, మళ్ళీ బయటకు వస్తాడు, హఠాత్తుగా చెట్టు ఎక్కుతాడు, కిందకు దూకుతాడు, ఇలాంటి వేదికలు కనబడితే వేదికలు ఎక్కుతాడు, మళ్ళీ కిందకు దూకుతాడు, ఇలా నానాయాతన పెట్టాడు 3 రోజులు. ఆ తర్వాత ఏం చేశాడు, నాకు ఇప్పుడు మంచి ఆకలిగా ఉంది, పాయసం పట్టుకురండి అన్నట్ట. వాళ్ళు పాయసం తెచ్చారు. ఛీ ఇదేం పాయసం, గంజిలో ఉంది, తాగండి అనే వేడివేడి పాయసం ఆవిడ మొహం మీద పోసేశాడు. అయినా సరే ఆవిడ, మీరు ఏం చేసినా అది నాకు వరమే, కొట్టినా తిట్టినా ఈ వేడి పాయసంతో నా ముఖం కాల్చినా అది నాకు అనుగ్రహమే, మీ ప్రసాదమే అనుకుంటాను అన్నది ఆవిడ. మళ్ళీ జాలిపడ్డాడు ఆయన. ఆ ముఖం మీద ఉఫ్ఫని ఒకసారి గాలి అలా ఊదాడు, చేత్తో చెయ్యిలా పెట్టి ఉఫ్ఫని ఆవిడ ముఖం మీద కాస్త గాలి వదగానే టక్కన ఆవిడ ముఖం కాలిపోయిన ముఖం కాస్త మళ్ళీ మీ మొహాల్లాగా అందంగా అయిపోయింది. ఈ విధంగా ఆ పూట మళ్ళీ పాయస పరీక్ష అయ్యింది. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, నాకు స్నానం చేయాలనుంది, ఇప్పటికి 21 రోజులు నిద్రపోయాను, 3 రోజులు పాదయాత్ర చేశాను, ఇన్నాళ్ళు నిద్రలేదు నాకు, ఇన్నాళ్ళు నాకు స్నానం లేదు, సంధ్య లేదు, కాలకృత్యాలు లేవు అంటే వాళ్ళు తెల్లబోయారు. 21 రోజులు గాఢంగా నిద్రపోయి ఏమంటున్నాడో తెలిసేనా, నేను నిద్రపోలేదు, స్నానం లేదు, సంధ్యావందనం లేదు, తిండి లేదంటాడు. లౌకిక ప్రపంచంలో ఉన్నవాడికైతే ఏమనిపిస్తుంది, హాయి 21 రోజులు మంచం మీద, మా మంచం మీద మమ్మల్ని కూర్చోబెట్టి నిద్రపోయావా, నాకు నిద్ర లేదు, స్నానం లేదు, సంధ్య లేదు అంటావా అని కొంచెం దెప్పాలనిపిస్తుంది ఏది మనలాంటి వాళ్ళకైతే. కానీ ఆ దంపతులు అటువంటి వాళ్ళు కారు కనుక ఏమో ఆ యోగీశ్వరుడు అన్న మాటల్లో అంతరార్థం ఏముందో, ఆయన పడుకున్నది నిద్ర కాదేమో, ఆయన స్నానం చెయ్యలేదేమో, ఆయన ఏ అంతరార్థంతో చెబుతున్నాడో దాని వెనకాతలో ఉన్న గూఢమైన ధర్మసూక్ష్మం ఏమిటో అనుకుని, మీరు ఎలా చెబితే అలా చేస్తాం, ఇంతకీ మీ కోరిక ఏమిటి అంటే సుగంధపు తైలం తెండి, మంచి సంపంగి నూనె వంటి నూనె తెండి, మీ ఇద్దరు నాకు ఒళ్ళంతా నూనె పుయ్యండి, నలుగు పిండి పెట్టండి, ఆ తర్వాత వేడివేడి నీళ్లతో స్నానం చేయించండి అనగానే పాప వాళ్ళు నూనె పట్టుకొచ్చారు. నూనె సగం రాయించుకున్నాక ఇదే నూనె, దరిద్రపు కంపు నూనె, ఆవదంలో ఉంది అని అమాంతగా కోపగించి ఓ తోపు తోసేసి వెళ్ళిపోవడం మొదలెట్టాడు. అయ్యో స్నానం మధ్యలో ఒంటికి నూనె రాయించుకుని వెళ్ళిపోతే ఎలాగండి, మీరు స్నానం చేయకపోతే మీ చేత స్నానం చేయించలేదని మమ్మల్ని ప్రజలు తిట్టుకుంటారంటూ వీళ్ళిద్దరూ వెంటబడ్డారట. ఆయన ఇలా వెనక్కి చూడడం తిట్టడం, మళ్ళీ ఇటు చూడడం తిట్టడం, ఇలా తిట్టుకుంటూ సింహద్వారం దాటి కోటగోడ దాటి బయటికి వెళ్ళాడు. ఆ బయటికి వెళ్ళగానే మాయమైపోయాడు. అయ్యో చమనుడనే మహర్షి మన రాజధానికి వచ్చి మన చేత నూనె రాయించుకుని స్నానం చేయకుండా మానేసి వెళ్ళిపోయాడు మధ్యలో, ఆయనకి స్నానం కూడా చేయించలేని దురదృష్టవంతులు అని బాధపడ్డారట. వీళ్ళు బాధపడి ఎంత వెతికారో కోటగోడ చుట్టూత, ఆ వెళ్ళిన వాడు మాయమైపోయి కనపడలా, ఏడుస్తూ వెనక్కి వచ్చారు. తీరా చూస్తే అంతఃపురంలో మళ్ళీ పరుపు మీద పడుకుని ఉన్నాడు ఆయన. ఇదేంట్రా, ఇదేదో అయోమయం కింద ఉంది, అటేమో సింహద్వారం దాటి వెళ్ళాడు, ప్రధాన కోటగోడ ద్వారాన్ని దాటి వెళ్ళి మళ్ళీ మాయమైపోయాడు, ఇప్పుడు చూస్తే లోపల ఉన్నాడు అనుకుని వచ్చి స్వామి స్నానం చేస్తారంటే, అవును ఒంటికి నూనె రాసి ఇక్కడ పడుకోబెట్టి ఎక్కడికి పోయారు మీరు అన్నట్టు ఆయన, ఏమి ఎరగనట్టుగా. వాళ్ళు బుర్ర కొక్కుని అలా చేశామా స్వామి రండి అని తీసుకెళ్ళి స్నానాగారంలో కూర్చోబెట్టి వేణీళ్లు పట్టుకొచ్చారు. 5-6 పెద్ద పెద్ద కడవలతో పట్టుకొచ్చారట, పెద్ద గుండిగలు అన్నమాట. ఆ గుండిగలు నీళ్లు పట్టుకొచ్చి ఈ వేడి సరిపోతుందంటే, ఇవేం వేడి బోడి, కళపెళలాడాలి, మరిగిపోవాలి అన్నట్ట. దాంతో వీళ్ళు ఏం చేశారు, మంచి ఎత్తడి కాగులున్నాయి అక్కడ, ఆ కాగులతోటి నీళ్లు బాగా మరగబెట్టి పట్టుకొచ్చారు. అడుగున కట్టెలు పెట్టి కాచి కాచి, పూర్వం బ్రాయిలర్లో కాచేవారే, అలా కాచి ఆ నీళ్లు పట్టుకొచ్చి ఈ వేడి సరిపోతుందా అంటే, అందులో చెయ్యట్టేనా, ఈ వేడే నా బాడీకి, ఈ వేడి చాలదన్నట్ట. ఇంకెంతకంటే కాగవండి, కళపెళ కళపెళ ఉడుకుతున్నాయి నీళ్లు. ఎసరని ఉండేదిలేండి పూర్వం, ఆ ఎసరు మరిగినట్టు మరిగిపోతూ అంటే ఇంకా చాలదంటాడు ఈయన అన్నారట. ఇంతకంటే మరి మరుగునీళ్ళు ఉండవండి అంటే సరే పోసేయండి అన్నట్ట. పోయండి అంటే వీళ్ళు ఏం చేశారు, ఆ కాగులు పట్టుకున్నారు, వీళ్ళ చేతులు కాలిపోయి బాబోయ్ కాలిపోతున్నాయని అతి కష్టం మీద పనివాళ్ళని పిలిచి ఒరే కాస్త సాయం చేయండి అంటే పనివాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు, మీరే పోయాలి నీళ్ళు అన్నట్ట. పనివాళ్ళు ముట్టుకోకూడదు, మీరే పోయాలంటే మా పని అయ్యేటట్టు ఉందనుకుని వీళ్ళు పెద్ద పెద్ద గుడ్డలు పట్టుకొచ్చి చీరల్లాంటివి వాటితో ఆ గుండిగలు జాగ్రత్తగా పట్టుకుని ఆ చీరలతో గుడ్డలతో గుండిగ పట్టుకున్నా చేతులు కాలిపోతున్నాయట. అలాగే పట్టుకుని పోస్తే ఏమైపోతాడోనని పొయ్యమంటారా అండి, కసిన చన్నీళ్లు కలపమంటారా అంటే పోయండి వేని నీళ్లు, చన్నీళ్ళు అక్కర్లా నాకేం కన్నీళ్లు రావు అన్నాడు ఆయన. పోసేశారా నీళ్లు, అన్ని నీళ్లు అలా హాయిగా పోయించుకున్నట్టు ఆయన ఒళ్ళు మాట వరుస కూడా కందడంలా. చవనుడు అంటే ఎటువంటి రంగులు ఉంటాడో తెలుసా, బంగారపు రంగు అన్నమాటికి మిసమిసలాడిపోతాడు, ఆ వాచి కూడా అలా మెరవదు, అంతలా బంగారపు రంగులో ఉంటాడు ఆయన. అటువంటి రంగు మీద ఇన్ని వేణీళ్లు పోస్తూ ఉంటే చర్మం ఇంత కందలేదు, ఏమాత్రం ఆయనకి బాధ కలగల. అన్ని నీళ్లు పోసేశాక అయిపోయా అప్పుడే అన్నాడు ఆయన. వరసగా పాతిక గుండిగలు నీళ్లు పోయించుకుని తృప్తి అయింది, పర్వాలేదు ఇప్పుడు వచ్చి తువ్వాలు పట్టుకొచ్చి తొడవండి అన్నట్ట. వాళ్ళు తువ్వాలు పట్టుకొచ్చి ఆయన ఒంటి మీద పెట్టి తొడవపోతుంటే వాళ్ళ చేతులు చుర్రు అన్నాయి ఒకసారిగా, బాబోయ్ అన్నారు. వాళ్ళ అరిచేతులట పైనున్న పొరలు ఊడొచ్చేసేటండి. నిజానికి వాళ్ళు ఎవరిని ముట్టుకున్నారు, చవనుడి యొక్క శరీరాన్ని ముట్టుకున్నారు. తువ్వాలు పట్టుకొచ్చి ఆ చర్మాన్ని ముట్టుకుని తుడుద్దామంటే ఆయన చర్మం తగలగానే వీళ్ళ చర్మం ఊడిపోయింది, అరిచేతులకున్న చర్మం. అప్పుడు ఆయన జాలిపడి ఉఫ్ఫని మళ్ళీ ఊదాడు, వాళ్ళ అరిచేతులకి చర్మం వచ్చింది. అప్పుడు ఏమన్నాడో తెలిసిన, పాతిక గుండిగల వేడివేడి నీళ్లు నా చర్మం మీద పడ్డాయిగా, ఆ వేడి నా చర్మం మీద ఉంది, ఆ చర్మం మీద మీరు చెయ్యగానే ఏమవుతుంది మరి, ఆ వేడి మీ చర్మాన్ని ఊడదీసింది, అంటే నా చర్మములో ఆ నీళ్ల వేడి ఇంకా అలాగే ఉందన్నాడు ఆయన. అది యోగశక్తి, యోగులు అలాంటి వేడిని శరీరంలోకి ఆవాహన చేసుకుని అగ్నిహోత్రాన్ని అట్టే పెడతారు. ఆ అగ్నిహోత్రాన్ని ముట్టుకోవాలంటే మనకి చాలా శక్తి కావాలి. అందుకే ఏమన్నారంటే గురువులు, ఒరేయ్ తొందరపడి కాళ్ళు ముట్టుకోకరా, మేము ఏ సమయంలో ఎలా ఉంటామో తెలియదు, ఒక్కొక్కప్పుడు అగ్నిని ఆవాహన చేసుకుంటారు తెలుసా గురువులు. అలా అగ్నిని ఆవాహన చేసుకున్నప్పుడు మాబోటి వాళ్ళ శరీరాన్ని ముట్టుకుంటే మీ శరీరం కాలిపోతుంది, మహాపాపం వస్తుంది. అందుకనే కొంతమంది గురువులు తమ పాదములను ముట్టుకోవద్దు అంటే ముట్టుకోకూడదు, అంతే దండం పెట్టడమే, అంతే. ముట్టుకునే అధికారం వాళ్ళు ఇస్తేనే ముట్టుకోవాలన్నమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అంత వేడి వేడి మరుగుతున్న నీళ్లు ఒంటి మీద పోయించుకుని చర్మం మీదకి అగ్నిహోత్రుని ఆవాహన చేసుకున్నాడు ఆయన. ఆ అగ్నిహోత్రుని గురువుగారి యొక్క కటాక్షం లేకుండా ముట్టుకోవటం వల్లే వీళ్ళ చేతులు కాలే. ఇప్పుడు నేను అనుమతిస్తున్నాను, నా అనుగ్రహం మీకు కలుగుతుంది, మీరు నా చర్మమును ముట్టుకున్నా మీ చేతులు కాలవు, మీ చర్మం పొరలు ఓడవు, ఇప్పుడు తొడవండి అంటే తుడిస్తే ఇప్పుడు ఆయన ఒళ్ళు చల్లగా ఉంది హాయిగా. ఆహా ఏమి యోగి అనుకున్నారు, ఒళ్ళంతా తుడిచారు. ఆ తర్వాత ఆయన కోరినట్టుగా బట్టలు కట్టారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడో తెలిసిన, నేను ఈ పూట స్నానం చేశాను గనుక దాన ధర్మం చెయ్యాలనుకుంటున్నాను. దానం చాలా గొప్పది. ఏది నీ ఖజానాలో ఎంత నగలున్నాయో, బంగారాలున్నాయో, లేక మణులు మాణిక్యాలున్నాయో, నీ ఖజానా మొత్తం నీ మంత్రుల ద్వారా ఇక్కడికి తెప్పించన్నట్టు. మంత్రులు 50 రథాలలో 5 ఏనుగుల మీద 1000 గుర్రాల మీద బంగారు కాసులు రత్నాలు మణులు ఖజానాలో నుంచి బస్తాల మీద తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఈ రాజాంతఃపురానికి ఎదురుగుండా గుర్రాలు ఏనుగులు రథాలు వాటి మీద ఈ నగలన్నీ పెట్టించారట. ఇదండి మా ఖజానా అన్నాడు ఆయన. ఇంతేనా నీ ఖజానా అన్నాడు ఆయన. ఇంత ధనాన్ని చూసి నవ్వి, ఏదో కుశికుడంటే కోటీశ్వరుడు మహానుభావుడు అనుకున్నాను, ఇంతేనా ఈ మాత్రం 1000 గుర్రాల మీదే ఉన్నాయా నీ నగలు నాణ్యాలు, ఈ మాత్రం ఏనుగుల మీదనా, ఈ మాత్రం రథాల మీదనా నీ సంపద, పర్వాలేదులే నీ సంపద ఎంత ఉంటే నాకేం కానీ దానిని నేను దానం చేద్దాం అనుకుంటున్నాను, నీ సంపద అంతా నేను పుచ్చుకుంటాను, ఆ పుచ్చుకున్న సంపదని నీ నగరములో ఉన్న పేదవారికి దానం చేస్తాను, ఇష్టమేనా అనగానే మీరు ఏం చేసినా మాకు ఇష్టమేనండి అన్నారట వీళ్ళు. అయితే నేను చెప్పినట్టు చెయ్యండి, ఈ పూట నేను దాన ధర్మాలు చెయ్యాలి. ఒక రథం పట్టుకురండి, ఆ రథానికి గుర్రాలు తీసేయండి, మీరిద్దరూ చెరువు వేపునే ఆ రథానికి కాడి పట్టుకుని మొయ్యండి, మీరు రథమును ఈడుస్తూ ఉంటే నేను ఆ రథంలో కూర్చుంటాను, మీ మంత్రులు మీ కోశాధికారులు ఈ రథం వెంటే రావాలి, నా చేతిలో బంగారము నగలు రత్నాలు పెట్టాలి, వాటిని నేను పేదవాళ్ళకి దానం చేయాలి. వాళ్ళు అందిస్తూ ఉంటే నేను వాటిని పేదవాళ్ళకి దానం చేస్తాను. రథాన్ని మాత్రం గుర్రాలకు బదులుగా మీరే ఏడవాలంటే అలాగేనండి అని వాళ్ళు ఏం చేశారట, ఒక రథాన్ని తెప్పించి రథానికి కొన్న గుర్రాలు తీసేసి వీళ్ళిద్దరూ చెరువువైపు ఆ రథాన్ని మోయడం మొదలెట్టారట. పాపం రాణిగారు అసలు మోయలేదు. ఇంకా రాజుగారంటే ఆయుధాలతో యుద్ధం చేసిన వాడు గనక, వ్యాయామం చేసిన వాడు గనక, కర్కశమైన కఠినమైన శరీరం కలిగిన వాడు. రాణిగారేమో అత్యంత కోమలమైన చర్మం ఆవిడది, ఎంతో సుకుమారంగా గులాబీ రేకుల్లో ఉంటాయట ఆవిడ బుగ్గలు నా బుగ్గల్లాగా. అటువంటి ఆవిడ ఈ భుజం మీద మరి వీటిని మొయ్యటువంటి ఎంత కష్టం అండి. ఆ రథాన్ని ఈడ్చింది, రథంలో ఈయన కూర్చున్నాడు. మంత్రులారా, ఇటు ఇటు రెండు వైపులా మీరు నగలు నాణ్యాలు నా చేతుల్లో పెడుతూ ఉండండి అన్నాడు. ఈ రథాన్ని రాణిగారు రాజుగారు లాగుతూ ఉండగా పురవీధుల్లో ఊరేగుతూ మంత్రులు అందిస్తున్నటువంటి బంగారు నగలు కాసులు నవరత్నాలు ఒరే రండి అని పేదవాళ్ళని పిలిచి వాళ్ళందరికీ దానం చేశాడు ఈయన. పాపం రాణిగారు రాజుగారు అప్పుడప్పుడు రథం లాగలేకపోయేవారట. వేగంగా రథాన్ని ఏడవాలంటే మాటల పాపం మెల్లిగా లాగుతూ ఉంటే ఏమిటిది రథం లాగుతున్నారా లేక మంచం మీద పడుకున్నారా అని చేతిలో ఉన్న కొరడాకరతో పళ్ళు మరి వాళ్ళని బాధడం మొదలెట్టాట. కొరడాకరతోటి పశువులు కొడతాం చూడండి, గుర్రాలు కొడతాం, ఎద్దులు కొడతాం, అలా కొట్టాట. కొడతాం అంటే నేను కాదు, అలా కొట్టేవాళ్ళు ఉన్నారు కనుక. ఆ తర్వాత ఆయన దగ్గర ఒక ముళ్ళు కర్ర ఉంది. ఆ కర్రకి చివర పొడుగ్గా ముళ్ళు ఉంటుందన్నమాట, ఏనుగుని పడవడానికి పనికొచ్చే అంకుశంలాగా ముళ్ళుగా ఉంటుంది అది. ఆ ముళ్ళుతోటి అప్పుడప్పుడు రాణిగారు నోపోటు రాజుగారు నోపోటు పొడుస్తుంటే వీపుల మీద చిల్లులు పడిపోయి కన్నాలు పడిపోయి అందులో రక్తం వచ్చిందిట. రక్తం వచ్చినా ఈయన కొరడాలతో కొడుతూ ఉంటే చర్మం రేగిపోతున్నా, చావు దెబ్బలు తగులుతున్నా, శరీరం కందిపోతున్నా, నెత్తురు చెందుతున్నా, అలాగే గురుదేవా గురుదేవా అని ఆ బాధను అనుభవిస్తూ రథం లాగుతున్నారు తప్ప మాట వరస కూడా వాళ్ళు ఏడవలేదు. అలా వాళ్ళ నాలుగు పీకుతూ ఉంటే ఆ పక్కనున్న మంత్రులు వాళ్ళు కొత్త కొత్తలాడిపోయి ఈ దౌర్భాగ్యుణ్ణి మేము రాజుగారు అనుమతి ఉంటే నా కింద పడేసో తొక్కు తొక్కేవాళ్ళం, మా రాజుగారిని మా రాణి గారిని గుర్రాలకు బదులుగా రథానికి కట్టి ఆ రథంలో తాను కూర్చుని పైగా వాళ్ళు ఏమో రథాన్ని లాగలేకపోతుంటే కర్రలతో కొడతాడా ముళ్ళుగరతో పొడుస్తాడా, వీడా ఋషి అంటే వీడు ఋషిగా దౌర్భాగ్యుడు, వీడు పరమ దుష్టుడు నీచుడు నికృష్టుడని తిట్టుకోవడం మొదలెట్టారు. ఇంకా పాపం పౌరులు వచ్చారుగా, పౌరులంతా కూడా రాణిగారి యొక్క రాజుగారి యొక్క దుస్థితి చూసి వాళ్ళు తిట్టుకోవడం మొదలెట్టారు. ముష్టివాళ్ళు ఉంటారే, ఆ ముష్టివాళ్ళకి దానం చేస్తుంటే దానం పుచ్చుకున్న వాళ్ళు నిజానికి ఋషిని దీవించాలి లేదా ఎంత మంచివాడు అయ్యి అనాలి, కానీ వాళ్ళు దీవించట్లేదట. ఈయన రత్నాలు ఇస్తున్నా బంగారం పుచ్చుకున్నా పుచ్చుకోవడం కొత్త కొత్తలాడిపోతూ నువ్వు దొంగ పేరువురా అన్నట్టుగా చూడడం మొదలెట్టారట. ఎందుకని తమ రాజుగారికి రాణిగారికి ఈయన శిక్ష విధిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు. రాజుగారిని రాణిని అంత ప్రేమగా చూసుకునేవారు ఊళ్ళో ఉన్న భిక్షుకులు కూడా. అందుకే భిక్షుకులకి దానం వల్ల ఆనందం కలగడంలా, దానం పుచ్చుకుని తీరాలని రాజుగారు చాటింపు వేశాడు కాబట్టి పుచ్చుకుంటున్నారు. కానీ పుచ్చుకున్న కాసేపు కూడా మునిని మాత్రం కొరకొర చూడడం మొదలెట్టారట. దౌర్భాగ్యుడు మా రాజుగారిని రాణిగారిని కొడుతున్నాడు, వీడిచ్చే దానం మనకెందుకు, రాజుగారి ఆజ్ఞ లేకపోతే ఈ రత్నాలతో వాడిని బాధేవాళ్ళం అనుకుంటున్నారు వాళ్ళు. ఇలా కొంత దూరం వెళ్ళాక టక్కన ఋషీశ్వరుడు రాజా రాణి ఆపండి రథం అన్నాడు. వాళ్ళు ఆపారు, టక్కన రథంలోంచి కిందకు దూకాడు ఆయన. ప్రేమగా చేత్తోటి ఆ శరీరాన్ని ఇలా నిమిరాడు. ఎంత విచిత్రమో తెలుసా, వాళ్ళ శరీరములు కోటి ఏనుగుల బలంతో నిండిపోయాయట. అంటే లావుగా సుమ శరీరంలో అంత శక్తి వచ్చింది, ఎక్కడ మాట వరకు కూడా వెనకాతలు ఒక్క పుండు లేదు, చర్మం మీద గాయం లేదు. కొరడాతో కొడితే చర్మం రేగింది, ఇప్పుడు రేగడాలు లేవు. ముళ్ళుతో పడవడం వల్ల పుళ్ళు ఉండాలిగా, పుళ్ళు లేవు. వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో నిండిపోయింది వాళ్ళ శరీరం, మహారోగ్యంతో తేజస్సుతో ఏదో తెలియని యోగశక్తితో వాళ్ళ శరీరాలు నిండిపోయాయి. అప్పుడు రాజుగారు వెనక్కి తిరిగా ఋషికేశ్ చూసి, శ్రమము లేదు, ప్రతోద వ్రణములు లేవు, నాతియును నేను ఎల్ల జవ్వనము భూగంటిమిది మహాద్భుత తరమందుమే భవన్ మహానుభవత్వము ఏమి చేయదు మునీంద్ర. మునీశ్వర ఏమిటి విచిత్రం, ఏమిటి అద్భుతం, నీవు ఎంత యోగివో మాకు అర్థమయ్యింది. నువ్వు మహాయోగివి, జ్ఞానివి, ఋషీశ్వరుడివి, నీవు చావు దెబ్బలు కొట్టినా మేము సహించాం, ఇప్పుడు హఠాత్తుగా చేత్తో నిమిరావు మమ్మల్ని. నీవు చేత్తో నిమిరితే మా శరీరానికి ఉన్న అలసటంతా పోయింది, శ్రమము లేదు అంటే అలసట లేదు, ప్రతోదవ్రణములు ముళ్ళు కర్రతో పొడిచావుగా, చివర ముళ్ళున్న కర్రతో ఒక్క పోటు పొడుస్తూ ఉంటే ఒళ్ళంతా పుళ్ళు పడిపోయాయి. ఆ పుండులు పోయాయి, ఆ వ్రణములు తొలగిపోయాయి. నేను నా భార్య అలసట లేకుండా నూతన యౌవనంతో ఉన్నాం. ఇప్పుడే పాతికేళ్ల వయస్సులోకి అడుగు పెట్టిన వాళ్లలో ఉన్నాం. ఏమి అద్భుతం, ఏమి ఆశ్చర్యం ఇది! ఇప్పుడు మాకు అర్థమయ్యింది, నీవు మహానుభావుడివి. నీ మహానుభావత్వం, నీ యోగశక్తి, నీ అపూర్వ శక్తి ఏమైనా చేయిస్తుంది. యోగులు చెయ్యలేనిది ఉంటుందా? ఇప్పుడు నాకు అర్థమైంది నీ యోగశక్తి అని అమాంతంగా కాళ్ళ మీద పడి నమస్కరిస్తే ఆయన చిరునవ్వునవి, నాయన రాజా నీవు ఎంత గొప్పవాడివయ్యా. నీవే కాదు, నీ భార్య కూడా తగిన ఇల్లాలు. సాధారణంగా భర్తలో గొప్పతనం ఉంటే భార్యలో నీచత్వం ఉండొచ్చు, లేదా భార్య పరమ పూజ్యురాలైతే భర్త దౌర్భాగ్యుడు అవ్వచ్చు. భార్యాభర్తలిద్దరూ ఒకే విధమైన అభిప్రాయాలతో ఉండే కాపురాలు లోకంలో చాలా తక్కువగా ఉంటాయి. అటు ఇద్దరికి ఐకమత్యం ఉండడం కష్టం. భార్య పురాణానికి వస్తే భర్త సీరియల్స్ చూస్తాడు, లేదా భర్త పురాణాలకు వస్తే భార్య వెళ్ళి లేడీస్ క్రికెట్ వరల్డ్ కప్ చూస్తుంది. ఇది సృష్టి రహస్యం ఇది. కానీ మీ ఇద్దరికీ ఒకే దివ్య లక్షణాలు ఉన్నాయి, ఇద్దరికీ సహనశక్తి ఉన్నది. మీ ఇద్దరు మాట వరసకు కూడా ఇన్ని రోజులుగా నేను మిమ్మల్ని కొట్టినా తిట్టినా విసుక్కోలేదు, అలిసిపోయినట్టు కనబడలేదు. సర్వశక్తులు వడ్డి నాకు సేవ చేశారు, నేను మెచ్చుకున్నాను. నేనిక నా మిగతా వ్రతాన్ని గంగానదీ తీరంలో తీర్చుకుంటాను. రేపు ఉదయం మీ కోట దాటి 8 మైళ్ళు నడిచిరండి, అక్కడ గంగానదీ తీరంలో ఉన్న అరణ్యంలో నేను ఉంటాను, అక్కడికి వస్తే నేను మీకు ఒక అద్భుతం చూపిస్తానన్నట్ట. అలాగే మా జన్మ ధన్యమైందన్నారు వాళ్ళు, తక్కన మాయమైపోయాడు ఆయన. వీళ్ళు వెంటనే ఇంటికి వచ్చారు. ఇదంతా చూస్తున్న పౌరులకు అర్థమైంది ఇప్పుడు ఎంత పొరపాటు చేశాం మనం. రాజుగారికి రాణిగారికి ఉన్న సహనం మనకు లేదు. మనల్ని కొట్టినా మనం తట్టుకుంటామేమో, కానీ మన రాణిగారిని రాజుగారిని ఎవరైనా కొడితే తిట్టుకుంటాం, అది మన లక్షణం. కానీ అలా తిట్టుకోకుండా ఆ యోగీశ్వరుడికి సేవ చేయటం వల్ల ఆ యోగి యొక్క అనుగ్రహం పొందారు. ఇప్పుడు రాజుగారు రాణిగారు నిన్నటిదాకా 50 ఏళ్ల వయస్సు వాళ్ళలో ఉండేవారు, ఇప్పుడు 25 ఏళ్ల వయస్సు వాళ్ళు అయిపోయారు. ఎలజవ్వనం పొందారు వాళ్ళు, యవ్వనం పొందారు, బలంగా తయారయ్యారు, ముఖంలో కాంతి వచ్చింది వాళ్ళకి. అనేక దివ్య శక్తులు ఆ ఋషి ఇచ్చి వెళ్ళాడు. అన్నిటికీ మించే సహన శక్తితో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనిపించుకున్నారు. ఆ ఋషి యొక్క అనుగ్రహంతో వీళ్ళు ఏదైనా పొందుతారు. అటువంటి ఋషిని మనం పొరపాటును తిట్టుకున్నాం అనుకుని పౌరులు ఆ ఋషికి మనస్ఫూర్తిగా నమస్కారం అందించారు. ఇంకా భిక్షుకులైతే ఇప్పుడు అర్థమైందిగా వాళ్ళకు కూడా, ఆ ఋషీశ్వరుడు సాక్షాత్తు ఒక దేవుడు అనుకున్నారు, భావించారు, పూజించారు, మనస్సుల్లో ఆయన్ని సన్మానించారు. ఆ రాత్రికి రాజుగారు రాణిగారు ఇంటికి వెళ్ళి హాయిగా స్నానం చేసి భోంచేసి పడుకుని తెల్లవారుజామునే లేచి చక్కచక్క చవనుడు చెప్పిన అడవికి వెళ్ళారట. తీరా అక్కడికి వెళితే అక్కడ అడవి లేదు. ఆ అడవిలో కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఒక భయంకరమైన సువర్ణ భవనం కనపడింది. చాలా కాంతి, అంటే ఆ కాంతి తట్టుకోలేకపోతున్నారు అన్నమాట వాళ్ళు. అందుకే అది భవనం కానీ కంటికి మాత్రం భయంకరంగా ఉంది, కళ్ళతో చూడలేనంతలాగా ఉందన్నమాట. సాధారణంగా ఒక సూర్యుడిని చూడాలన్నా మనకు కష్టం కదా, అటువంటిది కోటి సూర్యుల కాంతిని చూడాలంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కోటి సూర్య ప్రభాభాసమానమై కన్నులకు చూడడానికి మిరుమిట్లు గొలుపుతున్న ఒక పెద్ద సువర్ణ భవనం కనపడింది. ఆ సువర్ణ భవనాన్ని చూసి తెల్లబోయారు వీళ్ళు. ఋషీశ్వరుడు గంగానదీ తీరంలో అడవి ఉందన్నాడు, ఆ అడవికి వస్తే మనకి ఏదో వరం ఇస్తానన్నాడు. తీరా ఇక్కడికి వస్తే అడవి లేదు, అడవి బదులుగా పెద్ద విశాలమైన భవనం కనపడుతోంది. ఈ భవనం ఎంత విశాలమైనదో కూడా అర్థం కావటం లేదు, ఎన్ని మైళ్ళుందో తెలియటం లేదు. ఇంతకీ మనం పొరపాటున దారి తెప్పొచ్చామా అనుకుంటూ ఉంటే ఆ భవనంలో నుంచి యోగేశ్వరుడు, పరమమునీంద్రుడు, సంయమీంద్రుడు, చ్యవన మహర్షి వచ్చాడు. ఏమి రాజా ఆశ్చర్యపోతున్నావంటే, మహాత్మా ఇది మీ మహామహిమేనా, ఇదేమిటన్నట్ట. అది ఏమిటో తర్వాత చెబుతాను, లోపలికి రండి అన్నాడు ఆయన. లోపలికి వచ్చేసరికి ఆ భవనం రివ్వున పైకి ఎగిరిపోవడం మొదలుపెట్టింది ఆకాశంలో. ఆకాశంలో ఎగిరిపోతున్న ఆ భవనంతో వాళ్ళు ఒక ప్రాంతం చేరారు. ఆ ప్రాంతంలో ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో అప్సరసలు నృత్యం చేస్తున్నారు. ఎవరు వీళ్ళు అన్నాడు రాజుగారు. ఇది ఎవరో తెలియటం లేదా నీకు, ఈ నందనవనం అంటారు దీనిని. మీరిప్పుడు దేవలోకానికి వచ్చారు, నేను నా మహామహిమతో ఒక భవనాన్ని సృష్టించానే, అది భవనం కాదు, పుష్పకము అని పేరు కలిగిన ఒక గొప్ప విమానం. ఇలాంటి విమానములు లోకంలో 11 ఉంటాయి, అందులో ఒక విమానాన్ని నేను సృష్టించాను. ఆ విమానం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. ఇది రావణాసురుడు కుబేరుడి దగ్గర ఉన్న విమానం కంటే చాలా గొప్పదండోయ్, కుబేరుడి విమానం కంటే చాలా గొప్పది ఈ విమానం. ఈ విమానంలో కూర్చుంటే ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళవచ్చు. మీరు నాకు చేసిన సేవకి మెచ్చుకుని ముందు మీకు స్వర్గం చూపిస్తున్నాను. ఇది నందనవనం. ఈ నందనవనంలో మీరు చూస్తున్న నృత్యం అప్సరసల నృత్యం అని ఆ నందనవనంలో కాసేపు వాళ్ళు నట్టే పెట్టాడు. ఆ నృత్యం చూసి వీళ్ళు ఆనందించాక మళ్లీ విమానం ముందుకెళ్ళింది. అక్కడ ఒక పెద్ద సభాభవనం కనపడింది. ఆ సభాభవనంలో పెద్ద సింహాసనం, మెరిసిపోతున్న సువర్ణమయమైన నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద ఇద్దరు మహాపురుషులు కూర్చునున్నారు. తెల్లగా మెరిసిపోతున్నారు. వాళ్ల పక్కన ఇటు నాలుగు ఆసనాలున్నాయి. ఆసనాల్లో కూడా దివ్య పురుషులు కూర్చునున్నారు. వీళ్ళెవరు అని వీళ్ళిద్దరు తెల్లబోతూ ఉండగా, ఇదే స్వర్గ సింహాసనం, ఇది సుధర్మసభ అని పిలువబడుతుంది. దేవతలు కొలువు తీరే సభాభవనం ఇది. అంటే దేవసభ. స్యాత్ సుధర్మ దేవసభ, దేవతల యొక్క సభకి సుధర్మ సభ అని పేరు. ఇప్పుడు మన ఆడిటోరియం మనకి ఎలా ఉంది, అలాగే అక్కడ కూడా ఒక ఆడిటోరియం ఉందన్నమాట, అది సుధర్మ సభ. ఆ సభలో సింహాసనం మీద కూర్చునున్నారు వాళ్ళు శచీదేవి, ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి శచీదేవికి కుడివైపున ఎడంవైపున నాలుగు పెద్ద పెద్ద పీఠాలున్నాయి. ఆ సింహాసనాల మీద ఒక ఆయన కూర్చునున్నారు వరసగాను. వరసగా ఎవరు వాళ్ళు? కుడివైపు కూర్చున్న నలుగురు యముడు, అగ్ని, నిరుతి, వరుణుడు. ఈ నలుగురు కుడివైపు ఉంటారు. ఇప్పుడు ఇంద్రుడికి కుడివైపున ముందు అగ్ని, ఆ తర్వాత యముడు, తర్వాత నిరుతి, తర్వాత వరుణుడు. ఎడంవైపు నాలుగు ఆసనాలున్నాయి. ఈ నాలుగు ఆసనాల్లో ఎప్పుడు ఇంద్రుడి పక్కన బృహస్పతి ఉంటాడు. ఎడంవైపున గురువుగారు ఉంటారు. ఆ గురువుగారి పక్కన వాయువు, వాయువు పక్కన కుబేరుడు, కుబేరుడి పక్కన ఈశానుడు. ఈ విధంగా ఇటువైపు నలుగురు, ఇటువైపు నలుగురు, మధ్యలో ఇంద్రుడి సింహాసనం మీద శచీ సమేతంగా కూర్చున్నాడు. ఇంకా ఇది కాకుండా 33 కోట్ల మంది దేవతలు ఒక్క వరుసలో కూర్చోగలిగారట అక్కడ దేవసభలో. ఆ దేవసభ అంత గొప్పది, ఎంతమంది కూర్చున్నా మళ్ళీ వాళ్ళకి సీటు వస్తుంది. రేపు పొద్దున మనం కూడా అక్కడికి వెళ్ళి పురాణం చెప్పుకోవడానికి వెళ్ళాం అనుకోండి, మండల దీక్షతో మనందరికీ సరిపోయే సీట్లు వస్తాయి. ఎవరైనా లేటుగా వస్తే అక్కడ సెల్ ఫోన్లు మాత్రం తీసుకురానివారు. సెల్ ఫోన్లన్నీ హెల్లో అట్టే పెట్టేస్తారు, నరకానికి తీసుకెళ్ళిస్తారు. అక్కడికి మాత్రం తీసుకురానివారు. అక్కడ కూడా మంచి ఎంతమంది వచ్చినా కూర్చోవచ్చుట. ఆశ్చర్యకరంగా ఎంతమంది కూర్చున్నా ఇంకోడికి సీటు ఉంటుంది. అటువంటిది ఆ సుధర్మసభ. ఆ సభని వీళ్ళంతా కలదిరిగి ఇంద్రాది దేవతలకు నమస్కరించారు. అక్కడి నుంచి విమానం మరికొంచెం ముందుకెళ్ళింది. ఒక చోట కేవలం తెల్లని నీళ్లతో ఉన్న ఒక మహాసముద్రం ఉన్నది. అవి నీళ్లు కవు, పాలే, అంటే క్షీర సముద్రం. ఆ సముద్రంలో తెల్ల తామర పువ్వు. ఆ తామర పువ్వు మీద కూర్చుని ఒక మహానుభావుడు, నాలుగు ముఖములున్నాయి, నాలుగు చేతులున్నాయి, వేదములు ధరించాడు, జపమాల ధరించి ఉన్నాడు. తామర పువ్వు రంగుతో ఉంది ఆయన ముఖం. తామర పువ్వు ఎంత కోమలంగా ఉంటుందో అలా పద్మముఖుడు ఆయన. ఆయన బ్రహ్మగారు. బ్రహ్మ ఎర్ర తామర పువ్వులో ఉంటాడు, కూర్చునేదేమో తెల్ల తామర పువ్వు. ఆయన ఆసనం తెల్ల తామర పువ్వు, పొండరీకం. కానీ ఆయన మాత్రం ఎర్ర తామర పువ్వులో ఉంటాడు. ఆయన పక్కన ఇంకో తెల్ల తామర పువ్వు ఉందిట. ఆ తెల్ల తామర పువ్వులో కూర్చుందో కావిడ. బ్రహ్మగారేమో తామర పువ్వులాగా పద్మరాగమణిలాగా కెంపులాగా ఎర్రగా ఉంటే, ఈవిడ మాత్రం తెల్లగా ఆపాదమస్తకం తెలుపు ఒక్క తల వెంట్రుకలు తప్ప. ఆవిడ కట్టుకున్న చీర తెలుపు, చేతిలో స్ఫటికమాల తెలుపు, ఆవిడ కట్టుకున్న వస్త్రాలు తెలుపు, పూసుకున్న గంధం తెలుపు, వీణా తెలుపు, అన్ని తెలుపే. ఇంకా నవ్వుతూ ఉంటే దంతములున్నాయట కొంద కుట్మలములు, అంటే మల్లెలు మొల్లలు, అంత తెల్లని మల్లె మొగ్గల్లాంటి దంతాలతో ఉన్నది. ఆ జగన్మాత, సరస్వతీమాత, శారదా పరమేశ్వరి, బ్రహ్మదేవుడు, వాళ్లను చూడగలిగారు ఈ రాజు రాణి. వాళ్ళు తెల్లబోయి ఎవరి మహానుభావులు అని మిరుమిట్లు గొలుపుతున్న ఆ కాంతిని చూచి తట్టుకోలేక ఆనందంతో పలుకుతూ ఉంటే, ఏ జగదేక మాత దివ్యానుగ్రహంతో ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణులు మాట్లాడుతున్నారో, ఏ జగదేక పరమేశ్వరి కటాక్షంతో పద్మాకర్ గారు ఇన్నేసి రోజులు ప్రవచనం చేస్తున్నారో, ఆ వాగ్దేవి కరుణాస్వరూపిణి శారద. ఈయన శారదా వల్లభుడు, సృష్టికర్త అనగానే వాళ్ళిద్దరూ విమానంలోంచి కిందకు వచ్చి వాళ్ళకి సాష్టాంగపడ్డారు. ఇంతలోనే అదృశ్యం అంతా అదృశ్యం అయిపోయింది. మళ్ళీ చూస్తే అడవిలో ఉన్నారు, గంగానది పక్కనే ఉంది. వీళ్ళకి మతిపోయింది. మహాయోగి, యోగశక్తి అంటే ఇలా ఉంటుందా అని ఒక క్షణకాలం నిశ్చేష్టుడు, ఆనందమగ్నుడు అయిపోయిన రాజు భార్యకేసి తిరిగి, చూచావా భార్యామణి, ఉవిధ ముని యోగబల్లమిట్టులుండునే అనూన రాజ్యంబు సులభంబు మానవులకు బ్రాహ్మణత్వంబు తపము దుర్లభము తపము కలిమి చేయుచునున్నాడు వలసినట్లు. భార్యామణి, ఈ యోగేశ్వరుణ్ణి, ఈ చ్యవనుణ్ణి చూశావు కదా, నేను చూశాను. ఈయన యోగబలం ఎంత గొప్పతో చూసావా? మానవ మాత్రుడు శరీరంతో స్వర్గాన్ని చూడగలడా? స్వర్గానికైనా వెళ్ళగలడేమో కానీ ఈ మానవ శరీరంతో బ్రహ్మదేవుణ్ణి వాణీసతిని చూడగలరా? సరస్వతీ మాతని బ్రహ్మని చూపించగలిగాడు ఈయన. ఇన్ని లోకాలు చూపించిన ఈయన తలుచుకుంటే ఈ రాజ్యం, ఈ పరిపాలన, ఈ సుఖాలు ఒక లెక్క. మనకి తెలియక ఏదో డబ్బుందని, ఖజానా ఉందని, అధికారం ఉందని, సింహాసనం మీద కూర్చుని ప్రజా పరిపాలన చేస్తున్నామని అహంకరిస్తున్నాం మనం. మనమెంత, మన బ్రతుకెంత, మన అధికారాలెంత, మన సంపదలెంత, ఈ బ్రాహ్మణోత్తముని తపస్సు మానవ మాత్రుడికి రాదు. తన తపోబలంతో ఏం కావాలంటే చేయగలుగుతున్నాడు, ఇష్టం వచ్చిన పని చేయగలుగుతున్నాడు ఆయన అని ఇద్దరు ఆయన కాళ్ళ మీద పడగానే ఆయన ఆనందపడిపోయి, నాయనలారా, నేను గురువుని. గురువులు ఎవరినైనా అనుగ్రహించాలంటే బాగా పరీక్షిస్తారు, తిడతారు, కొడతారు, దెప్పుతారు, ఏమైనా చేస్తారు. ఆ పరీక్షలో నెగ్గారా వాళ్ళకి శరీరంతో బ్రహ్మలోకాన్ని ఇవ్వగలుగుతారు. అందుకే గురువు బ్రహ్మస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు. మీరు నాకు చేసిన సేవకి, ఎంత అలిసిపోయినా విసుక్కోకుండా ఉన్న సహన శక్తికి, అంటే మీ సహనానికి, మీ సేవకి. సేవ చేయటం ఒక ఎత్తు, సహనం చాలా గొప్పది కదండి. గట్టిగా రెండు రోజులు మిమ్మల్ని నేను సాయంకాలం 4 గంటలకల్లా నా దగ్గర రమ్మంటే 3 రోజు ఏం, రోజు సాయంత్రం 4 గంటలకి రావాలంటే అటు చంపుతాడు ఈ దౌర్భాగ్యుడు అని తిట్టుకోవచ్చు. అంటే మీలాంటి మంచివాళ్ళు తిట్టుకోకపోవచ్చు, కానీ ఒకడైనా తిట్టుకోవచ్చు, చెప్పలేం కదా. ఈ లోకములో గురు పరీక్షని తట్టుకోవడం చాలా కష్టం, విసుగు వస్తుంది ఒక్కొక్కసారి. అలా విసుక్కోకుండా సేవ చెయ్యడము, సహనంతో కూడా ఉండడం మీలోనే చూచాను. అందుకే మీకు బ్రహ్మదర్శనం చేయించాను, ఇక మీకు తిరుగులేదు. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నా వినండి. చాలా రోజుల క్రితం నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను. అప్పుడు బ్రహ్మ మెచ్చుకుని, మీ వంశంలో కొద్ది రోజుల్లో క్షత్రియులు ప్రవేశిస్తున్నారు, మీకు క్షత్రియులకి మధ్యలో సంబంధం వస్తుంది, కుశిక వంశం వాళ్ళు మీ వంశంలోకి వస్తారు అనగానే, ఈ కుశికుడి వంశం క్షాత్ర వంశం కదా, వాళ్ళకి తెక్కెక్కు ఉంటుందేమో అని పరీక్షించడానికి వచ్చాను. కానీ నువ్వు పరమసహనంతో మహాతపస్సు చేసిన బ్రహ్మజాతిని మించిపోయావు. బ్రహ్మగారి యొక్క పరీక్ష, నా పరీక్ష కూడా నువ్వు తట్టుకున్నావు. కాబట్టి నీకు వరం ఇస్తున్నాను. ఓ కుశిక, నీ వంశంలో కౌశికుడు అనేవాడు పుడతాడు. వాడు క్షత్రియుడై పుట్టి కూడా తన తపశ్శక్తితో బ్రహ్మర్షి అవుతాడు. మీ వంశంలో ఉన్న సత్యవతిని వివాహం చేసుకున్నటువంటి గాధిరాజు గారు చాలా గొప్పవాడవుతాడు. అలాగే మీ వంశంలో రుచికుడనే ఒక ఋషి వస్తాడు, ఆయన మీ క్షత్రియ స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆయన వంశంలో పరశురాముడని పేరు కలిగినటువంటి ఒక మహాయోధుడు పుడతాడు. ఇటు బ్రహ్మవంశంలో పుట్టి క్షత్రియుడవుతాడు, క్షత్రియుడై బ్రహ్మర్షి అవుతాడు అని చ్యవనుడు దీవించాడు. ఆ దేవన వల్లే ఈ రెండు వంశాలకి మధ్యలో పెళ్లిళ్ల సంబంధాలు వచ్చాయి. ఈ కుశికుడి వంశంలో పుట్టాడు కాబట్టి కౌశికుడు అంటారు, గాధేయుడు అంటారు. ఈయన వంశంలో పుట్టినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. అటు ఈ చ్యవనుడి వంశంలో పుట్టినటువంటి, చ్యవనుడి యొక్క వంశంలో పుట్టినవాడిగా భృగువంశంలో చ్యవనుడి యొక్క మనువుడిగా పుట్టాడు జమదగ్ని. జమదగ్ని కొడుకే పరశురాముడు. ఆ వంశంలో పుట్టిన మహానుభావుడు క్షత్రియుల సంహారం కూడా చేయగలిగే పరాక్రమవంతుడయ్యాడు. ఇదంతా చ్యవనుడి యొక్క పరీక్ష వల్ల లోకశ్రేయస్సు కోసం ఏర్పడినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ చ్యవనుడి పరీక్షల్లో నెగ్గినటువంటి కుశికుడు బ్రహ్మలోకానికి వెళ్ళగలిగాడు. ఏది బ్రతికుండగా, శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇప్పటికి కూడా బ్రహ్మలోకంలో ఉన్నాడు. కాబట్టి గురువులు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు చాలా సహనంతో చూడాలి. అనుక్షణం తామరాకు మీద నీటి బొట్టులో వాళ్ళు ఉంటారు, అయినా వాళ్ళు అప్పుడప్పుడు పరీక్షిస్తారు. నిజానికి వాళ్ళ కోరికలు లేవండి, తామరాకు నీళ్ళల్లో పుడుతుందా, ఈ నీళ్ళ తామరాకు మీద పోయండి అంటుకోవు. తామరాకు ఎలా అయితే నీటిని అంటుకోదో, నీటి బొట్టు దాన్ని ఏం చేయలేదో, గురువులు కూడా ఈ సంసారంలో ఉన్న కోరికలు లేకుండా ఉంటారు, ఉన్నా నటిస్తారట అప్పుడప్పుడు. మాకు అవి తక్కువయ్యాయి, ఇవి తక్కువయ్యాయి అని కాస్త పరీక్షిస్తారు. వీడు విసుక్కుంటాడా లేడా, కసుక్కుంటాడా లేదా అని వాళ్ళు కొంచెం పరీక్షిస్తారు. అప్పుడు మనం విసుక్కోకుండా మహానుభావులు వాళ్ళకి సేవ చేయడం మన అదృష్టం అనుకున్నామా, ఈ జన్మతోటే వాళ్ళు మనకి విముక్తి కలిగిస్తారు అని ధర్మరాజు గారికి భీష్ముడు అద్భుతమైన కుశిక చవన సంవాదం అనే ఘట్టాన్ని వివరించాడు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, గోవులు చాలా గొప్పవని పదే పదే నువ్వు చెబుతూనే ఉన్నావు. శాంతిపురంలో చెప్పాడు, ఇక్కడ అనుశాసనిక పురంలో కూడా చాలా పర్యాయాలు గోవుల యొక్క మహిమ. నిన్న కూడా మనం చెప్పుకున్నాగా, చవనుడు ఒక గోవు గమ్ముడు పోయాడు చివరు. గోవు యొక్క మహిమ అంత గొప్పది. చవనుడి వంటి తపస్యాలికి విలువ కట్టాలంటే గోవేట దానికి విలువ. మళ్ళీ డబ్బుతో చవనుండి కొనలేక గోవిచ్చి కొనుక్కున్నాడు కదా రాజుగారు నహుషుడు. కాబట్టి గోవులు ఎప్పుడూ గొప్పవే. ఆ గోవులలో కూడా కపిల గోవు చాలా గొప్పదంటారు, కారణం ఏమిటి అన్నాడు ఆయన. అప్పుడు ఒక అద్భుతమైన కథ చెబుతున్నా విను. చాలా కాలం క్రితం బ్రహ్మదేవుడు లోకశ్రేయస్సు కోసం, దేవతలందరి పోషణ కోసం అమృతమని ఒక పదార్థం సృష్టించాడు. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, అదేమిటండి అమృతం పాలసముద్రం చిరిగితే పుట్టింది కదానని. పాలసముద్రం తర్వాత చిరికారు సుమా. దుర్వాస మహర్షి శాపం పెట్టాడు ఇంద్రుడికి, ఆ శాపం వల్ల అమృతం లక్ష్మీ సముద్రంలో కలిసిపోయాయి. ఆ కలిసిపోయిన వాటిని మళ్ళీ బయటికి తీయడానికి వాళ్ళు పాలసముద్రం చిలికారు. అంతఃపురం కూడా అమృతం చాలాసార్లు పుట్టింది. అలా బ్రహ్మగారు ఒకసారి తన తపశ్శక్తితో అమృతాన్ని సృష్టించి దేవతలందరినీ కూర్చోబెట్టి, దేవతలారా మీ ఆకలి తీర్చే పరమ పవిత్రమైన అమృతాన్ని నేను మీకు పోస్తాను, ఈ అమృతం తాగండి అన్నట. వాళ్ళంతా ఇలా రెండు చేతులు చాచి అమృతం తాగారు. ఎప్పుడు తీర్థం తాగేటప్పుడు, అమృతం తాగేటప్పుడు, ఆవు పాలతో భగవంతుడికి అభిషేకం చేశాక ఆవు పాలు తీర్థంగా తీసుకునేటప్పుడు చేతులే వాడాలి, పాత్రతో తాకూడదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్ళారు, అక్కడ ఆవు పాలతో స్వామివారిని అభిషేకించారు. అభిషేకించగా వచ్చిన ఆవు పాలు మీకు తీర్థంగా ఇస్తున్నప్పుడు మా గిన్నెలో పోయండి, సీసాలో పోయండి, అప్పుడు తాగుతాం అనకూడదట. సీసాలో పోసినా గిన్నెలో పోసినా మళ్ళీ చేతిలో పోసుకునే తాగాలి, కంపల్సరీగా చేతిలో పడితేనే అది తీర్థం అవుతుంది. అందుకని చెయ్యిలా పెట్టి అందులో పోయించుకుని తాగాలి. ఇప్పుడు తిరుపతి వెళ్ళారనుకోండి, అక్కడ తీర్థం మీరు ప్లాస్టిక్ సీసాతో తెచ్చుకున్నారు, ఆ సీసాతో గడగడ తాగితే తీర్థం కాదు, మద్యపానంతో సురాపాన సమం భవేత్ అని శాస్త్రం చెబుతున్నది. అందుకని ఏం చేయాలన్నమాట, ఇప్పుడు మంచినీళ్ళు కాబట్టి, వాటర్ బాటిల్ కాబట్టి తాగుతున్నాం మనం, తీర్థం మాత్రం అలా తాక్కోడసమా? తీర్థం అంత ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చుకున్నా, వెండి సీసాలో తెచ్చుకున్నా, లేక బంగారపు పాత్రలో తెచ్చుకున్నా, దాన్ని మళ్ళీ చేతిలో పోసుకుని కళ్ళకు అద్దుకుని తాగవలసిందే. అది కూడా మంత్రపూర్వకంగా తాగితే మరీ మంచిది. అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం అనుకుని తాగితే అది నిజంగానే మనకు అకాల మరణం లేకుండా చేస్తుంది. మనము చేసిన పాపముల వల్ల మనకు కొన్ని రకాలైనటువంటి దోషాల వల్ల ఆయువు తగ్గిపోతుందిట. రోజు దోమలను ఎక్కువగా చంపేస్తే అటువంటి వాడికి మొత్తం వాడి జీవితంలో 3 రోజులు ఆయువు తగ్గుతుందిట. ఒక 40 సంవత్సరముల పాటు రోజు అలవాటు పెట్టి దోమలు చంపేస్తే మన జీవితంలో 3 రోజులు ఆయుద్ధం తగ్గిపోతుంది. తప్పదు, మరి ఏం చేస్తాం, మనం బతకాలంటే 3 రోజులు పోతే పోయలేనడు, 3 రోజుల కోసం చూసుకుంటే 40 ఏళ్ళు బతకలేము. అందుకని ఆలౌట్ పెడుతున్నాం. ఆలౌట్ వల్ల వచ్చే నష్టం ఏంటంటే 3 రోజులు. ఇలా ఒక్క దావలకే 3 రోజులు పోతుందంటే ఇంకెన్ని పాపాలు చేస్తున్నాం ఆలోచించండి. ఇది నేను చెప్పింది బృహస్పతి చెప్పిన స్మృతిలో మాటలు చెప్తున్నాను. 40 సంవత్సరములు ఏకధాటిగా తన ప్రాణం కోసం దోమలను చంపిన వాడికి 3 రోజులు ఆయువు తగ్గుతుందట. ఒక 40 రోజులు నా ప్రాణం వింటూ రోజు నన్ను తిట్టండి, దానివల్ల 10 ఏళ్ళు ఆయువు తగ్గుతుందిట. ఇంత చేసి 40 రోజులే తిట్టింది కానీ 10 ఏళ్ళు ఆయువు తగ్గుతుందిట. అంటే మీరు తిట్టరనుకోండి, ఒకవేళ ఆయువు తగ్గాలి, తొందరగా పోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొత్తండి. ఎన్ని తిట్లు తిట్టాలో చెబుతాను, డిక్షనరీ రాసిస్తా. అలాగే మహానుభావులైనటువంటి ఋషుల్ని, యోగశక్తి కలిగినటువంటి వాళ్ళని తెగ తిట్టేశామంటే విమర్శిస్తే కూడా మన ఆయువు తగ్గుతుంది. ఆడవాళ్ళకి మరీ ఎక్కువగా అవమానం కలగజేస్తే, ఇప్పుడు దుశ్శాసనాదులు ద్రౌపది యొక్క చీర పట్టుకులాగారా, దానివల్లే వాళ్ళ ఆయువు సగానికి సగం పోయింది ఏకంగా. ఆ పాపాల వల్ల ఏమో ఆయువు బాగా తగ్గిపోతుంది. ఇలా కొన్ని కొన్ని దోషముల వల్ల ఆయువు తగ్గిపోతుంది. అన్నిటికంటే ఇంకోటి చెప్పనా, మన ఇంటికి ఎవరైనా గొప్ప అతిథి వచ్చినా లేక గురువులు వచ్చినా వాళ్ళకి పెట్టకుండా మనమే ఇడ్లీ తినేస్తే చట్నీ వేసుకుని, దానివల్ల ఆయువు తొందరగా క్షీణిస్తుంది అన్నారు. మృష్ట భోజనములు అతిథులకు కానీ లేదా గురువులకి కానీ పెట్టకుండా తింటే ఆయువు తొందరగా నశిస్తుంది. ఈ ఆయువు నశిస్తే దానికి ఏమని పేరు అనమాట, అకాల మృత్యువు అని పేరు. ఇప్పుడు తీర్థము చేతిలో పోసుకుని అకాల మృత్యు హరణమని ఆ తీర్థం తాగితే ఈ పోయిన ఆయువులో కొంత భాగం మళ్ళీ వెనక్కి వస్తుంది. అందుకని చేతిలోనే పోసుకోవాలి. అదే శేషాశేషాఫలంగా తెచ్చుకున్నటువంటి తీర్థం తాగేస్తే సురాపాన సమం భవేత్, నువ్వు తీర్థం తాగడంలా మద్యం తాగిన వాడు అవుతావు. బెల్ట్ షాపులకు వెళ్ళకపోయినా సరే పాపం నువ్వు అన్యాయంగా బెల్ట్ షాప్కి వెళ్ళినట్టు అయిపోతావు. ఎంత యోగం పడుతుంది మరి. అందుకని ఏమిటనమాట, ఆ అభిషేకం చేసిన తీర్థం చేతిలోనే పోసుకు తాగాలి. అలాగే ఆవు పాలు కూడా అమృతం ఏ భగవంతుడో రేపు పొద్దున మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఎన్ని రోజుల పాటు మీరు 54 రోజుల పాటు మధ్యలో అన్బ్రేకబుల్గా భారతం విన్నారు అని మీ మీద ఆయనకి జాలి కలిగి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆహా 7 జూన్ నుంచి 30 జూన్ దాకా ఇన్ని రోజుల పాటు గుంటూరు నుంచి కదలకుండా ఉన్నారా, మధ్యలో ఎవరు పిలిచినా ప్రయాణం కూడా చేయలేదా, మీరు ఎంత ఉత్తములు, ఇన్ని రోజులు పురాణం విన్నారు కనుక మీకు అమృతం పోస్తానంటట. అమృతం పోయమన్నప్పుడు ఏం చేయాలన్నమాట, బ్రహ్మదేవా నిజంగానే నువ్వు అమృతం పోస్తానన్నావు అయితే నోరు తెరుస్తాం, గుటుక్కుని తాగేస్తాం, పోసే అనకూడదట, చేతులు పోయించు తాగాలి, అప్పుడే మళ్ళీ అమృతం యొక్క ఫలితం వస్తుంది. అందుకు చెబుతున్నాను, ఇంత కష్టపడి 54 రోజులు పురాణం విని ఆయన అమృతం పోస్తానంటే తాగేటప్పుడు నోరు తెరిచి తాగినా లేక పాత్రలలో పోయించుకుని తాగినా అప్పుడు అది అమృతం అవుదట, మళ్ళీ సురాపానం అవుతుంది. కాబట్టి నాకు మీ మీద అనుమానమే, గ్యారంటీగా మిమ్మల్ని బ్రహ్మదేవుడు ఎప్పుడో ఒకప్పుడు కరుణిస్తాడు, మీకు అమృతం పోస్తాడు, పోసినప్పుడు కొంచెం జాగ్రత్త మాత్రం వహించండి. బ్రహ్మదేవుడు కనబడ్డాడనే ఆనందంలోనో, అమృతం పోస్తున్నాడనే ఆనందంలోనో, గిన్నెల్లోనో సీసాల్లోనో పోయించుకోకండి. మా ఆవిడ ఉందండి అని దిక్కుమాల ప్లాస్టిక్ సీసా పెట్టుకెళ్ళి అందులో పోయించుకోకండి. ఆవిడకి ఇవ్వడాయన, ఎవరొస్తే వాళ్ళకే పోస్తాడు. కాబట్టి చెయ్యిలా పెట్టి మనం అమృతం తాగాలి. హస్తేన, చేతితో మాత్రమే దీనిని స్వీకరిస్తే అప్పుడు వాడికి అమృతం తాగిన ఫలితం వస్తుంది. ఆవుపాలు, తీర్థము, అమృతం ఇవి చేతులతో తాగాలి. ఇంత విషయం ఎందుకు చెప్పానంటే, బ్రహ్మదేవుడు ఒకనొక కల్పంలో ఒకనొక మనువు కాలంలో దేవతల కోసం అమృతం సృష్టించి వాళ్ళని రెండు చేతులలా చాచండి, చేతుల్లో పోస్తాను అమృతం, అది తాగితే మీకు జరామరణములుండవు అన్నాడు. వాళ్ళు ఇలా రెండు చేతులు చాచారు, ఆయన అందులో అమృతం పోశాడు. ఆ అమృతం తాగుతూ ఉంటే అందులో చిందులు వచ్చేయట. సాధారణంగా బ్రహ్మగారు పైన గిన్నెతో పోస్తున్నాడు కదా, మనం కూడా అంతే, చేతిలో ఎవరన్నా నీళ్లు పోస్తుంటే ఏమవుతుంది, చింది కింద పడతాయి. అలాగే బ్రహ్మగారు కూడా అమృత కలశముతో వాళ్ళ చేతులలో అమృతం పోస్తుంటే అందులోంచి చిందులు వచ్చి టపా 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 స్వర్గంలో పడ్డాయి. ఈ కింద పడినటువంటి డ్రాప్స్ బిందువులన్నీ ఒక చోట చేరాయట. ఈ బిందువులన్నీ కలిసి చూస్తూ ఉండగా తెల్లని ఒక ఆవుగా మారిపోయాయి. అది సృష్టిలో మొట్టమొదటి సురభి కామధేనువు. బ్రహ్మదేవుడు దేవతలకి పోస్తున్న అమృత బిందువుల యొక్క సముదాయము నుండి, అమృతం నుంచి మొట్టమొదటి కామధేనువు పుట్టింది. ఆ తర్వాత ఈ కామధేనువు దుర్వాసుని శాపం వల్ల ఏమైందనమాట, సముద్రంలో కలిసిపోయింది, మళ్లీ సముద్ర మధనంలో బయటకు వచ్చింది. అలా మొదటగా పుట్టినటువంటి ఆ కామధేనువుని చూచి దేవతలు తెల్లబోయి, బ్రహ్మదేవ ఎవరి ఈ కామధేనువు అనగా సమస్త లోకాలకి శుభాన్ని ప్రసాదించేటటువంటి అమృత స్వరూపిణి, నాశనము లేనిది ఈవిడ, లక్ష్మీదేవి తన కళ్లతో అమృత బిందువుల నుంచి అవతారం ఎత్తింది. కాబట్టి కామధేనువుకి లక్ష్మికి తేడా లేదు. ఈవిడిని మీకు ఇస్తున్నాను, ఈవిడ పాలు జరామరణములు లేకుండా చేస్తాయి, ఈవిడ ఏ కోరిన కోరికైనా తీరుస్తుంది. కోరిన కోరికలు తీర్చడంలో కామధేనువుకి సాటి వచ్చే వస్తువు మరొకటి లేదు. నాలుక్కాళ్లు కలిగి లోకాలను అనుగ్రహిస్తుంది ఇది. దీని దూడలు భవిష్యత్తులో కలియుగంలో ప్రాణుల్ని రక్షిస్తాయి అని వరమిచ్చాడు. అదిగో ఆ కామధేనువు యొక్క సంతానం అలా పెరిగి 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 కొన్ని ఆవులు భూలోకానికి వచ్చాయి. ఇవన్నీ ఆవులని పిలువబడ్డాయి. సంస్కృతంలో గో అన్నారు, గో అంటే అమృతమని కూడా అర్థం. అమృత కిరణముల నుండి, బిందువుల నుండి పుట్టడం వల్ల దానికి గో అని శబ్దం వచ్చింది. గో అంటే సూర్యకిరణములు. సూర్యుడి కిరణములకు ఎంత పవిత్రత ఉన్నదో ఈ అమృత బిందువుల నుండి పుట్టిన ఆవులకు అంత పవిత్రత ఉంది కాబట్టి వాటికి కూడా గో అని పేరు వచ్చింది. గో అంటే ఇంద్రియములు. మన ఇంద్రియములు అదుపులో ఉండాలంటే ఆవు పాలు తాగాలి. గేది పాలు కొంచెం ఇంద్రియముల మీద కోరిక పెంచుతాయి, ఆవు పాలు ఇంద్రియ నిగ్రహం ఇస్తాయి, అందుకని కూడా దానికి గోవు అని పేరు వచ్చింది. గో అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనకు ఆనందం కలిగిస్తాయి కాబట్టి కూడా అవి గోవులని పిలువబడ్డాయి. ఇటువంటి గోవులు భూలోకానికి వచ్చాయి. ఒకసారి ఈ ఆవులన్నీ కలిసి కైలాస పర్వతం మీదకి వెళ్ళాయట మేతకి. అవి ఆవులు, ఆవుల యొక్క దూడలు, ఎద్దులు అన్ని మూకుమ్మడిగా వెళ్ళాయి. ఆవుల్లో కూడా గోశబ్దమునకు ఆవు అంటే రెండు రకాల అర్థం. పుల్లింగంలో అయితే ఎద్దు, స్త్రీలింగంలో అయితే ఆవు. ఆవు, ఎద్దు, దూడలు ఇవన్నీ కలిసి భూలోకంలో కొంతకాలం పట్ల మేస్తూ మేస్తూ ఒకనాడు హిమాలయ పర్వతములకు వెళ్ళాయి. హిమాలయ పర్వతంలో ఆ సమయంలో పార్వతీదేవి తనకి దూరమై, అంటే సతీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు దూరమై, మళ్ళీ ఆ సతీదేవి హిమవంతునికి పార్వతిగా పుట్టి తనకి భార్య అయ్యేలోపు సతీదేవి మీద ఉన్న ప్రేమ విరహం తట్టుకోలేక ఈశ్వరుడు అక్కడ తపస్సు చేస్తున్నట్ట. కళ్ళు మూసుకుని కఠోర దీక్షతో ఈశ్వరుడు సతీ సతీ అని ఆ సతి కోసం మతిని కేంద్రీకరించి మహాతపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేస్తున్న చోటికి ఈ ఆవులు దూడలతో వెళ్ళాయి. ఆయన చుట్టూ తిరిగాయి. ఈశ్వరుడు అందరికీ అధిపతి కనుక ఆయన దగ్గర నిస్సంకోచంగా భయం లేకుండా తిరుగుతున్నాయి అవి. ఇంతలో దూడలు అంబా అంబా అని ఆకలేసి ఆవుల దగ్గరకు వచ్చి ఆవుల పొదుగుల దగ్గర ముట్టెలు పెట్టి టిక్ టిక్ అని తలకాయ ఊపుతూ తాగడం మొదలెట్టే. ఆవు దూడలు భలే తగ్గుతాయండి, మధ్య మధ్య పొడుస్తాయి అనమాట, మూతోటి బాగా ఆడిస్తాయి అనమాట. దానికి తూటుట అని పేరు అచ్చతెనుగు పదులు. అచ్చతెనుగులో తూటుట అంటారు. అందుకే పోతనగారు చూడండి, తూటుచు కూడిచ్చని అంటాడు ఆయన. అతడు తూటుచు కూడిచ్చాను. కృష్ణుడు కూడా అచ్చం ఆవు దూడలాగా అని ఆడిస్తూ పాలు తాగేవాట వాళ్ళ అమ్మ దగ్గర. ఆయనంతా దూడల సౌందర్యం. ఆవు దూడల కోసం, ఆవుల్ని రక్షించడం కోసం అవతరించిన గోపాలుడు ఆ మహానుభావుడు. ఇప్పుడు ఈ ఆవు దూడలన్నీ తల్లుల పొదుగుల్లో చేరి పుట్టుక్ పుట్టుక్ అని పాలు తాగుతూ ఉంటే అందులోంచి ఇంత ఎంగిలి నొరగొచ్చి శివుడి నెత్తి మీద పడింది. వెంటనే ఆయనకి యోగభంగం అయిపోయింది. టక్కన కళ్ళు తెరిచాడు. ఎంగిలి పాల నొరగ నా నెత్తి మీద పోస్తారట్రా అని ఆ గోవులకేసి చూశాడు కోపంగా. అలా చూడటంతో ఆయన మూడవ కన్ను తెరుచుకుంది, అందులోంచి అగ్ని వచ్చింది. దాంతో ఆవుల్లో కొన్ని నల్లగా, కొన్నేమో ఒక రకమైనటువంటి తామ్రవర్ణం, అది నిజం చెప్పాలంటే నలుపు కాదు ఎరుపు కాదు, రాగి రంగులోకి వచ్చేసాయి. ఇంకా అగ్ని అలా మీదకొస్తే మనం కాలి బూడిదైపోతామని భయపడిన ఆవులన్నీ పరుగు పరుగును వచ్చేసాయి. శివ పరమేశ్వర రక్షించు రక్షించు బాబోయ్ అన్నాయి. ఆయన వెంటనే జాలి పడిపోయి ఆ అగ్నిని ఉపసంహరించాడు. అప్పుడు ఆవులు అన్నాయి, తండ్రి ఒకప్పుడు నువ్వు మాకు వరం ఇచ్చావు. ఏమని? ఆవుల పొదుగులు అమృత కలశములు, ఆవుల పాలు సాక్షాత్ అమృతం, అమృతానికి ఆవుల పాలకి తేడా లేదు. ఆవులు ఎక్కడుంటే అక్కడ శుచి, ఆవుల ఎంగిలి అమృతం కంటే గొప్పదన్నావు. అటువంటిది మా దూడలు మా పొదుగుల్లో చేరి పాలు తాగుతూ ఉంటే అందులోంచి ఎంత ఎంగిలి ఉండరగొచ్చి నీ నెత్తి మీద పడితే కోపగించి మమ్మల్ని కాల్చేస్తామనగానే ఆయన జాలిపడి, యోగాభ్యాసంలో ఉన్నాను నేను, అది కూడా సహజ యోగం కాదు, సతీదేవి నాకు దూరమైపోయిందనే కోపముతో యోగాభ్యాసం చేస్తున్నాను, క్రోధంతో కూడిన యోగాభ్యాసంలో ఉండడం బట్టే ఈ నొరగబడగానే నాకు తెక్కొచ్చి కోపం వచ్చి కళ్ళు తెరిచాను. అయినా పర్వాలా, ఇది లోకశ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడున్న ఆవుల్లో కొన్ని ఆవులు నా కంటి నుంచి వచ్చిన అగ్నిజ్వాలల వల్ల నల్లగాను తామ్రవర్ణంలోకి వచ్చాయి, అంటే ఎరుపు రంగులోకి వచ్చాయి, మరికొన్ని నల్లగా వచ్చాయి. వీటన్నిటికీ ఈరోజు నుంచి కపిల గోవులు అని నామధేయం చేస్తున్నాను. నా కంటి మంట వల్ల ఇవి శుద్ధయ్యాయి. ఇప్పుడు బంగారం ఉన్నది, బంగారంలో బాగా కల్తీ ఉంది. ఈ కల్తీ పోవాలంటే ఏం చేస్తారు? బంగారాన్ని అగ్నిలో పెట్టి బాగా కాల్చాలి. కొలిమిలో కాలిస్తే బంగారం ఎలా అయితే శుద్ధవుతుందో నా కంటి మంట అత్యంత పవిత్రమైన పాలనేత్రం నుంచి వచ్చిన అగ్ని వల్ల మీరు కాలారు గనక మీరు శుద్ధి కలిగిన వాళ్ళు అవుతారు. తెల్లని ఆవుల కంటే కపిల గోవులు ఎక్కువ శక్తివంతమైనవి, మహిమ కలిగినవి అని ఈ రోజు నుంచి వరమిస్తున్నాను. అసలు సహజంగానే నలుగాలివాన గోవు మేలు కాదే, నాలుగు కాళ్ళు కలిగిన వాటిలో గోవు శ్రేష్టం. ఆ గోవులలో కూడా నా కంటి మంట వల్ల శుద్ధి పొందారు గనక మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఈ విధంగా ఆవులకి మహామహిమ ఉంటుందని, వాటిల్లో కపిల గోవులు మరింత శ్రేష్టమైనవని, ఆ ఆవుల్ని దానమిచ్చినటువంటి వాడు శాశ్వత కైలాస సుఖం, గోలోక సుఖం పొందుతాడని వరమిస్తున్నాను. ఇక ఈ రోజు నుంచి ప్రజలకి నేను ఒక గొప్ప సూత్రాన్ని కూడా ఇస్తున్నాను. ఏమిటా సూత్రం? ఆవుల ఎంగిలి గొప్పది. అంటే ఆవు దూడ పొదుగు దగ్గర తన నోరు పెట్టి తాగాక ఆ పొదుగుని కడక్కూడగండా ఆ ఎంగిలితో పాలు పితుక్కుని దానితో శివుణ్ణి అభిషేకించినా, ఆ ఎంగిలి పాలు కాచుకుని ప్రజలు తాగినా, వారు నిత్యం యోగామృతం తాగిన ఫలితము పొందుదురుగాక. నా కంటి మంట వల్ల నల్లబడినటువంటి కపిల గోవుల యొక్క పేడ సాక్షాత్తు అగ్నిహోత్రమే, కైలాసంలో అగ్నితో సమానం. అందుకే ఈ పేడని ఇంటి ముందు అలిగితే ఆ ఇంట్లో అగ్నిహోత్రుడు ఉంటాడు, ఆ ఇల్లు నిత్య శుచిగా ఉంటుంది. ఇంక ఇంట్లో ఎన్ని దరిద్ర పనులు చేసినా ఆవు పేడ పడిందంటే ఆ ఇల్లు శుచి అయిపోతుందిట. అలాగే ఇంకో మాట చెప్పాడు, గోధుమలు నవధాన్యాలు ఇటువంటి ఆవుకి పెట్టి అది పేడ వేశాక ఆ పేడలో ఇవి యథాతథంగా వచ్చేస్తాయండి. గోధుమలు తిన్నాక అది ఏమవుతుందో తెలుసు, పేడ వేస్తే అందులో గోధుమ గింజలు వస్తాయి. ఆ పేడలో ఉన్న ఈ గింజలు కడిగి వాటిని ఎండబెట్టి వాటిని పిండి చేసి ఆ పిండిని ఆహారంగా స్వీకరించిన వాడు శాశ్వతంగా కైలాసంలో ఉంటాడు. ఇది చెప్పాడా? ఇది ఒక గొప్ప వ్రతం ఉండవు. ఈ పూర్వం ఋషుల పనిచేసేవారట మహానుభావులు. ఉంచే వృత్తితో బ్రతికే కొంతమంది ఋషులు ఏం చేసేవారు తెలిసిన, ఆవులకి ధాన్యం పెట్టి ఆవు పేడలో ఎందుకు ఆ గింజల కింద వస్తాయన్నమాట. చాలా వరకు ఆ గింజల్ని కడగదీసి వాటిని శుభ్రంగా ఎండబెట్టి వాటిని పిండి చేసి ఆ పిండితో గనక ఏ చపాతీలో దెబ్బరొట్టెలో వేసుకు తిన్నారా శాశ్వత కైలాసం వస్తుంది నేను చెప్పాను. మీరు చేసి చూడండి, మీరు కైలాసానికి వెళ్ళాక నాకు సీట్ అక్కడ అట్టే పెట్టండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆక్రమించేసి చేయకుండా మా గురువు గారు అని చెప్పి మీరు ఏం చేస్తారంటే రోజు ఏం చేస్తారు అక్కడ చక్క ఒక రుమాలు కట్టేయండి ఒక్క కుర్చీకి మాత్రం. ఆయన అడుగుతాడు, ఏమర్రా మీరు పైకి రావడంతో రుమాలు ఎందుకు కట్టారు అంటే, పాపం ఈ పురాణం ఆయనే చెప్పాడండి, ఆయన వల్లే మాకు ఇది తెలిసిందండి, ఆయన వల్లే మేము ఈ గింజలు తిన్నామండి అని ఆయనకి చెబితే సంతోషించి ఆయన కూడా ఆ సీట్ నా కోసం అట్టే పెడతాడు. అంటే మీరు నాకంటే ముందు ఎడితే. అలాగని ఇప్పుడు వెళ్ళిపోమరు కాస్తమా, ఇంకా చాలా పురాణాలు విన్నాకే. ఇప్పుడు ఇది వినగానే ఎప్పుడు ఇంటికి వెళ్ళి ఈ విధంగా ధాన్యం గోవులకు పెట్టి ఆ ధాన్యం బయటికి తీసి వాటిని పిండి చేసుకుని తినేసి వెళ్ళిపోదామని కంగారు పడకండి. సమయం వచ్చినప్పుడు వెళ్ళండి, వెళ్ళాక మాత్రం నాకు కూడా సీట్ అట్టే పెట్టండి. నేను ఒకవేళ ముందు వెళ్ళిపోతే గుంటూరు వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. ముందు ఇప్పుడు ఈ గోవులు అన్నిటికి పెట్టేయకండి, ఎవరు గోవులు వాళ్ళు కొనుక్కోండి, అదో సమస్య అయిపోతుంది. ఏదైనా చెప్పామంటే ఏ వాడు ప్రాణం తీసేస్తారు. ప్రాణం తీయడం కాదు, గరకాతలండి, వెయ్యి పేడ అని లాగుతోంది ఒక ఆవిడ. అది పేడ దాని అంతటా వెయ్యాలి కానీ అలాగ లాక్కూడదు సుమా. మూత్రం నెత్తి మీద చల్లుకుంటే మంచిదని చెప్పారట, అందుకని నిజంగా జరుగుతుంది. నేను రోజు చూస్తున్నాను కదా, వెళ్ళి మూత్రం పొయ్యో మూత్రం పొయ్యో పొయ్యి తల్లో పొయ్యి అని వెనక తలకాయ పెట్టడం. కాబట్టి ఇవి అజ్ఞానం వేరు, జ్ఞానం వేరు. వాటంతట అవి సహజముగా పేడ వేయాలి, సహజముగా మూత్ర విసర్జన చేయాలి, అంతేగాని వాటిని అన్యాయంగా అనవసరంగా ఎక్కువ పెట్టకూడదు. ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాణులకు హింస కలిగి తద్వారా మనం సుఖపడేది ఏది మనకు ఉపయోగం లేదు. అవి సహజ రీతిలో మనకు విసర్జించాలట ఏవైనా సరే. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ విధంగా ఆ గింజలు చాలా ఉపకారం చేయుగాక, అవి కైలాసమునిచ్చుగాక. గోవుల యొక్క దానంలో కపిల గోవుల యొక్క దానం మామూలు గోవు కంటే ఎక్కువ ఫలితమిచ్చుగాక. అలాగని తక్కిన గోవులు మానేమని కాస్తమా, వాటికి ఇంకొంచెం ఎక్కువ శక్తి ఇచ్చాడు ఆయన. ఈ విధంగా గోపులకు కపిలత్వం వచ్చింది, గోవులు మహామహిమ కలిగినవి, వాటి ఎంగిలి చాలా మంచిది, గోవుల దగ్గర మాత్రం ఎంగిలి లేదు అని శివుడు లోకానికి చాటాడు అని ఎవరు చెప్పారు? ఇది భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు ఆవును శాసనిక పర్వంలో. ఇక్కడ దీనికి ఒక గొప్ప ఫలశ్రుతి చెప్పారు. ఈ కపిలాఖ్యానము సుశ్లోకము దీని పఠనంబు శ్రుతము కలిమలోద్రేకంబు పాచి. ఇది జాగ్రత్తగా వినవలసిన పదం. ఈ కపిల చరిత్ర ఆఖ్యానం అంటే కథ. ఈ కపిల గోవులు ఆవిర్భవించినటువంటి శివుని కంటి మంటకి ఆవులు నల్లబడినటువంటి కథ ఉన్నదే, ఎంతో పుణ్యప్రదంట. సుశ్లోకము అంటే చాలా పుణ్యప్రదం. దీని పఠనం అంటే చదివిన, శ్రుతము విన్న, కలిమల ఉద్రేకంబు పాచి, కలిదోషములన్నీ పోగొడుతుంది. ఇంతవరకు మీరు కలియుగం వల్ల కలిపురుషుడి యొక్క ప్రభావం వల్ల ఎన్ని పాపాలు చేశారో అవన్నీ పోయాయి దెబ్బతోటంతే. కలిమల ఉద్రేకం అన్నాడు ఆయన. ఈ మహానుభావులు వేదవ్యాసుల వారి యొక్క పదాలు ఎలా ఉంటాయో తెలిసిన, కలిదోషం పోగొడుతుంది అంటే అప్పటి వరకు మనం చేసిన సామాన్య పాపాలు పోతాయి. కానీ ఇక్కడ కలిదోషం అనకుండా కలిమల ఉద్రేకం. కలి పరమ దుర్మార్గుడు, అది మలం. కలియుగములో మనము తెలుసో తెలియకో నిత్యం మలంలో బతుకుతున్నట్టు లెక్కనమాట. అనగా అపవిత్ర పదార్థమే కలియుగం అంటే. కలియుగంలో మానవుడు నిత్యం అనేక అపవిత్ర కార్యాలు చేస్తున్నాడు. ఈ కలి యొక్క దోషము యొక్క ఉద్రేకం అధికం. అధికం అని ఎందుకంటున్నాడు? కొంతమంది కలియుగంలో ఉన్నప్పటికీ తక్కువ తప్పులు చేస్తారు, కొంతమంది కలియుగంలో తప్పులు కూడా తక్కువగా చేయరట, ఉద్రేకంతో చేస్తారట, మహాపాపాలు చేస్తారు. ఈ కలియుగములో చేసే అనేక ఘోర పాపములను పాచి విధ్వంసం చేసేస్తుంది. దానికి ఉదాహరణ చెప్పనా, ఒక వ్యక్తి తెలియక గోమాంసం భక్షణ చేశాడు చాలా కాలం క్రితం. పాపం తూర్పుగోదావరి జిల్లాలో నాకు గొప్ప శిష్యురాలు ఒక ఆవిడ ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళయింది, ఇప్పుడేమో అది అట్లాంటాలో ఉంటుంది. వాళ్ళ ఆయనకి తెలియదు, ఎక్కడో విందు భోజనం పెడితే వెళ్ళారు. తీరా పెట్టిన విందు భోజనం పెట్టినాడు పచ్చి తొరకాడు. ఈయన ఏం తెలుసు, మామూలుగా ఏదో కోడి పెట్టాడు కదా, కోడి పొలం అనుకుని తీసాడు. తీరా చూస్తే అదేదో జిగురు జిగురుగా ఉంటే ఏమిటంటే గోమాంసం అంటే. పాపం వాళ్ళు, వాళ్ళకేం తెలుసు, ఆ గోమాంసం కలిపి విడికి పెట్టాడు. ఆ తర్వాత అతను బాధపడిపోయి, నేను గోమాంసం తినేశాను, నాకు తెలియక ఈ ఎంత పొరపాటు చేశాను, ఈ మాయిదారి కోడి పకోడి అనుకున్నాను కానిది అని భార్యకి చెప్పి ఏడ్చాడు. ఆ భార్య ఏమో నాకు పరమ శిష్యురాలు, పాపం గురువు గారండి, మా ఆయనేమో మాంసం తిన్నానని ఏడుస్తున్నాడంటే, మాంసం సహజంగా తింటావు కదా తల్లి అన్నాను. లేదండి బాబు, మాంసం తినడం కాదు, అది గోమాంసం అండి అంది. దానికి కలి మలోద్రేకం అని పేరు. తెలియక కావాలని కాదు, తెలియక పాపం గోమాంసం వంటివి తినకూడనివి తింటే, చెయ్యరాని కొన్ని హత్యాపాపాలు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? శాస్త్రాలు పరిశోధిస్తే మనుస్మృతి ఈ ఆనుశాసనిక పర్వం చెప్పాయి. ఏమని, ఈ కపిలాఖ్యానం వింటే ఆ పాపం పోతుంది, విన్నాక పాపం పోయిందని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ పాపం చేస్తే మాత్రం ఇంకా పాపం పోదు. ఇది తెలియక చేసిన పాపానికి, ఒకసారి చేసిన పాపాన్ని తొలగిస్తుంది. రోజు ఇది బాగుంది కదా ఐసర మధ్య అని రోజు ఈ కథ వినడం, మళ్ళీ ఇంటికి వెళ్ళి గోమాంసం తింటాం అంటే మాత్రం అది మహాపాపం. ఇది మనం తెలియక ఉద్రేకముతో కలిపురుషుడు మనల్ని ప్రేరేపించగా తెలియక కొన్ని ఘోర పాపములు చేస్తే ఆ పాపములకు ఇది ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇలాంటి ఎన్నో జరిగాయి నా జీవితంలో. అందుకని 2010 సంవత్సరంలో నాతో పాటు ఒక ఆయన కలకత్తా వచ్చాడు. మేము గౌహతి పెడుతూ అస్సాంలో, ఆ గౌహతిలో అక్కడ దేవీ భాగవతాన్ని నవాహ దీక్షతో చేశాం. ఆ చేస్తున్నప్పుడు ఓ పండితుడు మాతో వచ్చాడు. తీరా కలకత్తా వచ్చిన తర్వాత మేమేమో చపాతీలు మేమే సొంతంగా చేసుకుంటున్నాం, ఆయన ఏమో నాకు అన్నం తింటే కానీ ఉండలేకపోతున్నానంటే అక్కడ కలకత్తాలో బెంగాలీ బ్రాహ్మలింటికి పంపాం. ఆ బెంగాలీ బ్రాహ్మలు ఈయనకి చక్కగా అన్నం వండి పెట్టారు. దాంట్లో చారు పోశారు రసం, ఆ రసం చాలా రుచిగా ఉంది. ఎంత బాగుందో రసం అని ఇంకా పోయిండి అని పోయిన చూసి శుభ్రంగా జుర్రుకుని మరీ చారు భోజనం చేశాడు. చారు భోజనం అయ్యాక ఈయనకి అనుమానం వచ్చి, ఏమండి ఇంత రుచిగా ఉంది, ఇంతకీ చారు మీరు దేంతో పెడతారంటే వాళ్ళు చెప్పారట కందిపప్పు. ఆ కందిపప్పుని ఏంటంటే ఉడకబెట్టి ఆ రసం బయటికి తీయాలట, పప్పు తీసేయాలి, కేవలం కందిపప్పు ఉడకబెట్టినటువంటి నీళ్లు అందులో ఎండు రొయ్యల పొట్టు కలిపారట. ఎండు రొయ్యల పొట్టు పోయి రొయ్య పొట్టు పట్టుకురా కానీ ఈయనకి ఇంకా చూడండి నెత్తి పట్టుకుని రొయ్య పట్టు నా తలకాయ పట్టుకున్నాను గురువుగారు అయితే నా బతుకైపోయింది. ఆయనకి చాలా చేదస్తాం, పవన్ తడుకులో ఉంటున్నాడు ఇప్పుడు, ఆయన పెద్దవాడు చెవులు వినబడవు. ఆయన కర్మగారి చారు అనుకుని బేరమన్నాడు, చారులో రొయ్యలు పొట్టేస్తారని ఎవరికి తెలుసు, కాబట్టి ఎక్కడైనా చారు పోశారు కదా బాగుంది అనుకుని తాగేయకండి అమ్మా, ఓ చారులు పోశారు వాళ్ళు ఎవరో పిలిచారని. ఆ తర్వాత ఎంత కేరమన్నా బేరమన్నా ప్రయోజనం లేదు. ఇంతే బెంగాలీ వాళ్ళకున్న పెద్ద బలహీనత ఏంటంటే అన్ని రకాలుగా చేపల పొట్టు వేసేస్తూ ఉంటారు అందులో. ఇప్పుడు ఇంకా ఆయన ఏం చేశాడంటే, అయ్యా రుచిగా ఉందని చారు తాగాను, మీరు చెప్పినట్టుగా చపాతీలు తింటూ బతికితే బాగుండేది, ఇప్పుడు నన్ను గోతిలో వేసినా ఈ పాపం పోయేటట్టు లేదు, ఏం చేయను అంటే అప్పుడు ఈ కపిలాఖ్యానము శ్రద్ధగా మీరు చదవగలరు కనుక 9 రోజులు పారాయణ చెయ్యండి. తెలియక కావాలని కాక మీరు చేయలేదు కదా, ఈ పాపం కావాలని చేయలేదు, ఎవడో పెట్టాడు పొరపాటు కడుపులోకి వెళ్ళిపోయింది, తెలియక చేసిన ఈ దోషాలు ఈ ఆఖ్యానం పారాయణ చేసినా లేక విన్నా తొలగిపోతాయి, కావాలని మాత్రం చెయ్యకూడదు. కాబట్టి ఎందుకు చెబుతున్నామంటే ఇది మహాభయంకర దోషములను తొలగజేస్తుంది. దీనికి ఏమని చెప్పారు, అగమ్యాగమనం అభక్ష్యాభక్షణ దోషములను తొలగిస్తుంది అన్నారు. అగమ్యాగమనం వెళ్లకూడని చోట్లకు వెళ్ళుట, పొందరాని స్త్రీలని పొందుట, ఇవన్నీ అగమ్యాగమనం. ఏమో తెలియక మనం ఏ దరిద్రపు సంపర్కంలోకి వెళ్ళామో ఏం తెలుస్తుంది, ఆ సంపర్క దోషాలన్నీ పోతాయటండి. నీచాతి నీచమైన హేయమైనటువంటి స్త్రీ సంపర్క దోషం కూడా పోతుందని చెప్పారండి వేదవ్యాసులు వారు, చెప్పారండి తిరుగులేదు. అలాగే తినకూడనిది అభక్ష్యాభక్షణ దోషం పోతుంది. ఇది కాక సుతులను అనేక ధనంబులను పెంపునిచ్చు నరేంద్ర, కొడుకులకి అభివృద్ధినిస్తుంది, అంటే పిల్లల యొక్క అభివృద్ధికి మూల కారణం అవుతుంది కదా, ఈ రోజు నుంచి మీ వంశాభివృద్ధి అవుతుంది అనమాట. ఇంకా అనేక ధనములు సంపదలను ఇస్తుంది, కీర్తినిచ్చు ఇస్తుంది అని భీష్ముడు ఈ కపిల గో మహిమని వివరించాడు. ఇంకా గోమహిమ విను, పూర్వం సౌదాసుడు అని సూర్యవంశపురాజు ఒక ఆయన ఉండేవాడు, ఆయన సూర్యవంశపురాజు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. ఇక్ష్వాకు మహారాజు గారి కొడుకుల్లో ఈ 10 మందిలో ఒకడు సౌదాసుడు అంటే. ఆయన ఒక రోజున తన కులగురువు వశిష్ఠుడి దగ్గరకు వచ్చాడు. స్వామి పవిత్రమైన వస్తువేది ప్రపంచంలోకి అన్నట్టు ఆయన. ఈ సౌదాసుడి గురించి మీకు చాలాసార్లు చెప్పాను, ఆదిపర్వంలో చెప్పాను. ఈయన రాత్రిపూట రాక్షసుడైపోయేవాడని, ఉదంకుడికి ఈయన భార్య కొండలాలు ఇచ్చిందని చెప్పలా, కల్మాషపాదుడు అంటారు ఈయన్ని. చాలా గొప్ప రాజు అండి ఈయన. వశిష్ఠుడి శాపం వల్ల రాక్షసుడైపోయేవాడు రాత్రిపూట. ఆదిపర్వం విన్నారుగా మీరంతా కూడా, ఉదంకోపాఖ్యానంలో ఉదంకుడు గురువుగారి భార్య కోసం కొండలాల కోసం ఈయన దగ్గరికి వెళ్ళాడు. తర్వాత శాప విముక్తి పొందాడు, అది వేరే విషయం. ఆ మహానుభావుడు ఒకరోజు గురువుగారి పాదపద్మములకు నమస్కరించి, గురుదేవా ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువు గొప్ప వస్తువేది అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ ప్రపంచములో గోవు కంటే గొప్ప వస్తువు మరొకటి లేదు అని చెప్పాడు. గావో భూతం చ భవ్యం చ గావః పుష్టిః సనాతనీ, గావో లక్ష్మ్యాః తథా మూలం గోషు దత్తం ననశ్యతి. గావు ఆవులతో సాటి వచ్చేటటువంటి గొప్ప వస్తువు ఇంత పూర్వం లేదు, మరొకటి పుట్టదు. గోవులు సకల ధర్మములకి పుష్టి, అనగా గోవు వల్ల యజ్ఞములు ఫలితం పొందుతావు, గోసేవ వల్ల ఆలయం కట్టిస్తే వచ్చే ఫలితం పొందుతావు, గోవుల్ని పూజించడం వల్ల సకల పురాణేతిహాసములు దానము చేసిన ఫలితం పొందుతావు, గోవులను నిరంతరం పూజించడం వల్ల అనేక వేదములను పఠనము చేసినా లేక విన్నా వేద పండితులకు దానము చేయడం వల్ల వచ్చే ఫలితం పొందుతావు. గావు ఆవు సమస్త సంపదలకి మూలం. గోవు ఎటువంటిదో చెప్పారు, లక్ష్మ్యాహ తథా మూలం. లక్ష్మి మీ ఇంట్లో ఉండాలంటే గోవు ఉండవలసింది. ఆవులో అష్టలక్ష్ములు ఉన్నారు. ఆవుకి ఇంత పెసరు పెడితే జీవితంలో ఆవుకి ఎంత దానం చేస్తే ఇప్పుడు గోసంరక్షణ ఉంది, ఆ గోసంరక్షణకి మీరు 10 రూపాయలు ఇస్తే ఆ పుణ్యం అట ఎన్ని జన్మలు ఎత్తినా మీ వెంట వస్తుందట, పోదట. పాపములు పోతాయి కానీ ఈ పుణ్యం మాత్రం పోదట. ఒక ఆవు కోసం మనం, ఆవు రక్షణ కోసం, గోశాల నిర్మాణం కోసం, గో పోషణ కోసం ఇచ్చే సంపద ఎన్ని జన్మలైనా నీ వెంటొస్తూనే ఉంటుంది. ఆ పుణ్యం ఆయా జన్మలలో నీకు ఆహారం ఇస్తుంది, ఆ పుణ్యం ఆయా జన్మలలో నీకు గృహం ఇస్తుంది. జీవితంలో సొంత ఇల్లు కట్టుకోలేక యాతన పడుతున్నాను బాబోయ్ అనుకున్నవాడు 40 రోజులు గోవు చుట్టూ ప్రదక్షిణ చేశాడంటే సొంత ఇల్లు వచ్చి తీరుతుంది. అందువల్ల ఆవుకి ఇచ్చింది ఎప్పుడు ఆ పుణ్యం? నాశనం కాదట, నాశనము కాని పుణ్యం గోవులకు ఇచ్చినదే. గోవు పాపములనే సముద్రమును దాటించే ఒక మహానౌక. సముద్రం దాటాలంటే నౌక కావాలి. ఈ నౌకలు కూడా టైటానిక్ లాంటి పడవలు కూడా మునిగిపోతున్నాయి, కానీ ములగకుండా మనల్ని సంసారం అనే సముద్రాన్ని దాటించేటటువంటి నౌక గోసేవ. గోవు పాపములను తొలగిస్తుంది. విను, గోవులను ప్రభాతంబున తలచుట తద్గుణములు పొగడుట భక్తిం కనుగొనుట అధిక పుణ్యములని ఎరిగించు జనములకు ఆగమ పండితుల్. రోజు వేదములు ఏమంటున్నాయో తెలుసిన నాయన, లేవగానే ముందు గోవులను తలుచుకో, లేవగానే పాచిముఖంతో మళ్ళీ స్నానం కూడా చెయ్యొద్దు, నోరు కూడా కడుక్కోకు, మంచం మీద నుంచి లేవగానే గోమాత 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 అనుకుంటూ గోవుల్ని తలుచుకుని లే, ఆగమ పండితులు అన్నాడు ఆయన. అంటే ఈ మాట ఎవరన్నారు? మంచం మీద లేవగానే ముఖము కూడా కడుక్కోకుండా ఏమేవ్ బెడ్ కాఫీ అనకో, బెడ్ మీద నుంచి గోవు 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 అని తలుచుకుంటూ లే. అలా తలుచుకుంటే మహాపుణ్యం అని ఎవరు చెప్పారట? ఆగమ పండితుల్. వేదముల యొక్క సారాంశం చెప్పింది, వేదశాస్త్రములు చెప్పాయి. కాబట్టి ఇప్పుడు లేవగానే ఏం చేయాలన్నమాట మనం? మనకు అర్థం ఏమిటి? లేవగానే గోవుల్ని తలుచుకుంటూ లేవాలి. తర్వాత లేచిన తర్వాత ముఖం కడుక్కుని ఏం చేయాలి? తద్గుణములు పొగడుట. గోవుల గొప్పతనాన్ని ఇప్పుడు ఇందాక కపిలాఖ్యానం చెప్పాను, గోవుల్లో లక్ష్మి ఉందని చెప్పాను, ఇలా గోవుల యొక్క మహిమని ఎన్నో పర్యాయములు మనం చెప్పుకున్నాం. ఇవి గుర్తుకు తెచ్చుకోవాలట, పొగడాలట. ఆహా, గోవులు పరమ పవిత్ర జంతువులు, ఈ గోవుల్ని నేను రోజు నా నోటితో ప్రశంసిస్తాను అనుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మన అదృష్టం బాగుంటే ఇంట్లో ఆవు ఉంటే భక్తిం కనుగొనుట, భక్తితో వెళ్ళి చూడాలి. ఆవు ఎక్కడన్నా ఉంటే చూడాలి, ఇంట్లో ఉంటే వెంటనే చూస్తాం, లేదా బయటికి వెళ్ళైనా చూడాలి. రోజు మొత్తంలో ఒక్కసారైనా ఆవుని దర్శనం చేసుకోవాలి. ఇవే అధిక పుణ్యములని ఎరిగించు జనములకు ఆగమ పండితులు. ఇంతకంటే పుణ్యమైన క్రియ మరొకట్లేదు, పుణ్యకర్మ అంటే ఇదే అని వేదములు ఒక్కొమ్మడిగా చెప్పాయి. ఈ మధ్యన గోవు తల్లెలు అవుతుంది, అది దూడ గడ్డి తినేది అని ఒక దౌర్భాగ్యుడు ఇలాగే టేప్ చేసి అందరికీ పంపించాడు. నాకు ఎంత దుఃఖం వచ్చిందో, గోవు తల్లే నీ మొహం అది పేడ వేస్తుంది, అది కూడా గడ్డి తింటుంది అని చెప్పాడండి. నిజంగా చెప్తున్నాను నేను, నాకు ఎవడో వాట్సాప్లు పంపాడు నా కర్మగాలి, నాకు ఆ వాట్సాప్లు వల్లకాడు ఇవి చేతగా ఇంత ఈ మాట ఎందుకన్నా తెలుసా మాట? గోవు తల్లి కాదన్నాడు కాబట్టి ఆ అసభ్యం మాట అనవలసి వచ్చింది నేను కూడా, లేకపోతే ఆ మాట అన్న నేను. గోవు ఎటువంటిదో, ఈ వేదములు చెబుతూ ఉంటే, పంచమ వేదం చెబుతూ ఉంటే, భీష్ముడు లాంటి వాడు చెబుతూ ఉంటే, కృష్ణ పరమాత్మ చెబుతూ ఉంటే, మన సకల ధర్మములు చెబుతూ ఉంటే, అవి దేవతలు కావన్నాడంటే ఇంక వాడు నోరేమవుతుంది? అది శ్మశాన సదృశ్యం భవేత్ అన్నారు. అందుకని అంత బాధ కలిగి అన్నమాట తప్ప మరొక ఉద్దేశంతో దూషించడానికి మాత్రం ఈ పదం అనలేస్తామా? నాకు ఎవరి మీద రాగం లేదు, ద్వేషం లేదు. 10 మందికి ఉపకారం చేసే మాటలు చెప్పేవాడు ఎవడన్నా వాడు దేవుడే. కాకపోతే ఎప్పుడైతే గోవు ఓ మాంసానికి పనికొచ్చేది, పాలిచ్చేది, దాని మూతి ఇది ఇది అని మీకు అందరికీ చెప్పాడంటే వాడు దేవుడు ఎలా అవుతాడు? వాడు పౌరాణికి కూడా ఎలా అవుతాడు? వాడు పాపాత్ముడే కదా. వాడు ఎన్ని జన్మల పాపం లేకపోతే గోవుని తిడతాడండి వాడు? గోవు మన కళ్ళకు ఎదురుకుండా పశువులా కనపడుతోంది, అది కూడా మనల్ని నాకినట్టు కనపడుతోంది, పేడ వేసినట్టు కనపడుతోంది, గడ్డి తిన్నట్టు కనపడుతోంది, కానీ అవి చూసి మోసపోకండి. శ్రీకృష్ణుడు మనల్ని ఆ గోవు రూపంలో పరీక్షిస్తున్నాడు, అది కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. ఈ గోవు పరీక్ష అనుకో, గోవు రూపంలో ఉన్న ఆదిలక్ష్మి అనుకో అని పరమాత్మ చెప్పాడు. వేదాలు చెబుతున్నాయి, పంచమ వేదం చెబుతోంది. అందువల్ల ఆవుని చూడడం, ఆవుని పొగడ్డం, ఆవుని దర్శించటం ఇది మహాపుణ్యం. ఒక్కసారైనా వాటిని తలుచుకోవాలట. ఆవుల రూపంలో భగవంతుడు ప్రత్యక్షంగా లక్ష్మీదేవిని అక్కడ పెట్టాడు. ఇక్కడ వరస్పద్యాలు నేను అందుకే ఏ పద్యం వదలకుండా చెబుతున్నాను. ఇక్కడ కిల్బిషంబు గోశ గోశ కృన్మూత్రములకేవ పడుట
సకల మాంసభక్షికైనా ఘోర పాపమండ్రు గోమాంస భక్షణమబ్జ సంభవాదులైన సురలు.
ఆవు మూత్రాన్ని ఆవు పేడని అసహ్యించుకున్నవాడట సకల పాపములు చేసిన నీ చుట్ట. ఇక్కడ ఈ పద్యం జాగ్రత్తగానండి. కిల్బిషం అంటే పాపం. ఏమిటి పాపం? గో శకృత్ మూత్రం. శకృత్ అంటే పేడ, మూత్రం. ఈ రెండింటికి ఏవపడుట అసహ్యించుకుంటే, ఆవు పేడను చూసి అసహ్యించుకున్నామంటే, గోమూత్రాన్ని చూసి అసహ్యించుకున్నామంటే అది ఘోర పాపం. తల్లిని చంపిన పాపమునకు కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో, అంటే సమ్మని కాదు, దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉండొచ్చు. కానీ ఆవు పేడని మూత్రాన్ని అసహ్యించుకుంటే దానికి ప్రాయశ్చిత్తం లేదు, అంత భయంకర పాపం అన్నాడు. ఇది చెప్పాలి మనం. ఇది ప్రపంచానికి అందవలసినటువంటి గొప్ప సారాంశం. ఇదేం పద్మాకర్ గారు చెప్పారా? వ్యాసుడు భారతంలో రాశాడు. పోనీ ఆయన కూడా ఆయన రాశాడా? కృష్ణ పరమాత్మ ఆవహించగా భీష్ముడు చెప్పిందని రాశాడు. చెబుతున్నది నిజానికి అక్కడ కృష్ణుడే, భీష్ముడు అనేవాడు ఉన్నాడు, కానీ చెబుతున్నది భీష్ముడు కాదు. ఎందుకని? కృష్ణుడు ఏమన్నాడు? నేను నిన్ను ఆవహిస్తున్నాను, నేనే నీ రూపంలో చెబుతాను, ఎందుకంటే నీ ద్వారా గురుత్వం అంటే ఏమిటో ఆ ధర్మరాజుకు తెలియాలి కాబట్టి అన్నాడు. అంచేత పరమాత్ముడు కృష్ణుడిని కూడా తిడితే నేను మనం ఏం చేయలేమద్దు, అది వాడి దురదృష్టం. కానీ గోవు అంటే ఇటువంటిది. ఈ మధ్యన ఒక మహానుభావుడు భారతంలో తెగ తిడుతూ చెప్పాడు దీని గురించి, భారతంలో, చేట భారతంలో. నాకు చాలా ఒక 4-5 రోజులు పాటు నిద్ర పట్టేది కాదన్నమాట. ఆహా పరమాత్మ, కలియుగంలో ఇలాంటి వాళ్ళని పౌరాణికులు చేస్తావేంటి, ఇలాంటి వాళ్ళని అవధానులు చేస్తావేంటి, వాళ్ళకు కూడా ఎందుకు ఇస్తున్న వాక్ కనిపిస్తుంది, వాడికి కూడా పాపం పండాలి. మహాపాపాత్ముడు శిశుపాలుడు కృష్ణుడిని తిట్టినట్టుగా వీళ్ళు కూడా గోవుల్ని తిట్టి, పౌరాణికుల్ని తిట్టి, ఈ పుష్కర స్నానం చేసే వాళ్ళని తిట్టి, గంగానదిని తిట్టి 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 ఈ పాపాలకి ఎప్పుడో ప్రాయశ్చిత్తంగా అనుభవిస్తాడు. తిట్టాలి, కొంత పాపం ముదరాలి కదండి. మాట వరసకి కూడా ఈ రోజు నుంచి గోమూత్రాన్ని గోమయాన్ని అసహ్యించుకోకూడదు. ఇంకా రెండో పాదంలో ఏం చెప్పారు ఇదే పద్యంలో? సకల మాంసభక్షికైన ఘోర పాపమండ్రు గోమాంస భక్షణము. ఏ మాంసం తినేవాడని ఉంటాడు, పిల్లుల్ని కుక్కల్ని కూడా తినేవాళ్ళు ఉన్నారు కదా, చెప్పానుగా మీకు. వానపాములను తింటున్నారు, చెద పురుగులను తింటారు, కప్పలను తింటారు, పీతలను తింటారు, ఏ మాంసమైనా అది ఇదేం తేడా లేకుండా తినేవాళ్ళు ఉన్నారు. చైనాకి వెళ్ళామంటే మనకు అన్ని ఆయన కనబడుతూనే ఉంటాయి అక్కడ. అలాంటి వాడికి కూడా గోమాంస భక్షణం మహాపాపం. గోమాంసం మాత్రం నిషిద్ధమే కాదు, అది ఎంత దుర్మార్గుడు దాన్ని తినకూడదు. అబ్జసంభవాదులైన సురలు అంటే బ్రహ్మ దేవతలు వీళ్ళు కూడా ఇది వద్దని ఖచ్చితంగా నిషేధం చేశారు. పూర్వం బ్రహ్మదేవుడు చెప్పాట, ఎట్టి పరిస్థితుల్లో గోమాంస భక్షణని మాత్రం సాగనివ్వకండి అని. ఈ విధంగా ఎంతోమంది మహానుభావులు చెప్పిన వేదముల యొక్క సారాంశం, గోమాంస భక్షణకి మాత్రం ప్రాయశ్చిత్తం ఉండదు. జనములు, ఈ పద్యం కూడా జాగ్రత్తగానండి, జనములు దుస్వప్నంబులు కని. మానవుడు అన్నాక ఎప్పుడో ఒకప్పుడు కల వస్తుంది, ఆ కళలో కూడా చెడ్డ కళలు వస్తాయి కదా, దుస్వప్నాలు. భయంకరమైన కొన్ని కళల వల్ల మనకి చాలా కష్టాలు వస్తాయి. దుస్వప్నములు తెలియకుండానే మనకి మరణం కూడా తెచ్చిపెట్టచ్చట. కళ్ళలో నల్లని స్త్రీ కనపడినా, ఎర్రని బట్టలు కట్టుకున్న స్త్రీ కనపడినా, గన్నేరు పువ్వుల దండ మన మెళ్ళలో వేసినట్టు కనపడినా, నూనె తాగినట్టు కళ్ళు వచ్చినా, శనైశ్వరుడు కనపడినా, ఇవన్నీ పాపాలు. వీటి వల్ల మరణం వస్తుంది, రోగాలు వస్తాయి, దారిద్ర్యం పట్టుకోవచ్చు, ఇవన్నీ దుస్వప్నములు. ఇలాంటి దుస్వప్నం వస్తే ఏం చేయాలట? కళలో రకరకాల చెడ్డ కళలు వచ్చినప్పుడు కనీ వెంటనే ఏం చేయాలి? గోకీర్తనము చేయగా తద్దురితంబున బరయరు. చెడ్డ కళ వచ్చిన వెంటనే ఏం చేయాలన్నమాట? గోవు గోవు గోవు, గోమాత నీకు నమస్కారం, గోమాత నీకు నమస్కారం అని గోవుకి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా చేసుకోండి. ఏమి లేతొత్తి గోవు అనండి చాలు. దానివల్ల ఆ దుస్వప్నముల ఫలితం నశించిపోయి దుస్వప్నములు సుస్వప్నములు అవుతాయి. ఇంకెంతకంటే అదృష్టం ఉంది, ఎంత సులభం. నాకు కళ్ళు అలా వచ్చింది ఇలా వచ్చింది అని భయపడక్కర్లా. అలా కళ వచ్చిన వెంటనే గోవును తలుచుకోండి అంతే ఒకసారి. గోమయ యుత వినుతాంబు స్నానమతి పవిత్రము బనగా. ఎప్పుడైనా 12 పుష్కరములలో ఒకేసారి స్నానం చేయాలని కోరిక వచ్చింది అనుకుందాం మీకెవరికైనా. ఏమండి, ఈ ఏడాది గంగానదికి పుష్కరం వచ్చింది, కిందట ఏడాది అక్కడ ఏదో నదికి వచ్చింది, ఇంకో ఏడాది కృష్ణానదికి పుష్కరం వచ్చింది. ఒక్కొక్క నదికి పుష్కరములు వచ్చినప్పుడల్లా మేము స్నానం చేయగలిగామని కొందరు, చేయలేకపోయామని కొందరు అనుకున్నారు. ఏదైనా ఎంత గెంచుకున్నా సంవత్సరానికి ఒక్క నదికే కదా పుష్కరం వచ్చేది. 12 నదులలోనూ ఒకేసారి పుష్కరాలు రావు. ఒకవేళ అలా రావడం అసంభవం, అందులో స్నానం చేయలేము. కానీ ఎవరికైనా లోపల కోరిక వచ్చిందిట. ఏమని, వరసగా గంగ మొదలుకొని 12 నదులలోనూ ఒకేసారి పుష్కరములు వస్తే బాగుండు, ఆ పుష్కరముల సమయంలో 12 నదుల్లో స్నానం చేయాలని కోరిక వచ్చింది. ఆ కోరిక తీరడం అసంభవమే కదా, కానీ సంభవం అట. ఎలాగా, ఆవు పేడ నీ ఇంటిలో ఉన్న నీళ్లలో కలుపుకుని నువ్వు స్నానం చేసావంటే 12 నదులలో పుష్కరాల్లో ఒకేసారి స్నానం చేసిన పలుకు. ఇది వేదవ్యాసుల వారు భీష్ముడి ద్వారా మనకి ఈ పురాణంలో చెప్పించినాడు. గోమయ్యుత వినుతాంబ స్నానం అతి పవిత్రం వరగ, 12 నదీ పుష్కరాలలో స్నానం చేసిన ఫలితం, 100 సముద్రములలో స్నానం చేసిన ఫలితం, కొన్ని వేల నదులలో ఒకేసారి స్నానము చేసిన మహాఫలితం, 500 నదులలో ఉన్న నీళ్లన్నీ తెచ్చుకొచ్చి కలిపితే అందులో స్నానం చేస్తే వచ్చే ఫలితం వస్తుంది. ఇవన్నీ ఒక పక్కన పెడదాం. ఆకాశగంగ మందాకిని నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుందట, ఇంతకంటే అదృష్టం ఉందండి. అందుకని ఇంత పేడ మళ్ళీ ఇంత అంతా పట్టుకుపోకండి, మీరే పట్టుకుపోతే మిగతా వాళ్ళు ఏమైపోతారు. బకెట్లో ఒక్క పెసరు గోవు యొక్క పేడను కలుపుకొని, ఇంత పెసరు మూత్రం కలుపుకొని దానితో స్నానం. అందుకనే మీకు షష్టి పూర్తులకి ఒకటి, సహస్ర చంద్ర దర్శనములకు ఒకటి, పంచగవ్యం నెత్తి మీద పోసి స్నానం ఎందుకు చేస్తారు అనుకుంటారు, ఈ వంకతో అయినా వీడికి అనేక పుష్కరములలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది అని. లేకపోతే చేయడు కదా, మనకి తెలియదు కదా. అందుకని మహానుభావులు ఈ వంకతో కలిపారన్నమాట. ఇది అద్భుతమైన పద్యం. జనములు దుస్వప్నంబులు కని గోకీర్తనము చేయగా తద్దురితంబున పొరయరు. గో మయ యుత వినుత అంబు స్నానం అతి పవిత్రం వనగా, రెండూ చెప్పాడు ఈ పద్యంలో. చెడ్డ కలొస్తే గోవుని తలుచుకో, ఆ ఫలితం పోతుంది, మంచి ఫలితం వస్తుంది. గోవు పేడని నీళ్లలో కలుపుకొని స్నానం చేయి, అనేక పుష్కరములలో, అనేక నదులలో, అనేకమైన సముద్రాలలో, ఆఖరికి స్వర్గంలో ఉన్న మందాకిరిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది అనగానే ధర్మరాజు పులకించిపోయి, నేను తప్పక గోసేవ చేయిస్తాను, నా నగరంలో గోదానములు చేయిస్తాను. గోవు పేడలో లక్ష్మి ఉంటుందని అందుకే గోమయ్యాన్ని నీళ్లల్లో కలుపుకు స్నానం చేస్తే అమ్మవారు లక్ష్మీదేవి పాదాల దగ్గర తలపెట్టిన పుణ్యం వస్తుందని కూడా ఒకప్పుడు విన్నాను నేను, అది నిజమేనా అని అడిగాడు ఇప్పుడు ధర్మరాజు. ఆవు పేడ ఎందుకు కలుపుకోమన్నాడైనా, ఆవు పేడలో చాలా శక్తి ఉంది కనుక. ఆ శక్తి కారణం ఏమిటో ధర్మరాజు గారు ఎక్కడో విన్నాడు, అందుకే ఇప్పుడు గుర్తొచ్చి అడుగుతున్నాడు. ఆవు పేడలో లక్ష్మి ఉంటుందట కదా, అందుకే ఆవు పేడ నీళ్లలో కలుపుకు స్నానం చేస్తే లక్ష్మీదేవి పాదాల మీద తలపెట్టి నమస్కరించిన పుణ్యం వస్తుందట కదా, అది కూడా నిజమేనా అని అడిగితే సందేహం లేకుండా, నేను నీకు ఒక గొప్ప కథ చెబుతాను విను, దీనికి గోశ్రీ సంవాదము అని పేరు. ఒకనొకప్పుడు చాలా కాలం క్రితం, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, ఆవులు హిమాలయ పర్వత ప్రాంగణంలో నహుషుడు అనే పేరు కలిగిన ఒక చక్రవర్తి దగ్గర భోజనం చేస్తూ ఉండేవిట. ఆ రోజుల్లో ఆవులు ఇలా గడ్డి తినకుండా నహుష చక్రవర్తి యొక్క ఆస్థానంలో ఆయన పెట్టిన భోజనం చేసేవి. నహుషుడు చాలా గొప్ప చక్రవర్తి అండి, చాలా గొప్ప దాత. ఆయన ఇంద్రసింహాసనం మీదే కూర్చోగలిగిన వాడు. మీకు ఇంకో రహస్యం చెప్పనా, శాప విముక్తి అయ్యాక బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆయన. అది కూడా మనకి ఎక్కడో మళ్ళీ వస్తాడు ఒకసారి నహుషుడిని, మనం మళ్ళీ ఇంకోసారి తలుచుకుంటాం. నహుషుడు సామాన్యుడు కాదు, మధ్యలో చిన్న పొరపాటు చేశాడు, శచీదేవి సౌందర్యానికి వ్యామోహితుడయ్యాడు. ఆ వ్యామోహం ఆయన కొంప ముంచింది, అది వేరే విషయం. కానీ ఆయన చాలా గొప్పవాడు, గోవుల్ని బాగా పోషించాడు. ఓసారి హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర ఒక పెద్ద గోశాల కట్టి అందులో చాలా గొప్ప గొప్ప గోవులు ఉన్నాయి, సురభి లాంటి గోవులు, ఆ గోవుల్ని పోషించాడు. వాటికి రోజు పాయసాన్నం కూడా పెట్టేవాట. ఇలా ఉండగా ఒక దీపావళి పర్వదినానికి ముందు, అంటే అమావాస్య ముందు, దీపావళి అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నాడు మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకాలకు వచ్చింది. ఏ ఇంట్లో ఉంటే బాగుంటుందా అనని లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఇల్లు వెతికింది. ఏ ఇల్లు ఆవిడికి నచ్చలేదట. ఇంత భూమండలములో ఆవిడ కంటికి ఎవరూ పెద్దగా నచ్చలేదు. ఒక ఇంట్లో సంధ్యా సమయంలో నిద్రపోతున్నారు, ఒక ఇంట్లో మలమూత్ర విసర్జనకు వెళ్ళాక కాళ్ళు కడుక్కోవడం లేదు స్నానమో చేయటంలా, ఒక ఇంట్లో అసలు గోళ్లు కొరుక్కుంటున్నారు, ఒక ఇంట్లో సాయంకాలం క్షవరం చేయించుకుంటున్నారట. 12 దాటితే క్షవరం చేయించుకోకూడదు, తెలుసు కదా మీకు, పొరపాటును కూడా వెళ్ళి తల జుట్టు తీయకూడదు. ఒక్క తిరుపతి లాంటి క్షేత్రాలకు మాత్రం మినహాయింపండి, క్షేత్రములు వేరు ఇళ్ళు వేరు. హాయిగా మీరు గుంటూరులో ఉన్నారు, 12 లోపే ఎప్పుడూ క్షవరం చేయించాలి. తల్లిలో తండ్రిలో పోతే మాత్రం శ్మశానానికి వెళ్ళినప్పుడు అక్కడ వపనం చేయించవచ్చు, అక్కడ సాయంత్రం అయినా పర్వాలా, అది మహాపాపం ఉత్తప్పుడు చేయించుకుంటే. అలాంటి చోట లక్ష్మి ఉండదు. కొంతమంది చీటికి వాటికి గిలుక్కుంటారు పళ్ళల్లో పుల్లలు పెట్టి, ఈ పళ్ళల్లో పుల్లలు పెట్టి అస్తమాటి గిలుక్కోవడం కూడా దోషం అది. మరికొంతమంది కాలిగోళ్లు పీకి ఇంట్లో వేస్తున్నారు. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారట, ఈ ముక్కులో ఉన్నటువంటి విచిత్రమైన ద్రవాలు అంటే శ్లేష్మం వల్ల వచ్చే పదార్థాలు గోడలకు పూస్తున్నారు. అలాంటి చోట లక్ష్మి ఉండదట. ఇవన్నీ ఎన్ని చెప్పాడు అనుకుంటున్నారు? ఇవన్నీ మీకు చెబితే ఆశ్చర్యంగా ఉంటాయి. చెయ్యరాని పనులు చేయకూడదు. గడప మీద కూర్చుని ఒకవాడు పేలు కుక్కుతోందట. గడప మీద కూర్చుని అసలు జుట్టు దువ్వుకోకూడదు, అందులో వచ్చే పేలు తీసుకెళ్ళి గడప మీద తీసుకోకూడదు అసలు. ఆ దరిద్రం పట్టుకుంటుంది కొంతకాలానికి, అనారోగ్యం వచ్చి పడతాయి తెలిసిన వాటికి. అలాగే కంటి పుస్తికల్ని తీసుకెళ్లి ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. ఈ తల వెంట్రుకలు ఇల్లంతా తిరుగుతూ ఉంటే వాటిని తొడవకుండా ఉండకూడదు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పాతకొట్లు పారేయకూడదు. పాతకొట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ఒక్కొక్క ఇంట్లో ఇళ్ళు ఉంటే ఆ ఇంట్లోకి అడుగు పెట్టేవంటే ఒళ్ళంతా జుగుప్స్ అనమాట. ఎక్కడ చూస్తే అక్కడ బాత్రూములు అలా వేళ్లాడితే తోరణాల్లాగా. అప్పుడప్పుడు కర్మయోగం వల్ల ఒక్కోసారి మనం ఎవరో ఒకళ్ళ ఇంటికి అతిథిగా పెడతామా, ఆ బాత్రూంలో స్నానానికి పంపారు, చూస్తే ఆ బాత్రూములో ఆ తలుపుకి ఉన్నాయి రామరామ ఎన్ని ఎన్ని ఏళ్ల నుంచి వేశారో లంగాలు లుంగీలును. అవి తీయరు, మరి ఏమిటో తెలియదు. ఇవన్నీ దరిద్రపు లక్షణాలు అనమాట. ఈ దోషములు ఉండడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇల్లు ఇష్టపడదట. అందుకని ఆ ఇళ్ళన్నీ చూసి విసిగిపోయింది ఆవిడ. భార్యాభర్తలు ఓ చోట కొట్టుకుంటున్నారు. భార్యాభర్తలు కొట్టుకుని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదనమాట. అందుకని ఎప్పుడు కూడా భార్యామణి ఎప్పుడన్నా అప్పడాల కొరత నెత్తిమీద కొడితే పర్వాలేదు, సంతోషంగా నవ్వండి. ఎందుకు ఏడుస్తారు? ఆ మాత్రం అప్పడాల కొరత తినలేరా అని నేను అనలేదు సుమా, వ్యాసులు వారు చెప్పారు. మళ్ళీ ఈ విధంగా మొత్తం మీద ఎక్కడో చోట ఏదో ఒక లోపం కనబడుతోంది. అందుకని ఆవిడకి లక్ష్మీదేవికి విసుగొచ్చింది. విసుగొచ్చి ఎవరింటికి వెళ్ళక చిట్ట చివరికి హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చింది. అక్కడ గోశాల చూడగానే వాడికి మనస్సుకి ప్రశాంతత కలిగింది. గోవులన్నీ కృష్ణుడికి ప్రీతిపత్రాలు, శ్రీమన్నారాయణునికి, అవేమో తన అంశతో పుట్టాయి. అందుకని వీడు చెక్క చెక్క ఆ గోవుల యొక్క శాల తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయిందట. గోశాలకు అడ్డంగా తలుపు పెట్టారు. చుట్టూతో దోమలు వెళ్లకుండా ఇక్కడికి పెట్టినట్టే సజ్జ పెట్టారు. చుట్టూతో నెట్ ఒకటి పెట్టారు అవాల, అంటే అందులోంచి దోమలు వెళ్ళవు. ఆ రోజుల్లో మహారాజు గారు కూడా చక్కగా మన గోశాలకు మళ్ళీ చుట్టూతో దోమలు తెరగట్టి మంచి తలుపు పెట్టి అన్ని రకాలు ఏర్పాటు చేశాడు. ఈవిడ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయిందట. అసలు తలుపు ఎందుకు వేస్తారు? ఎవరు వెళ్లకుండా. ఈవిడేమో దౌర్జన్యంగా లాక్కుని వెళ్ళబోయింది. లక్ష్మీదేవి కాబట్టి వెళ్ళొచ్చనుకోండి, మీరైతే అలా వెళ్ళకూడదు. అక్కడ ఆ గోశాల సంరక్షకుడి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళొచ్చండి, మేము వెళ్ళి ఏమన్నా పెట్టచ్చా అని అడగాలి. ఏం అడగం, మనం పట్టుకెళ్ళి వాటికి ఏదో పెడితే అది పెట్టడం. చెవుగోడీలు జంతికలు వాటికి పెట్టేస్తే ఏమైపోతాయండి? జంతిక ముక్కలు పెట్టారండి పాపం వాటికి. ఎవరు పెట్టారో తెలియదు కానీ గొంతుకి ఆ జంతికి అడ్డం పడుతుంది వాటికి, చాలా ఇబ్బంది అది. అప్పుడు మీకు ఏమవుతుంది అనమాట, ఆ జంతికి వల్ల దానికి ఏదైనా ఇబ్బంది వస్తే మనకి కంఠానికి సంబంధించిన రోగాలు వస్తాయి. ఆవులకి పెట్టకూడని కొన్ని పదార్థములు పెడితే దోష తెలుసుకోవటం మంచిది. అందుకే ఎందుకు వచ్చింది కానీ సాధ్యమైనంత వరకు గో సంరక్షణకి మీరు డబ్బిచ్చేయండి హాయిగాను. ఏది పెడితే చెత్త పెట్టేయకండి. దానివల్ల మనకి ఎలాగో తెలియటం లేదు ఏం పెట్టాలో. అదే డబ్బిస్తే వాళ్ళు జాగ్రత్తగా బాగా పెడతారు. శుభ్రంగా ఎన్ని కట్టలు బయట చూసారా, గడ్డి కట్టలు కనబడతాయి, ఇంకా రకరకాల వట్టి గడ్డి కనబడుతుంది. ఆ బయట ఏమో మొక్కలో పెంచుతున్నారు. శుభ్రంగా చూసేవాళ్ళు చూస్తారు. ఎవరు చూడాలో వాళ్ళు చూస్తే అది మంచిది. అయినా నా మాట ఎలాగో వినరనుకోండి, మనం అక్కడికి వెళ్ళాక పద్మాగర్ గారు లేదు, రత్నాగర్ గారు లేదు, అక్కడికి వెళ్ళాక మన పెచ్చమందే. నన్ను కూడా పక్కకు తోసేసి చెబితే చెప్పేవాళ్ళు, అవి స్టేజ్ మీద ఉన్నప్పుడు నీ మాట వింటాను, నీ స్టేజ్ అది, ఇక్కడికి వస్తే స్టేజ్ లేదు పొమ్మంటారు. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే ఆ తలుపు తీసుకుని లక్ష్మీదేవి లోపలికి వెళ్ళబోయింది. ఆ లోపలికి వెళ్ళబోతూ ఉంటే గోవులు చురుక్కుని వెనక్కి తిరిగి, కాశిత్వం కళ్యాణి, నువ్వెవరివి? ఓ శుభప్రదమైన సుందరీమణి, అందమైన దానా, నిన్ను చూస్తే చాలా అందంగా ఉండవు, శుభప్రదమైన రూపం నీది, అందుకే అడుగుతున్నాం తల్లి నువ్వెవరు అనగానే, అహం లక్ష్మీ, నేను లక్ష్మీదేవిని, విష్ణుపత్ని అందట ఆవిడ. వెంటనే గోవులు, అయితే వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, మా గోశాలలోకి రావద్దు అన్నాయి గోవులన్నీ. ఈవిడికి మతిపోయిందండి. ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరైనా నేను లక్ష్మిని అని అమ్మవారు చెబితే ఆవిడ్ని మా ఇంటికి రావద్దనే ధైర్యం చేస్తారు. ఒకసారి ఆలోచించండి, మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది, అమ్మా నేను లక్ష్మిని, నేను వస్తానంది, మీరు గట్టగొట్టి అనగలరా అనేవాళ్ళు ఎవరినో ఉంటే చెయ్యొద్దండి. మీరు మానవమత్తుడు ఎవడు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తానంటే వద్దంటావా? గోవులు పొమ్మన్నాయి లక్ష్మీదేవిని. అందుకే వాడు తెల్లబోయి నేను లక్ష్మిని, అందరూ కూడా రావమ్మ మహాలక్ష్మి రావమ్మని తెగపాడతారు. అసలు ఇంక ఏ స్తోత్రం చెప్పినా సరే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, నమస్తేస్తు మహావాయే శ్రీపీఠే సురపూయితే అంటూ ఇంద్రకృతమైన లక్ష్మీ స్తోత్రాలు, లక్ష్మీదేవి స్తోత్రాలు చేసినట్టు ఇంకే స్తోత్రం ఎవరు చేస్తారండి? ఆఖరికి భగవంతుడు మా ఆయన కూడా లక్ష్మీనివాస శ్రీనివాస అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాడు తప్ప నేను లేకపోతే ఆయన నాకు విలువ లేదంటాడు. నన్ను రమ్మని పిలిచేవాళ్లే కానీ పొమ్మన్న వాళ్ళు ఇంతవరకు లోకంలో లేరు. ఈ భూమండలంలో అందరూ కూడా లక్ష్మీదేవి రావమ్మోయ్ తల్లి, మా ఇంటికే వచ్చి మా ఇంట్లోనే ఉండు, పక్కింటికి వెళ్ళొద్దోయ్ అని ప్రార్థనలు చేస్తున్నారట. లక్ష్మీదేవికి సాయంకాలం పూట మా చిన్నప్పుడు అలాగే జరిగేది. మా ఇంచుమించుగా 8-10 ఏళ్ల వయస్సులో ఆ గణపురం అనే ఊళ్ళో దీపారాధన చేసేవాళ్ళం. దీపారాధన చేసినప్పుడు ఒక ఆవిడ ఉండేది, పాపం చాలా పెద్దవాడు నేనంటే, ఎంతో ఇష్టం దెబ్బరొట్లు పెట్టేది. అలాంటి దెబ్బరొట్లు మళ్ళీ ఇప్పుడు తినలేదు ఆవిడ, ఏమైపోయిందో ఏ దెబ్బలోకి వెళ్ళిపోయిందో గారు పాప వెరితల్లి. నెయ్యి వేసి దెబ్బరొట్టి కాల్చి మంచి రుచి కలిగిన మామిడికాయ పచ్చడి వేసి పెడుతూ ఉంటే అలా స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నట్టు ఉండేది. పాపం ఆవిడ పేరు గోటేటవాడు, ఆవిడ పేరు లక్ష్మీ గారు ఏదో ఉండేది. నెత్తి మీద పెట్టుకు చూశారండి కొంతమంది నన్ను చిన్నప్పుడు. అది నా అదృష్టము. కొంత చిన్నప్పటి నుంచి పురాణాలు చెప్పడం వల్ల 8 ఏళ్ల వయసులో కూడా పురాణం చెప్పాను కదా, అందువల్ల పాపం వాడు చాలా ఇష్టపడేవారు. ఎందుకు చెప్తానంటే పాపం చాలా మహాత్మురాలు. కానీ ఆవిడకు బలహీనత ఉండేది. ఆవిడ దీపం పెట్టగానే శ్రీలక్ష్మి, మహాలక్ష్మి, ఆలక్ష్మి, ఈ లక్ష్మి, రకరకాల అష్టలక్ష్ముడి పేర్లు చదివి అష్టోత్తరం చదివేసి దీపం పెట్టగానే, తల్లి ముందు మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే ఉండిపోతల్లి, ఈ పూటకు మాత్రం ఎవరింటికి వెళ్ళకు, శుక్రవారం ఇంక ఎవరింటికి వెళ్ళకు, నా ఇంట్లోనే నా బీరువాలోనే ఉండి తల్లి పక్కింటికి వెళ్ళకనేది. ఆవిడ సరిగ్గా నేను అక్కడ ఉన్నాను. ఏమండి పిండి గారు, మరి మీ ఇంటికి వచ్చి ఉండిపోతే మా ఇల్లు సంగతి అంటే, ఒరే ఈ శుక్రవారం నాడు మాత్రం మీ ఇంటికి రానివ్వను రోయ్ అనేది ఆవిడ. కావాలంటే శనివారం నాడు పట్టుకెళ్ళు, శుక్రవారం మహాలక్ష్మి మా ఇంట్లోకి వస్తే పొమ్మంట అంటారా, కావాలంటే శనివారం వచ్చి రూపాయి పట్టుకెళ్ళు, అంతేగాని చచ్చినా సరే ఆవిడ మా ఇంట్లోనే ఉండాలనేది. శుక్రవారం నాడు లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి అక్కడే ఉండిపోవాలంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండిపోతుందని, ఆ ఇంట్లో సంపద తరగదని ఆ రోజుల్లో వాళ్ళకి నమ్మకం ఉండవు. అసలు శుక్రవారం నాడు మాట వరుసకు కూడా అప్పులు ఇచ్చేవారు కాదు, ఓ రూపాయి బయటికి పానిచ్చేవారు కాదు, ఖర్చు పెట్టేవారు కాదు. అంత బలి విచిత్రమైన కాలం అది. ఆ రోజుల్లో స్త్రీలలో ఉన్న ప్రేమ మమకారం ఇవాళ కనపట్ల కృత్రిమం అయిపోయింది. నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే పాపం కన్న బిడ్డల్లో చూసేవారు తెలుసునండి. మాలాంటి పిల్లలు వస్తే అందులోను ఈ ప్రత్యేకంగా టీచర్స్ వీడియోలు వచ్చినప్పుడు కానీ, శ్రావణ మాసాలు వచ్చినప్పుడు కానీ చలివిడి పెట్టేవారు, శనగలు వేయించి పోపు పెట్టేవారు, ఎంత ప్రేమగా చూసేవారు. ఈ భారతదేశంలో అటువంటి మాతృమూర్తులందరికీ మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేయాలి. వాళ్ళందరి యొక్క అనుగ్రహంతోనే మనం బ్రతికామన్నమాట. ఇప్పుడు పిల్లల్ని పిలిచి పెట్టాలంటే కూడా భయం వేస్తుంది, ఎవరు ఇళ్లలోకే రానివ్వట్లేదు పిల్లలు వెళ్ళడంలా, చలివిడి తిన్నా వాడికి పడదు. కాలప్రభావం. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే లక్ష్మీదేవి అందనమాట, ఇలా అందరూ మా ఇంటికి రా మా ఇంటికి రా అని బొట్టు పెట్టి నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. అటువంటిది గోమాతలు, మీరు నన్ను మీ గోశాలలోకి రావద్దు పో గెటౌట్ అంటున్నారు. కారణం ఏమిటి అంటే, అమ్మా మాకు వ్యక్తిగత ద్వేషం కాదు, నీ ప్రవర్తన మాకు ఎట్టదు. లక్ష్మీశ్చంచలా, లక్ష్మీదేవి ఎప్పుడూ చెంచలగా ఉంటుందని మాకు తెలుసు, నీకు నిలకడలేదు, పైగా దౌర్భాగ్యులు కూడా సేవిస్తావు, ఒక్కొక్కప్పుడు పచ్చి తాగుబోతుల్ని వ్యసనపురుల దగ్గరికి కూడా సంపద రూపంలో పెడతావు, బాగా కష్టపడి తపస్సు చేసేవాడి దగ్గరికి వెళ్ళవు ఒక్కొక్కప్పుడు. పోని నిలకడగా ఉండవు, ఇవాళ ఆయన జేబులో 500 నోట్లు ఉంటుంది, కాసేపు నాకు ఈయన జేబులోకి వస్తుంది. పోని ఈయన జేబులో నిలకడగా ఉంటావు, ఇంకో జేబులో కడతావు, ఇలా నిమిషానికి ఒకసారి పెడతావు. ఇవాళ కోటీశ్వరుడు రేపు భికారి, ఇవాళ భిక్షుకుడు రేపు లక్షాధికారి, ఇలా నిమిషానికి ఒక రకంగా మారిపోతూ ఉంటావు. పైగా బ్లాక్ మార్కెట్లో కూడా పోతూ ఉంటావు, రూపు మార్చుకుంటూ ఉంటావు. అందుకని నిలకడలేని నీ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని మేము అసహించుకున్నామని కానీ ఆవిడ నవ్వి, లక్ష్మీదేవి ఒకే చోట ఉండకూడదు, ఆయా వ్యక్తుల యొక్క సుకృతాన్ని బట్టి దుష్కృతాన్ని బట్టి ఉండడం పోవడం జరుగుతుంది. సుకృతం ఉంది వాళ్ళు ఉంటాం, దుష్కృతం ఉంది వెళ్ళిపోతూ ఉంటాం. ఇది శ్రీమన్నారాయణ కటాక్షం. ఆ తత్వం మీకు తెలుసు, అది ఓ పక్కన పెట్టండి. ఇప్పుడు గోవు గనక మమ్మల్ని తిరస్కరిస్తే రేపటి నుంచి నాకు పాపం వస్తుంది. గోవు చేత తిరస్కరింపబడిన వాడు, గోశాపానికి గురైన వాడు, గోవు చేత బహిష్కరింపబడిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు పూజార్హులు కారు అని వేదములు చెబుతున్నాయి. నా పూజార్హత నాకు రావడానికి నన్ను మీ దగ్గర ఉండనివ్వండను కానీ, అప్పుడు జాలి పడిపోయి చాలా పొరపాటు చేశావమ్మా, ఏదో క్షణికోద్రేకంలో నువ్వు చెంచలవి అనే ఉద్దేశంతో మా గోశాలలోకి రావద్దన్నాం తప్ప నీ మీద మాకు భక్తి లేకపోవడం ఏమిటి, జగదేకమాతవి, ఆదిలక్ష్మివి, జగన్మాతవి, మా తప్పుని మేము సరిదిద్దుకుంటున్నాం. కాకపోతే మా శరీరం అంతా కాకుండా మా ఆవు పేడలో ఈ రోజు నుంచి ప్రత్యేకంగా కొలువై ఉండి గోమయము ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉందువుగాక, ఆవు పేడలో నువ్వు ఈ రోజు నుంచి నివాసం ఏర్పాటు చేసుకో. ఈ ఆవు పేడను ఇంట్లో అలకడానికి వాడతారుగా, అలిగితే ఆ ఇంట్లో నువ్వు ఉండు. ఆవు పేడ పూజా మందిరంలో పెడితే అక్కడ దేవతలంతా వచ్చేలా చెయ్యి. ఆవు పేడ ఈ క్యాష్ బాక్స్ దగ్గర కింద పెడితే, పూర్వం ఏం చేసేవారు తెలుసిన, ఇళ్లల్లో ఇనప్పెట్ల దగ్గర ఇంత దర్భలు తీసుకొచ్చి గడ్డిది ఓ చాప కింద దర్భచాప తీసుకొచ్చి ఆ దర్భలతో తయారు చేయబడిన చాపని ఇనప్పెట్టి దగ్గర పెట్టి దాని మీద ఆవు పేడ పెట్టేవారు. ఆవు పేడ నెలకొకసారి మారిస్తే చాలు, ఆ ఎండిపోయిన ఆవు పేడ ఈ ఇనప బీరువ కింద ఉంటే ఐశ్వర్యం అద్భుతంగా తయారవుతుంది. ఇంట్లో పిల్లలకు దుర్వ్యసనములు రావు తెలుసిన, మనం డబ్బు సంపాదించడమే కాదు, మన ఇళ్లలో పిల్లలకి వ్యసనాలు వస్తున్నాయో లేవో కూడా చూసుకోవాలి కదా. ఆవు పేడ కనుక 80 రూపాయల దగ్గర పెడితే పిల్లల్లో వ్యసనాలు తొలగిపోతాయని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. బృహస్పతి లాంటి వాళ్ళు సదాచారాల్లో ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి తప్పక మనం ఆవు పేడ పెట్టాలట. ఆవు పేడ ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మి కూడా సంతోష లక్ష్మి, శుద్ధ లక్ష్మి, మోక్ష లక్ష్మి, జయలక్ష్మి, సంతాన లక్ష్మి, ఇలా అనేక రూపాల్లో ఉంటుంది. కాబట్టి అమ్మా గోమయం నీ స్వరూపం, నీ నివాస స్థానం నీకు ఇచ్చేశాం అనగానే అప్పటి నుంచి జగదేకమాత ఆదిలక్ష్మి గోవుల యొక్క పేడని తన నివాస స్థానముగా చేసుకున్నది. అందుకని యజ్ఞవాటికలో యజ్ఞం చేయాలంటే ఆవు పేడ తొలకాలి. ఇళ్ల ముందు దీపావళి వస్తే పూర్వం ఆవు పేడతో కళ్ళాపు తల్లి ముగ్గులు పెట్టేవారు, పెట్టారంటే లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. పూజామందిరంలో దసరాల్లో ఏమని చెప్పారో తెలుసా మీకు, దేవీ భాగవతంలో ఉంది. దసరా పూజలు చేసేటప్పుడు అమ్మవారిని మీ ఇంట్లో పెట్టుకునేటప్పుడు, కలశస్థాపన చేసేటప్పుడు కింద గోమయం పెట్టాలని ఉంది. ముందు అక్కడ తమలపాకో లేక దర్భలో పరిచి దాని మీద పేడ పెట్టి అప్పుడు కలశస్థాపన చేస్తే త్రిమాతలు వచ్చి అందులో కూర్చుంటారు. ఇవేమీ లేకపోతే పూజల్లో సంపూర్ణ ఫలితం రాదు. కాబట్టి ధర్మరాజా, గోమయములో లక్ష్మీదేవిని గోవులు ఉండనిచ్చాయి గనక, లక్ష్మి అప్పటి నుంచి పేడని తన నివాస స్థానంగా చేసుకున్నది గనక, గోమయం అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. తీవ్రమైన దారిద్ర్యంతో బాధపడుతున్నవాడు, తీవ్రమైన రుణములలో ఉన్నవాడు, ఆస్తులు స్థిరమైన ఉండి కూడా ఆదాయం రానివాడు, కొంతమందికి పొలాలుంటాయి, కొంతమందికి స్థలాలుంటాయి, కానీ అమ్ముడు బావు డబ్బులు రావు, డబ్బులు బ్లాక్ అయిపోతాయి, అప్పుడు ఈ ఆవు పేడ ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే వాడికి ఖచ్చితంగా సంపద వచ్చి తీరుతుంది అనగానే ధర్మరాజు చాలా సంతోషపడి, ఇప్పుడు శ్రాద్ధకాలం గురించి అడుగుతున్నాను, శ్రాద్ధకాలంలో ఏమేం పనులు చేయాలి, అసలు శ్రాద్ధమునకు తిథులు ఏవి, సువర్ణదానం శ్రాద్ధంలో చేయాలంటారు అది ఎలా చేయాలి, ఈ వివరాలు చెప్పన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు భీష్ముడు, ఒకప్పుడు మా నాన్న శంతన మహారాజు చచ్చిపోయాక ఆయనకి సంవత్సరీకాలు పెట్టడానికి గంగా నదీ తీరానికి వెళ్ళాను. గంగానది శంతనుడికి కూడా బ్రతుకున్న రోజుల్లో భార్య నాకు తల్లి గనక మా అమ్మ నాకు చాలా సాయం చేసింది. గంగానదీ తీరంలో నేలంతా అలికింది, ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి ఆ ముగ్గులున్న ప్రాంతంలో తద్దినం పెట్టమన్నది, పిండ ప్రదానం చేయమన్నది. నేను అక్కడికి వెళ్ళాను, 3 పిండములు తయారు చేశాను, దర్భలు తీసుకున్నాను. ఈ పిండములను నువ్వులు తల్లి దర్భల మీద వేద్దామనుకుంటూ ఉండగా గంగానదిలోంచి ఒక అద్భుతమైన చెయ్యి పైకొచ్చింది. ధగధగలాడిపోతున్న కంకణములు వేసుకున్న చెయ్యి, ఆ చేతికి సువర్ణ కంకణాలు ఉన్నాయి, సువర్ణ ఘంటా కంకణములు వేసుకున్న గొప్ప చెయ్యి, ఆ చెయ్యి అలా గంగలోంచి పైకొచ్చింది. ఎవరిది ఈ చెయ్యని చూశాను, అది ఎవరిదో కాదు, మా నాన్నగారు శంతనుడి చెయ్యి. మా నాన్నగారు గంగానదిలోంచి చెయ్యి బయట పెట్టాడనమాట. శరీరం విడిచిపెట్టినా గంగలోకి వస్తారంటే పితృదేవతలు, అందులో శంతనుడు సామాన్యుడా, మరి మహానుభావుడైన మహాభీషుడు అని పేరు కలిగిన ఒక గొప్ప రాజుగారు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మశాపం వల్ల మళ్ళీ భూలోకానికి వచ్చాడు శంతనుడిగా. ఆయన ఈ పిండం కోసమని గంగానదిలోకి వచ్చి అందులోంచి రూపం కనబడకుండా చెయ్యి ఒకటే బయట పెట్టాట. తే పిండం అందిట చెయ్యి, మాట్లాడకుండా ఏమందా చెయ్యి, 3 పిండములు తయారు చేసావుగా తే అని 3 చూపించిందిట వేళ్ళు. ఆ సైగను బట్టి భీష్ముడు అర్థం చేసుకున్నాడు, ఓహో పిండములను దర్భలు పరిచి దానిమీద వరుసగా 1, 2 పితృ మాతామోహుడు పితామోహుడు ప్రపితామోహుడు వరుసగా పెట్టాలిగా. ఆ 3 దర్భల మీద వేయడం కాకుండా నేనే స్వయంగా వచ్చాను, నా చేతిలో పెట్టు అని మా నాన్నగారు అంటున్నారని కనిపెట్టాట. ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చింది, సాధారణ ధర్మం ఏమిటి, దర్భలు పరచాలి. పిండ ప్రదానం చేసేవాడిని చూస్తే మీకు తెలుస్తుంది, దర్భలు పరిచాక ఏం చేస్తారనమాట, ముందు దాని మీద నువ్వులు తల్లుతారు, ఆ తర్వాత తండ్రిని పితామోహుణ్ణి ప్రపితామోహుణ్ణి తలుచుకుని వరుసగా 3 ఇలా పెడమరగా అంటే చెయ్యిల పక్కకి తిప్పి పిండాలు విడిచిపెట్టాలి. ఆ తర్వాత దాని మీద మళ్ళీ తిలోదకాలు విడిచిపెట్టాలి దర్భల మీద. ఇప్పుడు డైరెక్ట్గా శంతనుడే వచ్చాడు, చెయ్యి చాచాడు, ఆ పిండాలు తేంటున్నాడు, నేనేం చెయ్యాలి అనుకున్నట్టేనా. పితృక రంబున పిండంబు పెట్టుమన్నదు శాస్త్రము అంచితమగు కుశాస్తరణమునన పెట్ట చెప్పునట్లగుట నే పెట్ట చేతనని మనం బున్న తలచి వచనము చేసి. ఒక్క క్షణకాలం ఈయన టెంప్ట్ అయ్యట, నాన్నగారే స్వయంగా వస్తే దర్భల మీద పెట్టమంటే ఆయన చేతిలో పెడదాం అనుకున్నాడు అని మళ్ళీ వెంటనే ఏం చేశాడు, వేదశాస్త్రములు ప్రామాణిక శాస్త్రములు ఏమున్నాయి, ఎట్టి పరిస్థితులలో పైలోకం నుంచి పితృదేవతలు వచ్చి మా చేతిలో పిండం పెట్టమంటే పెడితే అది భయంకర దోషము, శాస్త్రం అలా పెట్టద్దన్నది, కుశాస్తరణమున అంటే దర్భలు పరిచి దర్భల మీదే పిండములు పెట్టాలని శాస్త్రములు చెబుతున్నాయి. పిండం దర్భల మీదే తప్ప చేతుల్లో పెట్టకూడదు. ఇక్కడ ఇంకో రహస్యం కూడా చెప్పాడు, పిండములు ఈ దర్భల మీద డైరెక్టే పిటుదేవతలే కాదు, పొరపాటుని ఈ పిండములు ఆ పక్కన కూర్చున్న భోక్తల మీద పడితే కూడా ప్రమాదం. ఎవ్వరికీ తగలకుండా పిండం పెట్టేవాడు కేవలం దర్భల మీదే పెట్టాలి. పురోహితుడి చేతిలో పొరపాటు కూడా పెట్టకూడదు. ఒక్కోసారి తెలియక అలా పెట్టేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. బ్రహ్మగారు అపరబ్రహ్మగారు ఆ కర్మ చేయిస్తున్నప్పుడు మర్చిపోయి ఆయనే పట్టేసుకున్నాడు దీన్ని. ఆ పట్టుకుంటే వచ్చే దోషంకి అంత ఎంత కాదట, మహాదోషం అది. ఎట్టి పరిస్థితుల్లో దర్భల మీదే పెట్టాలి ఎలాగా అనుకుని, నాన్నగారు మీరు చెయ్యి దాచినా సరే మీ చేతిలో పెట్టను అని ఏం చేశాట శంతనుడు, ఈ భీష్ముడు శంతనుడిని తలుచుకుని వరసగా దర్భల మీద పిండం పెట్టాడు. వెంటనే శంతనుడు పితృదేవతలు అందరూ దిగొచ్చేశారు అండి ఈ దగ్గరికి. సంతోషపడిపోయి, కుమారా మేము నిన్ను పరీక్షించాం, నీవు ధర్మాత్ముడివా అధర్మాత్ముడు అవుతావా, పితృదేవతలు అడిగితే చేతిలో పెడతావా లేదా అని అనుకున్నాం, చేతిలో పెట్టకుండా దర్భల మీద పెట్టినందుకు మేము సంతోషించాం. శాస్త్ర ప్రమాణమును ఎప్పుడూ అంగీకరించవలసిందే, శాస్త్రము కంటే గొప్పది లేదని నిరూపించామని పొగిడారు వాళ్ళు. అప్పుడు నేను సంతోషించాను. ఇంతకీ శ్రాద్ధకాలంలో ఏం చెయ్యాలని అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, శ్రాద్ధములో దర్భలు చాలా గొప్పవి, దర్భల మీదే పిండములు పెట్టాలి, నువ్వులు నీళ్లు కలిపి పొయ్యాలి, కుతప కాలంబు మెత్త మధ్యాహ్నమే. శ్రాద్ధకాలంలో చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదట ముందు సమయం పాటించాలి. సమయం పాటించడం అంటే 12 గంటల్లోపు శ్రాద్ధం పెడితే అది పితృదేవతలకి సంపూర్ణంగా అందదు, అందుతుంది ఎంతో కొంత. సంపూర్ణముగా పితృదేవతలకి పిండము పెట్టడం వల్ల వచ్చే ఫలితం దక్కాలంటే కుతప కాలం 12 దాటాలి, ఆ లోపు పెట్టకూడదు. అలాగే పిండ ప్రధాన సమయంలో పసుపు కలిపిన అక్షతలు వాడరాదు, తెల్లని అక్షతలు బియ్యమే నీళ్లలో కలిపి వెయ్యాలి. చేతికి ఎట్టి పరిస్థితుల్లో బంగారం ఉండకూడదు. రజత దర్శనంబు రజత కీర్తనమును రజత పాత్ర, వెండి ఉంగరం పెట్టుకోవచ్చు, వెండి దర్శనం చేయొచ్చు, వెండి కంచాల్లో పెట్టాలి. దర్భలు చేతికి పవిత్రములనే పేరుతో పెట్టుకోవాలి. ఇదంతా అయిపోయాక అనగా భోక్తల భోజనం అయిపోయింది, బయటకు వచ్చాక భోక్తల కాళ్ళు కడగాలి ఆఖరణ. ఆ కాళ్ళు కడిగేటప్పుడు మాత్రం బంగారం దానం చేస్తే 7 14 తరాలు తరిస్తాయట మనవి. అందుకే సువర్ణ దానం చాలా గొప్పదప్పుడు. భోజనం అయ్యేదాకా మాత్రం మన ఒంటికి బంగారం ఉండకూడదు, వాళ్ళకి ఉండకూడదు. అయ్యాక దానం చెయ్యాలట సువర్ణ దానం. పిండ ప్రధానమయ్యాక సువర్ణ దానం చేయడం చాలా గొప్పదని మా తండ్రి శంతనుడు పితృదేవతలు ఎక్కడెక్కడో బ్రహ్మలోకాల నుంచి వచ్చి నేను మా తండ్రి గారికి శ్రాద్ధం పెడుతూ ఉంటే చెప్పారు ధర్మరాజా అని భీష్ముడు చెప్పాడు. ఇది పావనము సువర్ణము వంశావళికి తనకు నిర్మలాత్మత నిచ్చున్ నీవది ఎరిగి సకల యజ్ఞావసరములను సువర్ణయాజివయగుమీ. ఎంతో పవిత్రం సువర్ణం, తన వంశాన్ని పెంచుతుంది, వంశంలో ఉన్న వాళ్ళకి నిర్మల తత్వం ఇస్తుంది. అంటే వంశంలో పుట్టేవాళ్ళు సద్బుద్ధి కలిగిన వాళ్ళు పుడతారు. వ్యసనములు లేకుండా పిల్లలు బాగుపడాలంటే సువర్ణదానం చేయాలట. అందుకే అన్నాడు వంశావళికిన్ తనకు నిర్మలాత్మతనిచ్చున్. మనకు వంశాభివృద్ధి కలగడం గొప్పే కాదనండలా, కానీ వంశంలో నిర్మలత్వం లేకపోతే పుట్టిన పిల్లలు వ్యసనపరులై పాడైపోయి లోకాలను పాడు చేసే గోండాలైతే దానివల్ల ఉపయోగం ఉంది. సువర్ణదానము చేయడం వల్ల పిండ ప్రధానం అయ్యాక, ఈ పిండ ప్రధానం అయ్యాక సువర్ణదానం చేస్తే నిర్మలమైనటువంటి పవిత్రమైన మనస్సు కలిగిన పిల్లలు తయారవుతారు, పిల్లలు సద్బుద్ధి కలిగిన వాళ్ళు అవుతారు, వాళ్ళు పేరు తెచ్చుకుంటారు, లోకంలో కీర్తి వహించడమే కాకుండా అందరికీ ఉపకారం చేస్తారు. నువ్వు ఇది గ్రహించి యజ్ఞములలో తప్పక సువర్ణమును దానం చెయ్యి. సువర్ణ దానం చేసిన వాడు పుచ్చుకున్న వాడు ఇద్దరు పవిత్రులు అవుతారు కనుక. అనగానే పితృయజ్ఞ ప్రకారం తెలియజేయి. అందులో ఇంకా విశేషాలు చెప్పన్నట్ట. అయితే పితృపూజ దేవతల పూజ కన్నా శ్రేష్టం. దేవతల పూజ ఒకవేళ మానేసినా దేవతలు ఆగ్రహించరు, కానీ పితృదేవతల అర్చన అనగా శ్రాద్ధం పెట్టడం, పిండ ప్రదానం చేయటం ఇటువంటివి మానేస్తే, తర్పణాలు ఇవ్వడం మానేస్తే మాత్రం వంశానికి చాలా నష్టం, అది మహాపాపం. అమావాస్య నాడు తప్పక భక్తితో పిండ ప్రదానం చేయాలి. తిథితో సంబంధం లేదు, ప్రతి అమావాస్య నాడు పూర్వం పెట్టేవారు, ఇప్పుడు పోయింది కానీ. అమావాస్య వచ్చిందంటే ఇంత అన్నాన్ని ఇంట్లో ముద్ద చేసి లేక పిండిని ముద్ద చేసి పితృదేవతలకి దాన్ని విడిచిపెట్టాలి. అలా పిండ ప్రదానం చేస్తే మంచిది. అమావాస్య నాడు గంగానది గోదావరి వంటి నదీ తీరాలలో సముద్ర తీరాలలో స్నానం చేసి పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే యవపిండితో కానీ సువర్ణంతో కానీ లేదా మట్టితో ముద్దతో అయినా సరే పిండ ప్రదానం చెయ్యాలి. రాముడు మట్టితో చేశాడుగా, అలాగే ఎవలతో చేశాడు, అది చాలా మంచిది. రామేశ్వరం వంటి తీర్థాలలో అమావాస్య నాడు పిండ ప్రదానం చేయడం చాలా మంచిది. ఇంకా కృష్ణపక్షం చాలా మంచిది. దేవతల కంటే పితృదేవతలకి కృష్ణపక్షం, దేవతలకి శుక్లపక్షం ఇష్టం. కృష్ణపక్షంలో కూడా అపరాహనం అంటే 12 దాటాక 2 మధ్యలో, దానికి అపరాహనము అని పేరు. అది చాలా మంచిది. శ్రాద్ధమునకు కృష్ణపక్షం మంచిది, అపరాహనం మంచిది. ఇంకా శ్రాద్ధానికి మంచి తిథులు చెబుతున్నాను విను. కృష్ణపక్షంలో వచ్చే తిథులన్నీ మనకు వస్తాయి, కానీ కృష్ణపక్షంలో పాడ్యమి, దశమి, చతుర్దశి ఈ మూడు మనకి రావట. కృష్ణపక్ష పాడ్యమి కాని, కృష్ణపక్ష దశమి కాని, కృష్ణపక్ష చతుర్దశి కాని క్షేత్రాలకు వెళ్ళి పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి బరికరు. బదరి వెళ్ళాం, బదరిలో పిండ ప్రదానం చేద్దామని బదరియాత్రకు వెళ్ళాం. తీరా ఆ రోజు బహుళ ప్రతిపత్తిది పాడ్యం అయ్యింది, బహుళ దశమి లేక బహుళ చతుర్దశి అయితే ఆ రోజు మాత్రం బదరి కాదు, కేదారం కాదు, గయ్య కాదు, ఎక్కడ పిండ ప్రదానం చేయకూడదు క్షేత్రములలో, మహాపాపం అది. ఇవి కాకుండా మిగతా ఏవైనా సరే క్షేత్రాలలో పిండ ప్రదానానికి మనకు వస్తాయి. నువ్వులు, నెయ్యి, పాయసం శ్రాద్ధమునకు మంచిది. ఎట్టి పరిస్థితులలోనూ శ్రాద్ధములో పాయసం ఉండాలి, పరమ అన్నం ఉండవలసిందే. అన్నం పాయసం అంటే వాళ్ళది, అన్నముతో వండిందే పాయసం అంటారు. అంతేగాని సేమ్యాలా అండి, సగ్గుబియ్యమా అండి అని అడుగుతారు. సేమ్యా పాయసం ఎలా అవుతుంది? అది ఊరికే మన కోసం తయారు చేసుకునేవి అని, ఇవన్నీ మనం కల్పించుకునేవి. పాయసాన్నమన్నా పరమాన్నమన్నా బియ్యము వేసి పాలల్లో వండితేనే అది పాయసాన్నం, అది పరమాన్నం. ఇది శ్రాద్ధమునకు ఉండి తీరాలి. గారెలు పాయసం రెండు ఒకే రోజు ఎప్పుడు వండకూడదు, ఆ రెండు కలిపి వండామంటే అది తద్దినంతో సమాన భోజనం. అందుకనే తద్దినన్నాడు మాత్రమే మినపగారెలు మంచి ఎర్రగా కరకరలాడించుకుంటూ గారెలు పాయసం వండామంటే ఖచ్చితంగా ఆ భోజనం తద్దినం భోజనంతో సమానం, శ్రాద్ధ భోజనంతో సమానం. అందుకని ఉత్తర రోజుల్లో మీ ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు, అల్లుడు గారెలు పాయసం చేశామన్నావా, పాపం అల్లుడి గారికి పెళ్లి భోజనం కాదు పెట్టేది. నువ్వులు చాలా గొప్పవి. నువ్వులు, ఈ పాయసము, నెయ్యి ఇవి శ్రాద్ధములకు ఉండి తీరాలన్నారు. నువ్వులు లేకపోతే పనికిరావు. దర్భలు లేని శ్రాద్ధం దండగ, దర్భలు కూడా ఉండి తీరాలి. ఇంకా పాయసము ఎంత గొప్పదో ఉండి తీరాలో ఉండకూడనివి చెప్పాడు. మునగ పనికిరాదు. ములక్కాడలు చారులో వేసి వండామా, అది శ్రాద్ధమా? ఎందుకు తిట్టు కింద అవుతుంది, నా శ్రాద్ధం అంటారే, అలా అయిపోతుందట శ్రాద్ధం కాస్త. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ములగ పనికిరాదు, ఉల్లి పనికిరాదు, అడవి ములగ పనికిరాదు, సొరకాయ పనికిరాదు, దోసకాయ పచ్చడి పనికిరాదు. సుస్పష్టంగా ఇందులోనూ చెబుతాడు, మళ్ళీ మార్కండేయ పురాణంలో కూడా చెబుతాడు. దోసకాయ పచ్చడి తెలివి పెట్టారు చాలా మంది కొంతకాలం, కానీ భారతము ఇటు మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో సదాచారాలలో శ్రాద్ధమున వర్జనీయములు వినుము దోస పలాండువు ఉల్లి ఆనుభగమ్ము ఇంగువ అన్నారు. అందులో దోస పలాండు అంటే పెద్ద ఉల్లి, అలా మామూలు వెల్లుల్లి, ఇది కాకుండా ఆనబకాయ, ఇంగువ ఇవి పనికిరావు. ఇంగు వేయకూడదు ఆ పూట. పెసరపప్పు వండినా చారు కాస్తారు, చారులో కూడా ఇంగు వేయకూడదు. కరివేపకు పొర్ర పొటర పనికిరాదట, కరివేప పనికిరాదు. నల్ల జీలకర్ర పనికిరాదు. మట్టితో కూడిన ఉప్పు ఉంటుందే, ఒక్కోసారి ఉప్పు బాగా నల్లగా మట్టిగా కనపడతాయి, అవి పనికిరావు. ఈ విధంగా ఇవి పనికిరావు. మళ్ళీ గుర్తుపెట్టాం, మునగ, అడవి మునగ, ఉల్లి, సొరకాయ, మలినమైన ఉప్పు, నల్ల జీలకర్ర, కరివేప, ఇంగువ, దోస ఇవి శ్రాద్ధములలో నిషిద్ధములు. ఇవి ఉన్నాయి అంటే పితృదేవతలకు బాధ కలుగుతుంది. ఇంకా ఏవి ఇష్టం బాగా అంటే పెసరపప్పు అంటే ఇష్టం, నువ్వులంటే ఇష్టం, పరమాన్నం ఇష్టం, మినుములంటే నల్లని మినుములు ఉంటాయే పొట్టు తీయనివి, అవి అంటే పితృదేవతలు బ్రహ్మానంద భరితులు అయిపోతారట. ఆ మిరపగారెలు వేసామంటే ఆ పూట పితృదేవతలు ఆనందపడిపోయి వంశాభివృద్ధి రస్తు వంశాభివృద్ధి రస్తు వంశాభివృద్ధి రస్తు అంటారట తప్పక. అదే మనం దోసకాయను సొరకాయ పెట్టామంటే వాళ్ళు వ్యతిరేకంగా దీవిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో శ్రాద్ధం పెడుతున్న సమయంలో కుక్క అక్కడ ఉండకూడదు, కుక్క వల్ల మొత్తం శ్రాద్ధ నాశనం అయిపోతుంది. అందుకే అసలు కుక్కలను పెంచదన్నారు, పెంచితే ఆ పూట పక్క వాళ్ళ ఇంటికి గంటేయండి, వాళ్ళ బాటలు వాళ్ళు పడతారు. కుక్క బహిష్టు ఉన్న స్త్రీ ఆ సమయంలో ఇంట్లోకి రాకూడదు, బయట ఉన్న స్త్రీ. ఇంకా వ్యసనపరుడు, తాగుబోతు ఇలాంటి వాళ్ళు ఉన్నారే ఆ సమయంలో, అందుకే భోజనానికి భోక్తగా పిలిచేటప్పుడు కూడా ఆ వ్యసనములు ఉన్న వాళ్ళు పనికిరారు. ఆ ఒక్కరోజుకిట ఈ ధూమపానం మద్యపానం లాంటివి మానేయాలట. పిండ ప్రదానం చెయ్యాలి, పితృదేవతలను తరింప చేయాలనుకున్నవాడు ఒక్క పూట ఒక రోజు ఆగలేటండి. ఈ సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా ఆ మాత్రం ఆగలేడా, తలుచుకుంటే ఆగలడు. కానీ మనం అలా చేయటంలా, ఆ ఒక పూట తాగుడు తందనాలు ఇవన్నీ మానేసేస్తే వ్యసన పొరులు పనికిరారని శాస్త్రం కనుక అది వ్యసనం దెబ్బతీస్తుంది కనుక శ్రద్ధ అని పనికిరాదన్నారు.
నేరేడు పండు పితృదేవతలకు మాట వరసకు కూడా పనికిరాదు. నేరేడు పండు ఆ పూట ఇంట్లో కూడా ఉంచద్దన్నాడు. ఫ్రిడ్జ్లో నేరేడు పండు ఉంది, ఇంట్లో తద్దినం పెట్టామా, మొత్తం పోయినట్టే. దేవతలకి నేరేడు పండు చాలా ఇష్టం, శివుడికి విష్ణువుకి నైవేద్యానికి పనికొస్తాయి. పితృదేవతలకి ఎట్టి పరిస్థితుల్లో జంబు ఫలం పనికిరాదు. అలాగే కినుక కోపం పనికిరాదట, తద్దినం పెట్టేటప్పుడు కోపం పనికిరాదు. ఏ తొందరగాని అనకూడదు, భార్య మీద కసుక్కోకూడదు. అసలే భార్య, ఆ భార్యలు కూడా అప్పుడే రెచ్చగొడతారు కొంతమంది, అదేమిటో తెలియదు కానీ ఉత్తప్పుడు బాగానే ఉంటారు. తద్దినం టేబుల్లో విసుక్కుంటారు వాళ్ళు, రెచ్చగొడతారు, వీనికి ఒళ్ళు మండిపోతుంటుంది. అందులో ఏమవుతుందంటే పొద్దున్నది సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి కదండి పాపం, అందుకని ఈయన విసుగ్గా ఉంటాడు, ఆవిడికి విసుగ్గానే ఉంటుంది. ఆ కాసేపు ఇద్దరు ఏం చేస్తారంటే మూతి గొడ్డ కట్టేసుకోండి, కినుక పనికిరాదని చెప్పాడు. తిట్టడం పనికిరాదట. అలాగే పాత గుడ్డలను ముట్టుకోకూడదు, పాత వస్త్రాలని స్వీకరించకూడదు. కుష్ఠరోగి, గోళ్ళు పాడైపోయిన వాడు, కొనఖి అంటారు, అంటే గోళ్ళు బాగా చెత్తగా పాడైపోయినటువంటి వాడు, సేవదంతుడు, దంతములు నల్లగా అయిపోయిన వాళ్ళు ఉంటారే, కిళ్ళీలు తెగ నవిలేస్తారు కదా మేకల్లాగా, నవిలి 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 ఆ పళ్ళు కాస్త కుళ్ళిపోయి ఉంటాయి, అటువంటి వాళ్ళు పౌనర్భవుడు. ఇటువంటి వాళ్ళు ఈ శ్రాద్ధమును చూస్తే శ్రాద్ధం వ్యర్థమైపోతుంది, వాళ్ళు ఆ కాసేపు బయటికి పంపించాలి. ఇప్పుడు ధర్మరాజు అన్నాడు, ఉపవాసం తపస్సు అంటారు నిజమైన. తపస్సు అంటే చాలామంది తిండి తగ్గించమని ఉపవాసం ఉండమని చెబుతున్నారంటే ఆయన పక్కపక్కనవి, ఉపవాసం తపస్సు కాదు నాయన, ఎక్కువగా తిండి మానేసి శరీరాన్ని హింస పెడితే అది మహాపాపం అన్నాడు ఆయన. అమ్మహాత్ముడిట్టులను, ఇది ఎంత ఆనందం కలిగిస్తుందో కదా మనకి, అమ్మహాత్ముడిట్టులను పెక్కు దివసంబులు ఉపవసించి ఉనికి తపము చొప్పే దానవిను తపస్వి కానేరడు. అంటే ఉపవాసం ఎక్కువగా ఉంటేట, ఎక్కువ కడుపు మడుచుకుంటే తపస్వి కానేరడు, అది ఆత్మఘాతమగుట నరుడు కౌరవేంద్ర. భోజనము చేయకుండా బ్రతకగలిగే యోగుల్ని పక్కన పెట్టు. సామాన్య గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మరీ కటిక ఉపవాసం చేస్తే ఏమీ తినకుండా కడుపు మాడిపోతే, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తే, శుష్కించిపోతే అది మహాపాపం. ఆత్మఘాతం అంటే ఆత్మహత్యతో సమానం. నిన్ను నువ్వు చంపుకోవడం ఎటువంటిదో, విషం తాగి చావడం, సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద తలబెట్టి చావడం ఎటువంటివో అటువంటిదట. అందుకని దాన విను తపస్వి కానేరడు, వాడు తపస్సు కాలేడు. కాబట్టి ఏకాదశి ఉపవాసం అని చెప్పేసి మరీ బొత్తిగా పిండి కూడా తినకుండా ఉండకండి. ఎలాగో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎలా ఎదుగుంటున్నారు, ఏదో 4 కేజీలు బియ్యపు నూక తెచ్చుకుని చక్క అందులో పోపు పెట్టుకుని వాంచి చట్నీలు వేసుకుని శుభ్రంగా ఏదో కాస్త తినేసి ఉంటున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఎక్కడైనా చేదస్థంగా వాళ్ళు ఇంకా ఉంటే వాళ్ళ కోసం చెప్పాడు, కలియుగములో మరి ముఖ్యముగా ఎంతో కొంత సులభమైన ఆహారం కొంచెం తక్కువ తీసుకుని ఉండు, అంతేగాని పూర్తిగా తిండి మానేసి నీ శరీరమును శుష్కింపచేయడం పాపం, అది ఆత్మఘాతం. అసలు తపస్సు అంటే ఏమిటో చెబుతున్నాను విను. తపస్సు అనే శబ్దములో అనేక అర్థాలున్నాయి. సత్యం తపస్సు, ఎప్పుడు సత్యం పలుకు, అసత్యం ఆడకు. బ్రహ్మచర్య దీక్షతో ఉండు, పరబ్రహ్మానందం పొందు, నిత్యం శుచిగా ఉండు, హాయిగా స్నానం చేయటం, ఒంటి నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవటం ఇవన్నీ కూడా. ఇక మౌనముగా ఉండు, ఈ పురాణం వింటున్నప్పుడో లేక ఏదన్నా పెద్దలు అడిగినప్పుడో సమాధానం ఇయ్యి, తక్కిన వేళల్లో సాధ్యమైనంత అనవసర ప్రసంగం చెయ్యకు. నియమములతో నిష్ఠతో ఉండు, ప్రాణులను దయచూడు. త్యాగము చాలా గొప్ప తపస్సు. ఈ త్యాగము, సత్యము, బ్రహ్మచర్యము, శుచిత్వము ఇవి తపస్సు అంటే. ఇప్పుడు ధర్మరాజు మళ్ళీ అడిగాడు, శ్రాద్ధాలలో గొడుగు చెప్పులు దానం చేయడం చాలా మంచిదంటారు నిజమైన, అసలు ఎందువల్ల ఈ గొడుగు చెప్పులు కథ ఏమిటన్నాడు ఆయన. అయితే చెబుతున్నా విను, చాలా కాలం క్రితం శ్రీవత్స పవిత్ర గోత్రధుడు భృగు మహర్షి యొక్క వంశంలో పుట్టిన జమదగ్ని అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆ జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవిని వెంట పెట్టుకుని అడవికి వెళ్ళాడు. అప్పటికింకా ఆయనకి పరశురాముడు లాంటి కొడుకులు ఇంకా పుట్ల, సంతానప్రాప్తి అవల, పెళ్ళైన కొత్తల్లో భార్యామణిని తీసుకుని సరదాగా ఆశ్రమాల దగ్గర ఉన్నటువంటి కేకారణ్యంలో జంతువులు లేని చోటుకు వెళ్ళాడు. భార్యామణి పెళ్ళైన కొత్తల్లో సరదాగా భార్యామణిని ఏదైనా షికారుకి తీసుకెడితే ఆవిడ ఆనందిస్తుందిట, నిన్ను కూడా నాతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్ళినా అంటే నాకు అవేం అక్కర్లేదు కానండి, మీకు విలువిద్య వచ్చేట్టు కదా, బాణములను సూటిగా కొడుతూ ఉంటే చూడాలన్నది, మీ విలువిద్యని ప్రదర్శించండి అంది ఆవిడ. భలేగా అడిగింది సమాషగా. అందుకే భార్య పెళ్ళైన కొత్తల్లో భర్తను విలువిద్యా ప్రదర్శన చూపించండి చూద్దాం అంది కాబట్టే విలువిద్యలో అరితేరిన పరశురాముడు పుట్టాడు. తల్లికి ఏ కోరిక ఉంటే పిల్లలకు కూడా లక్షణాలు వస్తాయి తెలుసినా. అందుకని పెళ్ళైన వెంటనే ఏమండి క్రెడిట్ కార్డు అన్నారా, మీ పిల్లాడు పుట్టి పుట్టడంతో నానా క్రెడిట్ కార్డు అంటాడు. అందువల్ల ఇప్పుడు కూడా భార్య వంటి తల జాగ్రత్తగా ఉండాలి. అలాగే అస్తమాటు పెళ్ళైన కొత్తలో గాజులు గాజులు అన్నారంటే పుట్టి పుట్టగానే పిల్ల ఉంటుంది అమ్మా గాజులు అమ్మా గాజులు అంటుంది. ఇవన్నీ తల్లి యొక్క లక్షణములు కూడా పిల్లలకు వస్తాయన్నారు. నేను లేదు సుమా, వేదవ్యాసులు వారు భారతంలో చెప్పిన మాట చెబుతున్నాను. ఈవిడికి భర్త యొక్క విలువిద్య నైపుణ్యం చూడాలనిపించిందిట. అందుకని ఈయన ఏం చేశాడు, అయితే సరే అని ఒక ధనుస్సు కొన్ని బాణములు పుచ్చుకొని ఎవ్వరూ లేని చోటుకి వెళ్ళి బాణాలు వేద్దాం, ఎందుకంటే అందరూ ఉన్న చోట బాణాలు ఇస్తే ఈ బాణం ఎవరికైనా తగిలే ప్రమాదం ఉంటుంది, అందుకని ఏకాంత ప్రదేశానికి రా అని ఓ చోటకి తీసుకెళ్లి అక్కడ ఒక పెద్ద చెట్టు, ఎండిపోయిన చెట్టు ఉంది, అది కూడా పచ్చి చెట్టును కొట్టకూడదు బాణాలతో, పాప అన్యాయంగా. అందుకని ఎండిపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి నిలబడ్డాడు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, నా ద్వారా ఏం చూడాలనుకుంటున్నావు అన్నాడు. ఓ పని చేయండి, నేను ఈ చెట్టుకి ఎండిపోయిన చెట్టుకి సుద్దలతో ఇలాగా సున్నాలు చూడతా, చిన్న చిన్న చుక్కలు పెడతా, నేను చుక్క పెట్టిన చోట మీరు దూరం నుంచి బాణంతో టక్కన కొట్టాలి లక్ష్యాన్ని. ఆ చెట్టుకి ఎండిన చెట్టుకి ఆవిడ ఏం చేస్తున్నట్ట, సుద్ద ముక్కతో ఓ చిన్న స్పాట్ పెడుతుంది, ఓ బిందువు, ఆ బిందువుని కొట్టాలి. ఒక్కో చోట అలా సున్నా చూడతా, ఆ సున్నా మధ్యలో కొట్టాలి బాణాన్ని. కొడతారా సూటిగా అంటే, ఎందుకు కొట్టను సూటిగా, చూపులతోటే నిన్ను పెళ్లికి పడగొట్టా, అటువంటిది ఇదో లెక్క అన్నాడు ఆయన. అనగానే ఆవిడ సంతోషపడిపోయింది. ఈయన దూరంగా వెళ్ళాడు, ఆ దూరంగా చెట్టు ఉన్నది, ఎందుకంటే దూరం నుంచి బాణాలు కొట్టడం ఇంకా కష్టం కనుక బాగా చెట్టుకు దూరం వెళ్ళాడు. ఆవిడ చెట్టు దగ్గర నిలబడి సున్నాలు చుట్టేది. ఈయన టక్కన ఎక్కడ సున్నా చుట్టినా, ఎక్కడ చొక్క పెట్టినా బాణంతో కొట్టేవట, లక్ష్యాన్ని ఛేదించేవట. ఈయన బాణాలన్నీ అయిపోయాయి. అయిపోగానే ఆవిడ ఏం చేసింది, మళ్ళీ ఆ బాణాలన్నీ కింద పడినవి గుచ్చుకున్నవి పీకి పట్టుకొచ్చి ఈయనకి ఇచ్చేది. ఈ బాణాలు ఇవ్వగానే మళ్ళీ కొట్టేవాడు. ఇలా ఒక 4-5 గంటలు ఆడుకున్నారట. అస్తమానము ఈయన బాణములు కొట్టడం, ఆ బాణములు మళ్ళీ పట్టుకొచ్చి ఈవిడ ఇవ్వడం చేసింది. అది నడి వేసవి కాలం, సూర్యుడు క్రమక్రమంగా మిట్ట మధ్యాహ్నం పూట నడినెత్తికొచ్చాడు. ఏమి సూర్యుడు బాబోయ్, అది వేసవకాలమేమో వైశాఖ మాసమేమో, ఎండలు మండిపోతున్నాయి, అడవిలో రాళ్లు పగిలిపోతున్నాయి, భయంకరమైన వేడి, చెమట తెగపట్టేస్తోంది, శోషస్తోంది జనాలకి. ఆ వేడిలో ఈ బాణ ప్రదర్శన వెళ్ళది. ఆఖరిసారి భార్య ఏం చేసిందిట, ఈ బాణాలు పట్టుకురాకుండా, బాణాలు పట్టుకురా అన్నాడు ఈయన. ఇందాక బాణాలు పట్టుకురా అంటే వెంటనే పట్టుకొచ్చింది, ఇప్పుడు 1:30 గంటకి పట్టుకొచ్చింది. ఏ ఇంత నీరసంగా వస్తున్నావు అన్నాడు ఈయన. నీరసంకాకేంటండి, సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు, నా మాడు బాగా కాలిపోతోంది, అబ్బా చూడండి ఎంత వేడో, నాలుక దాహంతో పిడుచుకట్టుకుపోతోంది, మంచినీళ్ళు లేవు, దాహం చెమట పట్టేసింది, ఈ ఎండకి ముఖం అంతా కందిపోయింది, నేను ఉండలేకపోతున్నాను, అమ్మోయ్ ఎండోయ్ నా మొహం మండ అనుకుంటే ఆవిడ బాధపడిపోయిందట. ఎండకి మొహం మండిపోయింది పాప మరి ఆవిడకి. దాంతో ఆగ్రహించాడు జమదగ్ని, నేను కష్టపడి ప్రేమించి నిజంగా ఆయన ఎంతో ప్రేమతో ఆవిడ్ని నిజంగా బుట్టలో వేసుకున్నట్టు ఒక విధంగా నేను నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నానని వెంటపడే జమదగ్గిని రేణుకుని వివాహం చేసుకున్నాడు. అందులో పెళ్ళైన కొత్తల్లో భార్య మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుందిట, తర్వాత సంగతి చెప్పలేం కానీ అది కొత్త భార్య కదా. పెళ్ళై ఇంత చేసి పట్టుకుని 6 నెలలు అవ్వలేదు, పైగా ఇది హనీమూన్, వాళ్ళ కర్మ, ఇదేం హనీమూన్ వేసవకాలంలో. అందుకని ఆవిడ ఆ భార్య ఎండిపోవడం, ఆవిడ చర్మం అంతా ఎండకి బాగా మాడిపోవడం, చెమట పట్టడం, ఆవిడ ఉస్సు ఉస్సు అండడం, దాహం అండంతో సూర్యుడి మీద ఆగ్రహం వచ్చింది దీనికి. ఏమిరా మార్తాండ, మధ్యంతిన మార్తాండువి మండిపోతావా, మధ్యాహ్నం పూట వేసవకాలంలో ఎండ చూపించి నా ఆవిడ యొక్క ముఖాన్ని మండిస్తావా, ఆవిడికి దాహం తెప్పిస్తావా, నేను ఎవడనుకుంటున్నావు, భృగు వంశస్తుండి శ్రీవత్స పవిత్ర గోత్రదుండి అని బాణం ఎక్కుబెట్టి ఈ ఒక్క బాణం దెబ్బకి నువ్వు కుప్ప కూలిపోదువుగా కానీ బాణం ఎక్కుబెట్టాట. నిజంగా ఆయన మంత్రశక్తిని ప్రయోగించుంటే సూర్యుడు పడిపోయాడు ఆ బాణం దెబ్బకి, ఒక్క దెబ్బకి సూర్యుడు అడిరిపోయాడు. సూర్యుడు యొక్క లక్షణం ఏమిటి, వేసవకాలంలో ఎండుతాడు, చలికాలంలో చలి చూపించాలి. ఇప్పుడంటే సీజన్స్ మారిపోయాయి కానీ పూర్వం చక్కగా వేసవకాలం వేసవకాలం కింద ఉండేది. చలికాలం ఎంత బాగుండేదండి, హాయిగా దుప్పట్లు కప్పుకొని ఊహుహు అని ఇంట్లో పడుకునేవాడు. అసలు ఇప్పుడు చలికాలం ఎక్కడ ఏడ్చింది, సమ్మర్ సూపర్ సమ్మర్ రెండే రెండు, ఎప్పుడు చూసినా సమ్మరే. లేకపోతే ఈ కాలంలో ఎలాంటి వర్షాలు కురవాలి, ఎక్కడ వర్షాలు ఉండవు గట్టిగా, వర్షంలోకి వెళ్ళినా చలి ఇయ్యటం లేదు మా ఇద్దరు కూడా. చలి అనేది పోయింది చాలా కాలం, ఏసీలో ఉంటే మాత్రమే చలి వేస్తుంది, ఆ ఏసీకి కూడా అలవాటు పడిపోయాం ఇప్పుడు మనం. నెత్తి మీద అలా ఏసీ మిషన్ తిరుగుతున్నా సరే పూర్వంలాగా కప్పుకోవట్లేదు ఎవరు, అందరూ మిషన్ కిందే కూర్చుంటున్నారు. అంటే కాలం మారింది. కానీ ఆ రోజుల్లో నిజంగా చలి అంటే మా పల్లెటూళ్ళలో శుభ్రంగా పచ్చగడ్డి ఎండుగడ్డి పట్టుకొచ్చి రాత్రిపూట గోశాలల నుంచి ఏం చేసేవాళ్ళు అంటే ఆవుల కోసం గడ్డి పెట్టేసేవారు, కొంత గడ్డి అక్కొచ్చేసేవాళ్ళం దొంగతనంగా చిన్నపిల్లలను తెలియక.
ఆ పక్కనే కడియాల వారు ఉండేవారు, పాపం చాలా మంచివాళ్ళు వాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారంటే, ఒరేయ్ ఆవులు తినక తొక్కేసిన ఆ గడ్డి పట్టుకెళ్ళి వంటేసుకోండిరా, ఆవుల కోసం వేసిన ఎండుగడ్డి పట్టుకుపోకండి అనేవారట. అయినా సరే అందరూ కాస్త గడ్డి పట్టుకొచ్చి ఈ డిసెంబర్ నెల జనవరి నెలలో చక్కగా మంట వేసుకుని ఊహు అని కాగేవాళ్ళం. ఇప్పుడు కాగితే చచ్చిపోతాడు, అసలు బయట అలా మండుతోంది ఎండ. అందుకని ఎందుకు చెప్తామంటే, సూర్యుడి యొక్క నియమం కాలమును పరిపాలించుట, ఋతుధర్మము పాలించడం సూర్యుడి యొక్క లక్షణం. వేసవకాలంలో ఆయన ఎండ చూపించడం ఆయన సహజ లక్షణం. ఈయనకి భార్య ఎండిపోతోంది, చెమట పడుతోంది, ఆవిడకి దాహం వస్తోంది, ఎండ దెబ్బ తట్టుకోలేకపోతుంది, వడదెబ్బ తగులుతోంది అనే కోపం వచ్చేసి ఆ కోపంతో ఏం చేశాడు, అస్త్రం ఎక్కువ పెట్టాడు. ఈ అస్త్రం దెబ్బకి సూర్యుడు ఆ కూలిపోతావని సూర్యుడికేసి బాణం వేయబోతూ ఉంటే సూర్యుడు ఒక్క దెబ్బకి బ్రాహ్మణ రూపంలో టక్కన దిగొచ్చాడు. దిగొచ్చి ఆగు జమదగ్ని ఆగు నమస్కారం, సూర్యభగవాను నే బాణంతో కొట్టేస్తున్నావే, ఆయన ఎవరు, భగవత్ స్వరూపుడు, ఆయన ఎంత గొప్పవాడు, ఈ భూమండలంలో ఉన్న నీళ్లన్నీ వేసవకాలంలో పైకి కిరణముల రూపంతో లాగుతాడు, ఆవిరి చేస్తాడు, ఈ ఆవిరిని మేఘములుగా మారుస్తాడు, ఆ మేఘములను మళ్ళీ వర్షాకాలంలో వర్షం కింద కురిపిస్తాడు. అది సృష్టి రహస్యం, త్రిమూర్తులు విధించిన విధి. ఆయన తప్పే ఉంది, ఎండలో తిరగడం మీ తప్పు కానీ, ఎండలో వచ్చి బాణప్రదర్శన చేస్తూ ఆయన మీద బాణం వేస్తావంటే నువ్వెవడోరా చెప్పడానికి, ఎవడైనా సరే నా భార్యను ఏడిపించాడంటే వాడిని చంపవలసిందే అన్నాడు ఈయన. అనగానే మళ్ళీ ఆయన ఎంతో బతిమాలి, చివరికి ఏమన్నాడు తెలుసా, ఆ సూర్యుడిని నేనేనయ్య బాబు, బ్రాహ్మణ రూపంలో వచ్చాను, తొందరపడి నా మీద బాణం వేయకు బాబోయ్ అన్నట్ట. వెంటనే ఈయన కోపం చల్లారిపోయింది. బ్రాహ్మడి కోపం ఎంత టక్కన ఆగిపోయి, లేదు నాయన, నా భార్య ముఖం అంత ఎర్రబడిపోవడం, ఆవిడ నాలుక పిడుచుకొట్టుకుపోవడం, ఆవిడకి వడదెబ్బ తగలడంతో నాకు ఎంత కోపం వచ్చింది, ఆ వడదెబ్బ ఆవిడ దెబ్బ నాకు దడ తెప్పించింది, అంతేగాని నీ మీద ద్వేషం లేదు, సంహరించేస్తున్నాను, ఉపసంహరిస్తున్నాను అస్త్రం అన్నట్ట. వెంటనే ఆయన ఏం చేశాడు, సంతోషపడిపోయి, మహాత్ములు మీరంతే తొందరపడి కోపం తెచ్చుకున్నా ఒక్కసారి మేము నమస్కరిస్తే ఆ కోపాన్ని ఉపసంహరించుకుంటారు సాధువులు మీరు, నేను ఇప్పుడు మీకు వరం ఇస్తున్నాను, ఇంతవరకు భూలోకంలో ఉన్న మానవుల కష్టాలు నాకు తెలియవు కానీ నీ దెబ్బకి దెయ్యం దిగొచ్చింది, ఇప్పుడు నాకు అర్థమైంది అని వెంటనే తన మహామహిమతో చెప్పులు గొడుగు సృష్టించి, ఇదిగో ఈ చెప్పులు వేసుకుంటే నేల మీద వెళ్లే వాడికి కాళ్ళు కాలవు ముళ్ళు దిగవు, ఈ గొడుగు వేసుకుంటే ఎండ దెబ్బ తగలదు, దీనికి ఆతపత్రము, ఆతపాత్, ఆతపాత్ అంటే ఎండ నుండి, ఆతపము అంటే ఎండ, ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్ర. అసలు పూర్వం కేవలం ఎండకే వాడేవారు, ఇప్పుడంటే మనం వర్షానికి వాడుతున్నాం కానీ, ఎండ నుంచి రక్షిస్తుంది ఈ గొడుగు వేసుకొని గొడుగు చెప్పులు సృష్టించి చేతిలో పెట్టాడు. ఈ విధంగా జమదగ్గిని ధర్మమానని, రేణుకకి ఎండదెబ్బ అని, సూర్యుణ్ణి జమదగ్గిని బెదిరించడం వల్ల భూలోకానికి చెప్పులు గొడుగులు పుట్టేంత పూర్వం ఈ సృష్టిలో అవి లేవు. దినకర్ర చిత్త సృష్టములు దివ్యముని సరళాలితంబులు ఈ వినుత పదార్థముల్ కరుణ విప్రుణకును యతి సాధు వృద్ధ సజ్జనులకు నిమ్ము నీవు అది సుసారపు ధర్మము చువ్వే దాన కల్గును విను గోకుల ఆకలిత లోకములోనగు పుణ్యలోకముల్. సాక్షాత్తు సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుని చేత సృష్టింపబడిన దివ్య పదార్థములు చెప్పులు గొడుగులు. తర్వాత ఆయన ఏం చేశాడు, భూలోకంలో వాళ్ళందరినీ మీరు కూడా తయారు చేసుకోండి, చర్మములతో, చెక్కలతో, ఇంకా రకరకాల కృత్రిమ పదార్థాలతో చెప్పులు తయారు చేసుకోండి, తాటాకులతో, గొడ్డలతో గొడుగులు తయారు చేసుకోండి అని తయారు చేసే విధానం చెప్పాడు. మహానుభావుడైన సూర్యుడి ధర్మమానని ఈ గొడుగు చెప్పులు సృష్టింపబడ్డాయి, దివ్యమునీశ్వరుడు చేతిలోకి వచ్చాయి. అందుకే ధర్మరాజా ఆ రోజు నుంచి చెప్పులు గొడుగులు చాలా గొప్పవయ్యాయి. పితృదేవతలు ఏమన్నారంటే, యతులకు, సాధువులకు, వృద్ధులకు, సజ్జనులకు ఈ రెండూ కల్పించిన వాడికి ఎప్పుడూ నరకం ఉండదని, వాళ్ళు తరిస్తారని పితృదేవతలు వరమిచ్చారు. కాబట్టి ధర్మరాజా నువ్వు కూడా ఇది సారపు ధర్మముగా భావించి శ్రాద్ధ కాలంలో తప్పక దాని ఎప్పుడు ఇవ్వచ్చును, శ్రాద్ధంలో ఇస్తే మాత్రం ఈ చచ్చిపోయిన వాళ్ళు నరకానికి వెళ్లరు, ఒకవేళ నరకంలో ఉంటే వాళ్ళు స్వర్గానికి పోతారు, కంటక మార్గం వాళ్ళకి స్వర్గ మార్గంగా మారుతుంది. పైగా ఇంకో మాట చెప్పాడండోయ్, దాన కల్గును విను, ఒకేసారి చెప్పులు గొడుగు కలిపివ్వాలి, చెప్పు గొడుగు పక్క పక్కన పెట్టి రెండు కూడా మహానుభావులకి దానం ఇస్తేట గోకుల ఆకలిత లోకము లోనగు పుణ్యలోకములు. ఎంత గొప్ప మాట అండి, శ్రీకృష్ణ పరమాత్మని వసించే లోకం ఒకటి ఉన్నది, అది గోకులం. అలాంటి గోలోకము మొదలుకుని ఇంకా ఉత్తమ లోకాలు వస్తాయట, గోలోకం వంటి లోకాలు వస్తాయంటే గొడుక్కి చెప్పులకి ఎంత ఉన్నత స్థానం ఉందో ఆలోచించాడు. అటువంటి లోకములు వస్తాయి. జమదగ్ని భార్యకు వాటిని ఇచ్చాడు, ఆయన తరించాడు, లోకానికి అది శాసనం చేశాడు అనగానే ఎంతో సంతోషించిన ధర్మరాజు గారు మరికొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలతోటి రేపు అడుగు పెడదాం. రేపు తప్పక రండి, బహుశా రేపు విష్ణు సహస్రనామం కూడా రావచ్చు. మళ్ళీ రేపు కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.